नारायणा नारायणा ओम नमो नारायणा 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 ओम नमो नारायण श्रीमन्नारायणा 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 नारायण ओम नमो भगवते वासुदेवाय वासुदेवा वासुदेव वासुदेव ओम नमो भगवते रुद्राय ओम नमो भगवते रुद्राय ओम नमो भगवते रुद्राय ओम नमः शिवाय ओम नमो वेंकटेशाय ओम श्रीनिवासाय नमः ఓం వెంకటేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవ ఈ రోజున స్వామీజీ వివేకానంద స్వామీజీ జయంతి జనవరి 12 అంటే కర్మయోగి కర్మ వీరుడు కర్మను యోగంగా చేశారు కర్మను యోగంగా చేశారు కాబట్టి తరించారు అంటే భగవద్గీతలో భగవంతుడు ఏమి చెప్పాడంటే కర్మ ఫలాన్ని కనుక మనం ఆశిస్తే బంధింపబడతాం అంటే కర్మ చక్రంలోంచి బయటికి రాలేం కర్మ ఫలాన్ని ఆశిస్తే బంధింపబడతాం మిగిలేది అశాంతి కర్మఫలాన్ని ఆశించకపోయినా వస్తుంది వస్తుందా రాదన్నది వేరే విషయం అది ఖర్చురాజ్ఞే కర్మఫలం మీద మనసు పెట్టకుండా కర్మఫలాన్ని ఆశించకుండా కనుక చేస్తే మోక్షం వస్తుంది అంటే కర్మ మనల్ని బంధించుతుంది మనం విడుదల చేస్తుంది రెండు గుణాలు ఉన్నాయి దాని దగ్గర చేసే పద్ధతి తెలుసుకుని చేయాలి ఆశిస్తే కర్మఫలాన్ని ఆశిస్తే బంధింపబడతాం కర్మఫలాన్ని ఆశించకపోతే మోక్షం వస్తుంది కర్మఫలాన్ని ఆశిస్తే బంధింపబడతాం ఆశించకపోతే విడుదల పొందుతాం అజ్ఞానంలోంచి అవిద్యలోంచి అహంభావంలోంచి విడుదల పొందుతాం అని భగవద్గీతలో భగవంతుడికి మనిషిని ప్రేమిస్తే ఎప్పటికైనా మిగిలేది దుఃఖం మనిషిని ప్రేమిస్తే ఎప్పటికైనా మిగిలేది అశాంతి భగవంతుని ప్రేమిస్తే వచ్చేది శాంతి వచ్చేది మోక్షం భగవంతుని మనిషిని ప్రేమిస్తే మీకు తాత్కాలికంగా రుచిగా ఉన్నా పరిణామంలో మనిషిని ప్రేమిస్తే మిగిలేది దుఃఖం మిగిలేది అశాంతి అదే ప్రేమ భగవంతుని వైపుకు మన మనస్సును తిప్పుకుంటే మిగిలేది మోక్షం మిగిలేది శాంతి పరమశాంతి పరమ వైరాగ్యం భగవంతుని ప్రేమిస్తే కొంతమంది సరే అంతా భగవంతుడే అన్నీ భగవంతుడే అంతా భగవంతుడు అని మనకు అర్థం అవుతా అంటే ఆయన మీద గౌరవం పెరుగుతుంది భక్తి పెరుగుతుంది అర్థం కాకపోతే గౌరవం పెరగదు ఒకవేళ మనం భగవంతుడు అంటే ఏమిటి అని మనకు అర్థం కాదు అర్థం అవుతాయంటే గౌరవం పెరుగుతుంది అంతా భగవంతుడే అన్నీ భగవంతుడే అనే విషయం మనకు గుండెకి తాకాలి మన అనుభవంలోకి వస్తే అప్పుడు ఆయన మీద గౌరవం పెరుగుతుంది ఆయన పూజిస్తాం భావిస్తాం ఆశ్రయిస్తాం ఆరాధిస్తాం ఎప్పుడు అన్ని భగవంతుడే అంతా భగవంతుడే అని మనకు అర్థమైనప్పుడు అర్థం కాకపోతే అర్థం లేని చదువు అర్థం లేని అధ్యయనం వ్యర్థం అని అర్థం అవుతాను చాలా మంది అనుకుంటారు మేము చాలా తెలివిగల వాళ్ళని ఇతరులు అనుకోరు వాళ్లే వాళ్ళు అనుకుంటాం మేము చాలా వివేకవంతులు తెలివైన వాళ్ళు మనం తెలివైన వాళ్ళు అవునో కాదో మనకు గుర్తు ఏంటంటే భగవంతుడు చెప్పిన వాక్యాన్ని ప్రమాణంగా తీసుకుంటే మనం తెలివిగలవాళ్ళు భగవంతుడు చెప్పే వాక్యాన్ని మనం ప్రమాణంగా తీసుకోమనుకోండి దాని మీద విశ్వాసం కుదరదు అనుకోండి మనం తెలివి తక్కువ వాళ్ళని అర్థం మనలో పుణ్యబలం ఉంటే పూర్వజన్మల్లో సత్కర్మలు చేసుంటే నిష్కామకర్మ చేసుంటే స్వార్థం లేకుండా యజ్ఞయాగాదులు ఆశ్రయించుంటే అన్ని భగవంతుడి అందు భగవంతుడు చెప్పిన వాక్యం అందు మనకు విశ్వాసం కలుగుతుంది అది మన తెలివితేటల గుర్తు ఏంటంటే కలిగి యుగమే కలియుగం ఈ యుగంలో మంచి మాటలు మాట్లాడేవాడు తక్కువ మంది ఉంటారు మంచి పనులు చేసేవాళ్ళు కూడా తక్కువ మంది ఉంటారు యుగం యొక్క ప్రభావం డార్క్ ఇయర్స్ యుగం యొక్క ప్రభావం అంటే మనకు పెద్దలు ఏం చెప్పారంటే మీరు పెద్ద యజ్ఞయాగాదులు చేయక్కర్లేదు ఈ కలియుగంలో నామం చేసుకున్న చాలు తరలిస్తారు ఈ కాలాన్ని బట్టి అలా చెప్తారు సరే మాకు సంబంధించినంత వరకు మేము పెద్ద పెద్ద తపస్సులు చేయలేదు మీరు ఎక్కడికి వెళ్ళి హిమాలయ పర్వతాల్లో తపస్సు చేశారా లేకపోతే శ్రీశైలంలో తపస్సు చేశారా మమ్మల్ని అడుగుతా ఉంటారు ఏం తపస్సులు చేయలేదు ఇక స్వామీజీ కూడా అడుగుతారు మీరు ఎక్కడ హరిద్వార్లో తపస్సు చేశారా ఎక్కడ తపస్సు ఏం తపస్సులు కానీ గురువు పట్ల మా గురువు పట్ల మాకున్న అత్యంత అనురాగం ఆపుకోలేని అనురాగం ఒక హద్దులు లేని ప్రేమ వల్లే మాకు ఏదైనా జ్ఞానం వస్తే అది మాకు కష్టం కాదు ఆయన ఇచ్చిన వరం కేవలం అనురాగం రోజుకు రకంగా లేకుండా ఎప్పుడైతే భగవాన్ మార్గంలోకి వచ్చామో భగవాన్ రూపం భగవాన్ నామం భగవాన్ టీచింగ్ దాన్ని అంటిపెట్టుకుని ఉండిపోయాం కర్మఫలాన్ని ఆశించేవాడు కర్మ ఫలితాన్ని ఎలా అంటిపెట్టుకుని ఉంటాడో అదే భగవాన్కి అలా అంటిపెట్టుకుని ఉండిపోయాం దాని ఫలితంగా వచ్చింది మాకు ఏదైనా వస్తే అంతకంటే అదనంగా మేము చేసింది అనురాధం వల్ల వచ్చింది భగవాన్ యొక్క నామం వెంకటరామన్ వెంకటేశ్వరన్ భగవాన్ యొక్క కుటుంబం యొక్క ఇష్టదేవ ఒక కుటుంబానికి ఒక ఇష్టదేవత ఉంటుంది కొంతమందికి అమ్మవారు కొంతమందికి విష్ణు కొంతమందికి శివుడు కొంతమందికి వినాయకుడు ఎవరో దేవతల్లో ఒక ఇష్టదేవత కొంచెం అదే రమణ భగవాన్ కుటుంబానికి ఇష్టదేవుడు ఇష్టదేవత తిరుపతి వెంకటేశ్వర అంచేది భగవాన్ పేరు ఏం పేరు పెట్టారంటే వెంకటేశ్వరన్ వెంకటేశ్వరన్ పేరు పెట్టారు కానీ మనకు పుస్తకాల్లో ఏమొస్తుందంటే వెంకటరామన్ అన్న పేరేమో వెంకటేశ్వరన్ పేరు పెట్టారు బళ్ళు వేసినప్పుడు ఆయన ఒకటో తరగతిలో భగవాన్ ధ్యానం చేసినప్పుడు వెంకటరామన్ అని రాశారు పేరు కొంతమంది బళ్ళో పేరు ఒకటి ఉంటుంది ఇంటికాడి పేరు ఒకటి ఉంటుంది ఆ ఇంటికాడి పేరు వెంకటేశ్వరన్ బళ్ళో వేసిన పేరు వెంకటరామన్ తర్వాత అరుణాచలం వచ్చాక బ్రాహ్మణ స్వామి గణపతి శాస్త్రి గారు వచ్చిన తర్వాత రమణం భగవాన్ శ్రీ రమణం సబ్జెక్ట్ ప్రాపర్ గా మీరు అర్థం చేసుకోవాలి సబ్జెక్ట్ ప్రాపర్ గా అర్థం చేసుకుంటే మీకు ఇక్కడే ఈ జన్మలోనే మీరు జీవన్ముక్తులు అవుతారు. పూజ, జపము, ధ్యానము, యని మన మనస్సు నియమించుకోవటానికి, మన మనస్సు నిగ్రహించుకోవటానికి మనకి ఇవన్నీ ఏర్పాటు చేశారు మన పెద్దలు. అర్జునుడు పరిశుద్ధుడు, అర్జునుడు పవిత్రుడు, అర్జునుడు తెల్లటి వాడు, అర్జునుడు పరమ పవిత్రుడు. అందుకే గీత యొక్క బోధక ఆయన ఎన్నుకున్నాడు. పరమ సృష్టిలో వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా, ఏ కులస్థులైనా, ఏ మతస్థులైనా, ఏ గోత్రస్థులైనా, ఏ నక్షత్రంలో జన్మించినా, ఏ తిథిలో మరణించినా, పరిశుద్ధమైన మనస్సు లేని వాడికి, పవిత్రమైన మనస్సు లేని వాడికి, ఏకాగ్రమైన చిత్తము లేని వాడికి, దేహము, మనస్సు, ఇంద్రియములు, పవిత్ర ఇంద్రియములలో, మనస్సులో, దేహములో పవిత్రత లేని వాడికి ఈశ్వరానుభవం కలగదు, ఈశ్వర సాక్షాత్కారం వచ్చే అవకాశం. అదే భగవద్గీత అనపేక్ష శుచిర్ దక్ష ఉదాసీనో గత వ్యద, అనపేక్ష శుచిర్ దక్ష ఉదాసీనో గత వ్యద. అనపేక్ష ఎవడరా నాకు భక్తుడు, నాకు ఎవరంటే హూ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎవరు నా హృదయానికి అత్యంత సన్నిహితంగా ఉంటాడు? అర్జున, ధనంజయ, ఓ పార్థ, ఎవరు నా హృదయానికి అత్యంత సమీపంలో ఉంటారు? వాళ్ళ దేహం ఎక్కడున్నా, వాళ్ళు ఏ మతస్థులైనా, ఏ కులస్థులైనా, ఎవరు? ఒకసారి కృష్ణుడి గురించి పూర్వం ఓ పాట ఉన్నది, కృష్ణుడి గురించి. కృష్ణ కృష్ణ నిజము నిజము కృష్ణ, నా కులము నువ్వు నా గోత్రము. కృష్ణ 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 నిజము కృష్ణ నిజము కృష్ణ, నా తోడు నీవు, నా నీడ నీవు, నా కులము నీవు, నా గోత్రము, నా భర్తము నువ్వే, నా గతివి కూడా నీవే, నా మోక్షాణం కూడా నువ్వే, నా గతివి నువ్వు, నా పతివి కూడా నీవే, నా సకుడువు కూడా నీవే, నా తోడు నీవు, నా నీడ నీవు. కృష్ణ ఒకవేళ అబద్ధాలు చెబుతున్నాను అనుకుంటున్నాము, నిజము కృష్ణ నిజము, నా చూడు నీడు, నా నీడ నీవు, నా గోత్రము, నా కులం, నిజము కృష్ణ నిజము నిజము. శరణాగతి భావం, ఆ శరణాగతిలో అన్ని వస్తాయి, అన్ని వస్తాయి, మోక్షం కూడా వస్తాయి. అడిగతిచ్చడు నీదు అకళంకమగు కీర్తి హానిసే యొక్క భ్రువము. ఆ శరణాగతి భావంలో ఆత్మ అనాత్మ ఆ వివేకం, ఆత్మ అనాత్మ, ఇది ఆత్మ ఇది అనాత్మ, ఇది సత్యము ఇది అసత్యము అనేటువంటి విభజన, ఆ విభజన అనా ఆత్మానాత్మ విభజన, ఆ వివేకం కనుక ఉంటే వేరు చేసి ఏది ఆత్మ ఏది అనాత్మ అని వేరు చేసుకునే ఆ వివేకం, ఆ తెలివి, ఆ బుద్ధి సూక్ష్మత ఉన్న వాడికి ఏ స్థితిని పొందుతాడు? శరణాగతి వల్ల కూడా అదే స్థితిని పొందుతాడు. శరణాగతి లేని వాడికి గతి లేదు, గతలు లేదు. నా పతివి నీవు కృష్ణ, నిజము కృష్ణ నిజము కృష్ణ, నా గతి కూడా నీవే నిజము నిజం, నా తోడు నీవు కృష్ణ, నా నీడ నీవు కృష్ణ, నా కులము నీవు కృష్ణ, నా గోత్రము నీవు కృష్ణ, నా కృష్ణ కృష్ణ, నా తల్లివి నీవు కృష్ణ, నా తండ్రివి నీవు కృష్ణ కృష్ణ నిజము 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 కృష్ణ, నా తల్లివి నీవే, నా తండ్రివి కూడా నీవే, నా తల్లివి నీవే, నా తండ్రివి కూడా నీవే, నా గతి నీవు, నా పతి నీవు, కృష్ణ కృష్ణ నిజము నిజము కృష్ణ. అంటే పూర్వకాలం కంటే ఇప్పుడు ఈ కాలంలో టెక్నాలజీ పెరిగినా సైన్స్ పెరిగినా ప్రేమ భావన తగ్గిపోయింది. టెక్నాలజీ పెరిగింది, సైన్స్ పెరిగింది, ప్రేమ భావన తగ్గిపోయింది. ప్రేమ లేకుండా, మన హృదయంలో ప్రేమ లేకుండా, మన మనస్సులో ప్రేమ లేకుండా, మన మనస్సు ప్రేమతోటి నిండకుండా, ప్రేమస్వరూపుడైనటువంటి జ్ఞాన స్వరూపుడైన ఈశ్వరుడు మనకు ఎరుకులో. ప్రేమ అంటే ధ్యానం, ధ్యానం అంటే ఏమిటి? ప్రేమ. నీతో మాట్లాడుతా అంటే నేను అది ప్రేమగా మాట్లాడుతుంటే ధ్యానము. ధ్యానం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఇది ఇంటికాడు గది పతివాళ్ళు ఈ మధ్యన మేడ కట్టేటప్పుడు గదులు కూడా కట్టేసుకుంటున్నారు, పూజ గదులు అంటున్నారు. ఎవరింటికెళ్ళా మా పూజ గది చూడండి, పూజ గది పెట్టుకోవడం మంచిదే, ఏదైనా పూజ గదిలో మీరు ఏదైనా దండలు అయి తిప్పుకోవచ్చు, మంచిదే, పూజ గది మంచిది కాదంటాం లేదు, కానీ మీ భక్తిని, మీ ప్రేమని, మీ ఆప్యాయతని పూజ గదికి పరిమితం. నేను మిమ్మల్ని ప్రేమించి మాట్లాడుతుంటే అది ఏదో కాదు, అది ధ్యానం. మీరంటే నేను ఇష్టపడి మాట్లాడుతుంటే, మీరు బాగుపడాలని మాట్లాడుతుంటే మాట్లాడుతుంటే శాంతి కలగ, మీకు శాంతి కలగాలి, వివేకం కలగాలి, నేను మీ వంక చూస్తూ ఉంటాను. ఏ పని చేసినా భగవంతుడు నేను కాదు చేస్తా, భగవంతుడు ఈ దేహం ద్వారా చేయించుకుంటున్నాడు అనే భావనతో చేస్తుంది ధ్యానం. ప్రేమ పూరితంగా జీవిస్తా అంటే అది ధ్యానం. ధ్యానం అంటే కేవలం పూసలు లెక్క పెట్టుకోవడం కాదు, పూసలు లెక్క పెట్టుకోండి నేను కాదంటాం లేదు, మీరు చేసుకునేది విడిచిపెట్టకండి, అవసరమైతే అదనంగా ఇది కూడా కలుపుకోండి. అనపేక్షగా అపేక్ష, మనకి మనం ఏమనుకుంటాం అంటే ఏదైనా అపేక్ష ఉంటే వస్తున్నామో, అపేక్ష లేకపోతే వచ్చింది రాదేమో అనుకుంటుంది. అనపేక్ష నీకు అది కర్తృరాజ్ఞ, ఈశ్వరుడు ఇచ్చి నీకు కేటాయించిన దాన్ని బట్టి నీకు వస్తున్నాం, కానీ కోరికని బట్టి రాదు. వచ్చేది ఆగదు, వచ్చేది ఆగదు, ఎవరు ఎంత ప్రయత్నం చేసినా రానది రాదు. అనపేక్ష శుచిని దక్ష, ఇది చెప్తున్నాను శుచి. ఈ భక్తుడి లక్షణాల్లో మన శరీరం అందరం శుచిగా చూసుకుంటాం, బాగుండాలి శరీరం, బాగుండాలని అందంగా ఉండాలనుకుంటాం, శుచిగా ఉండాలి, అందరు శరీరాలు బాగుండాలి, మన శరీరాలు బాగుండాలనుకుంటాం. అదే బాగా పెట్టుకోండి, బాగా పెట్టుకోండి, మీ శరీరం ఎంత శుచిగా ఉండాలనుకుంటారో మీ మనసు కూడా అంత శుచిగా ఉండాలని మర్చిపో. మీ శరీరం శుచిగా ఉంటే మంచిదే, నీ శరీరం శుచిగా ఉంటే మంచిది, అవసరం కూడాని. కొండ బయట తోమాలి, బయట తోమేసి లోపల తోమకపోతే ఎలాగా? లోపల కూడా తోమాలి. బయట శుచి, లోపల శుచి. మీ చూపుల్లో దోషం ఉండకూడదు, మీ చూపుల్లో ద్వేషం కనపడకూడదు. మిమ్మల్ని నేను చూస్తుంటే, మీ చూపులను చూస్తుంటే నాకు మోక్షం రావాలి. అంత చల్లగా మీ చూపులో ద్వేషం పనికిరాదు, చూపులో కోపం పనికిరాదు. సుదర్శనుడు దర్శనం దర్శించేవాడు. ఒక జ్ఞానిని చూస్తంటే, వాడి దేహం చూస్తంటే, వాడి మనస్సును చూస్తంటే, వాడి కళ్ళును చూస్తంటే, సైకాలజీ చూడాలనిపిస్తుంది. వాడి చూపు ఆనందం, దేహం ఆనందం, మనస్సు ఆనందం, ఒక్క ఆనందం. దర్శనుడు దర్శనం చేసి కలిగి దర్శనం చేయాలనిపిస్తుంది. దర్శనుడు దర్శింపదగిన వాడు. ఒక జ్ఞానం ఎక్కడున్నా, ఒక మహాజ్ఞానం ఎక్కడున్నా మనం దర్శింపదగిన వాడు. మన చేత చూడబడవలసిన వాడు, చూడదగిన వాడు. మన చేత చూడదగిన వాడు, వాడు చూపు ఆనందం, వాడి శరీరం ఆనందం, వాడు మనస్సు ఆనందం, అంత ఆనందమే. అంటే మన చేత చూడదగిన వాడు జ్ఞాని, వాడి దేవుడు. వేషహానత స్వాత్మ దర్శనం, విశ్వ దర్శనం స్వాత్మ రూపత. వేషహానత ఏముంది? ఉపాధిని తీసి పక్కన పెట్టింది వేషం వేసుకో. అదే నేను నర్సపూర్ కాలేజ్ నుంచి ఇంగ్లీష్ మేడం గారు వచ్చారు. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ లో ఒక లెసన్ ఉంది, అంటే షేక్స్పియర్ రాశాడు. ఈ ప్రపంచం అనేది ఒక వేదిక, ఈ ప్రపంచం అనేది ఒక స్టేజ్. అందులో మనం మధ్యలో వస్తాం. ఎక్కడి నుంచి వస్తామో దూసుకుని వచ్చేస్తాం ఈ భూమి మీదకి, ఈ ప్లానెట్ మీద. మనం ఎక్కడికి వెళ్ళిపోతామో మన ఇంట్లో వాళ్ళకి తెలియదు, సమాజానికి తెలియదు. అడ్రస్ లేని చోటకి వెళ్ళిపోతాం. మన ఇంట్లో వాళ్ళు చనిపోయాక వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళ అడ్రస్లు మనకు తెలియదు. ఎక్కడి నుంచి ఈ ప్లానెట్ మీదకి ఎక్కడి నుంచి వస్తామో దూసుకుని వస్తాం. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతామో తెలియదు, దూసుకుంటూ వెళ్ళిపోతాం. మీ అమ్మగారు ఎక్కడికి వెళ్ళిపోయారు, అడ్రస్ తెలియదు మనకు. ఉన్నారు మీ అమ్మగారు, ఉన్నారు. ఎక్కడికి వెళ్ళారు తెలియదు. అడ్రస్ లేక, అడ్రస్ లేని చోటకు వెళ్ళిపోయారు, కానీ ఉన్నారు. షేక్స్పియర్ ఏం చెబుతాడంటే, ఈ ప్రపంచం అనేది ఒక స్టేజ్, ఒక స్టేజ్ ఇది. ఎక్కడి నుంచి వస్తామో వస్తాం. ప్రపంచంలో అందరు ఒక్క పని చేయరు. కొందరు నౌకరు వేషం వేస్తాడు, కొందరు రాజు వేషం వేస్తాడు, లోపల ఇంకోటి వేషం వేస్తాడు. రకరకాల వేషాలు ఉంటాయి నాటకంలో. ఈ ప్రపంచం అనే నాటక విషయాల్లో ఎవరి పాత్రలు వాళ్ళు పోషిస్తారు, భగవంతుడు ఎవరు ఏ శరీరాన్ని ఎలా ఆడించాలనుకున్నారో అలా ఆడిస్తారు. ఆ నాటకం అయిపోతుంది. మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతారు, దూసుకుని వెళ్ళిపోతారు. ఈ ప్రపంచం అనే స్టేజ్ మీదకి కొత్త వాళ్ళు వస్తారు, పాత వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ కొత్త వాళ్ళు వస్తుంటారు, పాత వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇదంతా ఒక నాటకం. ఆ నాటకం ఆయనకి తెలుసుకుని యాక్ట్ చేయను అంటాడు. ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ లో ఈ సంవత్సరం ఇదంతా నాటకం. వచ్చి వాళ్ళు వస్తున్నారు, భూమి మీదకి వెళ్ళిపోయి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వచ్చి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు, వెళ్ళిపోయి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారో తెలియదు. వచ్చేవాళ్ళు కూడా ఎక్కడి నుంచి వచ్చారో మనకు తెలియదు. మన ఇంట్లో ఉన్నంత కాలే మన అమ్మని బొమ్మని. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు, వెళ్ళిపోతారు, చూసుకుంటూ వెళ్ళిపోతారు. వచ్చిన అడ్రస్ తెలియదు, వెళ్ళిపోయిన తర్వాత అడ్రస్ తెలియదు. మనం యాక్ట్రెస్, మనం నటించడానికి వచ్చాం ఈ భూమి మీద. మీ పాత్ర లేదు, మీరు జాగ్రత్తగా నటించి వెళ్ళిపోండి, బయటకు వెళ్ళి. ఒకళ్ళు వెళ్ళటం ఇస్తున్నారు, పైన పంపించేస్తారు. ఈ ప్రపంచంలో అనేక ఆకర్షణలు ఉన్నాయి. వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈ తెర మీద నాటకం ఆడి, ఈ స్టేజ్ మీద ఎవరు పాత్రలు వాళ్ళు పోషించి అందరు బయటకు వెళ్ళిపోతారు. ఇది వరల్డ్ ఇండస్ట్రీ. అంటే మనం వేష కానత మహాత్మ దర్శనం. నేను అదే మేడం గారిని అడిగాను, ఇంగ్లీష్ మేడం గారిని. మరి అది బాగానే చెప్తున్నారు, మరి మనకు జ్ఞానం ఎలా? క్లాసులో కాలేజీలో పాఠం చెప్తున్నారు. అందరు వేషాలు వేయటానికి వస్తున్నారు, ఎవరి వేషాలు వాడి వేషి వెళ్ళిపోతున్నారు మేడం గారిని, వాణి మేడం. మరి జ్ఞానం ఎలా? ఇది భగవాన్ వేషఖానత స్వాత్మ దర్శనం. ముందు ఈ ఉపాధి బుద్ధి పోవాలి. ఈ దేహము నేననే తలంపు, ఈ దేహం అనేది ఒక వేషం, ఇది ఒక ఉపాధి. ఇది ఒక వేషం, ఇది నిజం కాదు, ఇది ఒక ఉపాధి. ఇది ఒక వేషం. ఈ దేహం ఎంత నిజమో లోకం కూడా అంతే నిజం. దేహంతోటి మనం మంచి కర్మ చేస్తే మంచి ఫలితం, చెడ్డ పని చేస్తే చెడ్డ ఫలితం. దాన్ని అనుసంధానం చేసే ఆ శక్తినే భగవంతుడని, ఈశ్వరుడని మనం అంటాం. కర్మకి ఫలితం ఉంది. ఆ ఫలితాన్ని, కర్మని ఫలితంతో అనుసంధానం చేసి వాడిన దేవుడు శక్తి అని మనం అంటాం. వేషహానత స్వాత్మ దర్శనం. నీకు దేహాత్మ బుద్ధి, అధ్యయగతమైన బుద్ధి. ఉపాధి పరిమితమైన బుద్ధి, దేహానికి పరిమితమైన బుద్ధి నశించిన మరుక్షణంలో, ఈ దేహమే నేను, దేహమే సర్వస్వం అనే బుద్ధి నశించిన మరుక్షణంలో, ఈ వేషాన్ని తీసి పక్కన పెడితే, ఈ ఉపాధిని తీసి పక్కన పెడితే, ఇది ఒక వేషం అంట. ఈ దేహం ఒక వేషం అంటాడు వేషఖానత. ఆ వేషం అంటే ఏంటి? దేహం. ఈ దేహం నిజం కాదు, ఒక వేషం వేసుకొచ్చాను ఇక్కడికి. మరి దేహం పోయిన వెంటనే ఆ వేషం పూర్తి అయిపోతుంది. మళ్ళీ ఇంకో వేషం వేయటానికి ఇంకో దేహంలో ప్రవేశిస్తాం. అర్జున, ఈ బాగుందా నీకు ఈ లోకం? చనిపోయే వాళ్ళు చనిపోతున్నారు, పుట్టి వాళ్ళు పుడుతున్నారు, వేషాలు వేసేవాళ్ళు వేషాలు వేస్తున్నారు, కష్టాలు పడి వాళ్ళు పడుతున్నారు, వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. ఈ చావులు, ఈ పుట్టుకలు, ఎన్నో వేదనలతోటి రోగంలతోటి కనిపిస్తున్నట్టు ఈ లోకం. ఇది సుఖాలయమా దుఃఖాలయమా అర్జున అంటాడు పరమ. ఇది సుఖాలయం కాదు, దుఃఖాలయం. ఈ లోకం దుఃఖానికి ఆలయం, సుఖానికి ఆలయం కాదు, అశాంతికి ఆలయం, శాంతికి ఆలయం కాదు. అర్జున, ఈ లోకం దుఃఖాలయం అయ్యా? ఏంది నువ్వు విచారణ చేసి చూస్తే ఏముంది లోకంలో? ఒట్టి గడ్డి, వేషఘానత, స్వాత్మ దర్శనం. ఈ వేషం ఎప్పుడైతే దేహం, ఈ దేహము నేనని తలంపుని తీసి ఆ బుద్ధిని చూసి ఎప్పుడైతే ఈ ఉపాధిని తీసి వేరు చేశావో, అంటే దేహబుద్ధిని, దేహబుద్ధిని ఎప్పుడైతే తొలగించుకున్నావో, ఇది ఉపాధి అంటే ఈ వేషం, అంటే శరీరం ఒక వేషం మనకి, ఈ వేషం వేసుకో. దీన్ని తొలగించిన వెంటనే, అంటే దేహమే ఆత్మ, దేహమే సత్యం అనుకుని బుద్ధి తొలగిన వెంటనే, నీ లోపలన చైతన్యం, నీ లోపలన ఈశ్వరుడు, నీ లోపలన భగవంతుడు నీకు ఎలా వ్యక్తమవుతాడు అయ్యా? నీకు వెంటనే అప్పటికప్పుడు దర్శనం అవుతుంది, లోపలన చైతన్యం దర్శనం అవుతుంది. శవబుద్ధి పోయిన వెంటనే నీకు శవబుద్ధి వెంటనే కలుగుతుంది, లేట్ అవ్వదు. సూర్యుడు ఉదయించటం, వెలుగు రావటం ఒకేసారి జరుగుతుంది. అలాగే శవబుద్ధి నశించిన వెంటనే శవబుద్ధి కలుగుతుంది, లోపలని ఆత్మ నీకు దర్శనమిస్తుంది. ఈశ్వర దర్శనం ఆత్మ, ఆత్మ రూపత ఈశ్వరుడు, ఈశ్వరుడు భగవంతుడు, సర్వజ్ఞుడు, సర్వసాక్షి, ప్రభువు, భర్త, యజమాని, ఈ పంచభూతాలకి, ఈ ఖగోళానికి యజమాని వాడు భగవంతుడు. ఎవరైతే నువ్వు భగవంతుని అనుకుంటున్నావో, ఎవడైతే ఈశ్వరుడు అనుకుంటున్నావో, ఎవడైతే సర్వజ్ఞుడు అనుకుంటున్నావో, ఎవడైతే మీకు నాకు ఈ పంచభూతాలకి, సూర్యచంద్రులకి, నక్షత్రాలకి ఎవడైతే అధిపతివో వాడు వేషహానత స్వాత్మ రూపత. వేషహానత స్వాత్మ రూపతం, తర్వాత ఆయా ఈశ దర్శనం, ఈశ దర్శనం స్వాత్మ రూపత. ఈశ్వరుడు నీకు స్వరూపంగానే, ఆత్మగానే దర్శనం. ఎక్కడో ఎక్కడ వైకుంఠంలో ఉన్నట్టే కాదు, ఎక్కడో వైకుంఠంలో ఉన్నట్టు కైలాసం ఒకటే దర్శనం ఎప్పుడు, ఆ ఈశ్వరుడే నీకు స్వరూపంగా దర్శనమిస్తాడు అయ్యా, ఆత్మగా దర్శనమిస్తాడు. అట్టిది జ్ఞానం, అరువు బేరాలు కాదు, అంత క్యాష్ బేరం. ఎప్పటికప్పుడు క్యాష్ డౌన్ చేయవలసింది. మీరు చేసింది ఊరికే పోదు. అరుణాచలం భగవాన్ అన్నారు, అరుణాచలం అనేది నాకు చిన్నప్పటి నుంచి ఏదో స్ఫురించేది. అలాగే అరుణాచలం అంటూ వైకుంఠము, కైలాసము అని అనుకునేవా? అరుణాచలం నిజమైన అరుణాచలం హృదయంలో ఉందన్న సంగతి నాకు తెలియదు. వైకుంఠం అంటే అరుణాచలం అంటే వైకుంఠం అని, కైలాసం అని అనుకునేవాడిని. ఒకసారి బడికి వెళతాంటే, 10వ తరగతి చదివేటప్పుడు బడికి వెళతాంటే మా బంధువు ఒకడు ఎదురు వచ్చాడు. మావయ్య ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాను. అడిగితే అరుణాచలానికి వస్తున్నాను అన్నాడు. అరుణాచల, అరుణాచల, ఆ గతం స్ఫురించింది ఒక్కసారి. కొంతమంది ప్రేమించుకుంటే శ్మశానానికి వెళ్ళి వరకు, వెళ్ళిపోయే వరకు అలా ఉంటారు. అలాగే కాశీలో మణికర్ణి గదట్లు, శంకరాచార్యుల వారు, తర్వాత ఇంకోడెవడు, పద్మపాదులు ఒకరినొకరు ప్రేమించుకున్నారు చూసుకున్నప్పుడు. అంటే శరీరం చనిపోయే వరకు శంకరాచార్యుల వారు శరీరం విడిచిపెట్టే వరకు ఆ ప్రేమ స్లోగా ఉంది, స్టడీగా ఉంది, పెర్మనెంట్ గా ఉంది, అలా ఉండిపోయింది. అది జన్మాంతర అనుబంధం. ఎందుకు అయ్యా నీకు కౌరవులతో స్నేహం అంటే చివరి రోజుల్లో కృష్ణుడు చెప్తాడు కర్ణుడు. అదే కృష్ణ చెప్పింది, అయితే ఇంతకాలం నన్ను నమ్ముకున్నారు, చివరి గడియలు వాళ్ళని ఎలా విడిచిపెడతానని అడిగి స్నేహం. ఎందుకు కౌరవులతో నీకు స్నేహం అని అడుగుతాడు కర్ణుడు కృష్ణుడు అంటే. రైతు నువ్వు చెప్పింది రైతు, ఇంతకాలం వాళ్ళతో స్నేహం చేశారు. కర్ణుడు లేకపోతే భారతం లేదు. ఇప్పుడు దుర్యోధనుడు నటించేవాడు, భీష్ముడి మీద పూర్తి విశ్వాసం లేదు, ద్రోణాచార్యుడి మీద పూర్తి విశ్వాసం లేదు అని యుద్ధ భూమికి వెళ్తాం. కేవలం కర్ణుడిని, కర్ణుడిని నమ్మి వెళ్ళాడు. ఇంతకాలం కృష్ణ, ఇంతకాలం నమ్మాక ఈ చివరి గడియలు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఎలా విడిచిపెట్టగలను కృష్ణ అన్నాడు. అది స్నేహం. అరుణాచల, అరుణాచల అయిపోయింది పని పూర్తి. ఆ గత జన్మాంతరంలో అనుకో, ఒకసారి గుర్తొచ్చింది. అదేంటి అరుణాచలం అంటే ఈయన వైకుంఠం అనుకుంటున్నాడు, కైలాసం అనుకుంటున్నాడు, అక్కడ దేవుడు ఉండి లోకం అనుకుంటున్నాడు కదా. అరుణాచలమా? అరుణాచలానికి మనిషి వస్తాడా? వైకుంఠానికి వైకుంఠం వెళ్ళిపోయాక తిరిగి మనిషి వస్తాడా? కైలాసానికి వెళ్ళి తిరిగి మనిషి వస్తాడు? నువ్వు కైలాసానికి ఎలా వచ్చావయ్యా? వైకుంఠానికి వస్తాడా తిరిగి? చనిపోయాక వైకుంఠానికి వెళ్ళాక మళ్ళీ ఇక్కడికి వస్తాడని ఈయన ఉద్దేశం, ఎవరు భగవాన్ ఉద్దేశం? అరుణాచలం అంటే ఇది లోకం అనుకుని, ఆ మాత్రం నీకు తెలియదురా, అదే అరుణాచలం. దాన్ని తిరువన్నమలై అంటారు. అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, అందులో ఒక పుణ్యక్షేత్రమే దాని ఇప్పుడు అరుణాచలాన్నే తిరువన్నమలైని పిలుస్తున్నారు, ఆ మాత్రం కూడా నీకు తెలియదా అన్నాడు ఆ బంధువు. మళ్ళీ వాదంలోది, వాదంలోకి తర్కాల్లోకి వెళ్ళపోయాడు లేదు, ఆ మనస్సు అణిగిపోయింది. గత అప్పగానే పట్టి లాగి తిరిగి, నేనేమి చేయలేదు, నీ పేరు స్మరించాను, అయిపోయింది పనంతా పూర్తి. పేరు దళపగానే పట్టి లాగించింది. అవి చేస్తున్నామంటారు, తెల్లారుజాము మూడింటికి ఇస్తున్నా ఉంటున్నారు, అవి చేస్తున్నా ఉన్నారు, ఏదో చేస్తున్నా, ఏదో చేస్తున్నా, కష్టపడిపోతూ ఉన్నారు. ఆ మొక్కలు చూస్తే ముద్దిల్లా ఉంటారు. మీరు కష్టపడి సాధన చేస్తుంటే వికాసం ఏది? అసలు చేస్తున్న సాధనే కనుక నిజమైతే వికాసం కలిపింది ఏది? వికాసం ఎక్కడుంది? ఎవరు చూసినా ఆమోదం పుచ్చుకుని మొక్కల్లో ఉండటం, తెల్లారుజాము మూడింటికి తెలిసి మనం చేసేది దైవ చింతన లేకపోతే విషయ చింతన, ఆత్మ విచారణ, లోక విచారణ, అరుణాచల స్మరణ, అహంకార స్మరణ, జ్ఞానాన్ని స్మరించుకుంటున్నావా, అజ్ఞానాన్ని స్మరించుకుంటున్నావా? చేసేది లోక విచారణ, ఆత్మ విచారణ అనుకోవటం, చేసేది విషయ చింతన అనుకోవటం, ఆత్మ చింతన. దేవుడు మోసపోడే, దేవుడు మనం మోసం, ఒక జీవుడు ఇంకో జీవుడిని మోసం చేయొచ్చు, కానీ దేవుణ్ణి మోసం చేయాలి. అసలు మనం పాడైపోవడానికి ఒకటే కారణం విషయ చింతన అనుకుంటా. ఆత్మచింతన చేస్తున్నామని అనుకోవటం, చేసేది విషయ చింతన. దయ చింతన చేస్తున్నారని అనుకోవటం, చేసేది విషయ చింతన. ఆత్మవిచారణ చేస్తున్నాం అనుకోవటం, చేసేది లోక విచారణ. అయిపోయింది. అరుణాచలం, అరుణాచలం గత అనుబంధం, జన్మాంతర అనుబంధం ఒక్కసారి స్ఫురించింది. ఒక్కసారి లోకం మీద వైరాగ్యం, లోకం మీద ఇష్టం, చదువుల మీద ఇష్టం పోయింది. అరుణాచలం పేరు వినగానే ఆ చదువు మీద ఇష్టం పోయింది, లోకం మీద రక్తి పోయింది. లోకం మీద విరక్తి వచ్చింది, అరుణాచలేశ్వరుడి మీద రక్తి వచ్చింది. ఆయన తెలియకుండా ఆయన లోకానికి దూరం అవుతున్నాడు, ఈశ్వరుడికి దగ్గర అవుతున్నాడు. ప్రపంచంలో ఏది ఆయన ఆకర్షణ? అరుణాచలం పేరు విన్నాక ప్రపంచంలో ఏది? అంతకుముందు చదువుకోవాలి, అభివృద్ధిలోకి రావాలి. ఒక ఎప్పుడు నా తలంపులు వచ్చినా తర్వాత లోకానికి సంబంధించిన విషయాలన్నీ కూడా లోక ఆకర్షణ. లోకంలో ఒక్క విషయం కూడా నేను అరుణాచలం పేరు విన్నాక నాకు జపాలు కానీ తపాలు కానీ ఏది ధ్యానాలు కానీ దేని చేత, లేదా రూపాల చేత కానీ, నామాల చేత కానీ, మంత్రాల చేత కానీ, మంత్రాల చేత కానీ, యంత్రాల చేత కానీ దేని చేత నేను ఆకర్షించబడలేదు అంటాడు భగవు. ఒక్కసారి లోకం మీద ఆకర్షణ సడన్ గా పోయింది. అకస్మాత్తుగా అప్పటికప్పుడు నరానికి ఇంజక్షన్ చేసినట్టే లోకం మీద ఆకర్షణ. ఇక్కడ కూర్చున్నాడు, ఆ దేహం ఎందుకు వచ్చిందో ముహూర్తం ఈశ్వరుడు పెట్టి దేవ రహస్యం. అది దేవతలకి తెలియాలి, పరమేశ్వరుడికి తెలియాలి, కానీ ఇంకో జీవుడికి తెలిసేది కాదు. ఈ జీవుడు ఎదట మనుషులోనూ మంచితనమే ఈ జీవుడికి తెలియదు, పరమేశ్వరుడు అలా తెలుస్తుంది. వేషం తీసేసి టైం వచ్చింది ఈశ్వరుడు, అంటే వేషబుద్ధిని తీసేశాడు మరణానికి. ఆయన ఒంటరిగా కూర్చున్నాడు. ఒంటరిగా కూర్చుంటే వేషహానత స్వాత్మ దర్శనం అయిపోయింది, అయిపోతాం స్పీడ్ గా వేగంగా వస్తుంది. కొన్ని క్షణాల్లో ఈశ్వరుడు ఆ పని పూర్తి చేశాడు. అది దేవ రహస్యం. పరమేశ్వరుడు సర్వేశ్వరుడు తెలియాలి కానీ ఎవరికి తెలియదు. అంటే వేషబుద్ధిని తీసేశాడు, ఆత్మబుద్ధిని కొన్ని క్షణాల్లో కలగజేశాడు. శ్వాస ఆగిపోయింది, కాళ్ళు కట్టెలైపోయినాయి, చేతులు కట్టెలైపోయినాయి, శరీరం శవం అయిపోయింది. శవం అయిపోయినాయి, శరీరం శవం అయినప్పుడు నేను పోవాలి, నేను ఉన్నానే. శరీరంతో సంబంధం లేకుండా, మనస్సుతో సంబంధం లేకుండా, ఇంద్రియాలతో సంబంధం లేకుండా, పరిశ్రమలతో సంబంధం లేకుండా, లోకముతో సంబంధం లేకుండా, జ్ఞాన అజ్ఞానములతోటి, మంచి చెడులతోటి, పుణ్య పాపములతోటి, ద్వైత బుద్ధితోటి సంబంధం లేకుండా నేను ఉన్నానే. శవం చచ్చిపోయి, శవం శరీరం శవం అయిపోయింది, శ్వాస ఆగిపోయింది, కాళ్ళు కట్టెల్లాగా అయిపోయినాయి, కళ్ళు మూత పడిపోయినాయి, శ్వాస ఆగిపోయింది, కానీ నేను చనిపోలేదేంటి, నేను ఉన్నానే అని వేషం తీసేశాడు. శవ బుద్ధి పోయింది, ఆత్మబుద్ధి వచ్చింది, మహాజ్ఞాని మహాగురువు అయిపోయాడు. రమణ మహర్షి గారు వేషం వేసుకున్న గురువు గారు. నాకు రామకృష్ణ మఠంలో ఒక మాంక్ ఉండేవాడు, ఇప్పుడు ఒరిస్తారా అంటున్నాడు. ఆయనకి నాకు బాగా ఇష్టం, ఆయన సన్యాసి. నాన్నగారు రామకృష్ణ మఠంలో ఉండగా లోపలికి తీసుకెళ్ళి డైనింగ్ హాల్ ఆయన్ని చూపించాడు. హైదరాబాద్ లో నయనగారు చూపించిన నాన్నగారు. కోతికి కూడా గురువు వేషం వేయొచ్చు, కోతికి కూడా గురు వేషం వేయొచ్చు, మన వేషం వేయొచ్చు. కోతికి కూడా గురు వేషం వస్తే కోతిలాగానే ప్రవర్తిస్తుంది, కానీ గురువులాగా ప్రవర్తించదు. ఈ రామకృష్ణ మఠం మాంక్ డైనింగ్ హాల్లో మాట్లాడుతున్న దగ్గర నాన్నగారు, కోతికి కూడా గురు వేషం వేయొచ్చు, కానీ వేషం వేయొచ్చు, వేషం అయితే కనుక వేయొచ్చు. ఆ వేషం వేసినప్పుడు అది కోతిలాగా ప్రవర్తిస్తుంది, కానీ గురువుగా ప్రవర్తించలేదు. ఒక జ్ఞాని మాత్రమే గురువు, ఆత్మానుభవం పొందిన వాడే గురువు, అమృతానుభవం పొందిన వాడే గురువు. ఎప్పుడైతే దానికి శవబుద్ధి పోయింది, శవబుద్ధి కలిగిందో అపూర్వమైన అన్లిమిటెడ్ పీస్, ఆనందం అనుభవించి అనుభవించి అనుభవించి, ఆ శాంతి అనుభవించి, ఎప్పుడైతే దానికి బ్రాహ్మస్థితి పొందాడో ఆ శాంతి అనుభవించి ఆనందం అనుభవించి, జుర్రుకుని జుర్రుకుని ఆ తేనె జుర్రుకుని 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 మత్తెక్కి అరుణాచలం అని పని పాటు లేకుండా చేసేసేవాడు అరుణాచల. వాడు అప్పుడు గురువు అయ్యాడు. ఆనందం అనుభవించి అనుభవించి, అమృతం అనుభవించి అమృతించి, ఆ మరణం లేని స్థితిని అనుభవించి 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 అనుభవించి, ఆయన అనుభవించదగిన దాన్ని అనుభవించి అనుభవించి మనతో పంచుకోవడానికి గురువు అయ్యాడు వాడు. రామ నేటి గురువు కాదు, ట్రైనింగ్ అయిన గురువు కాదు, ఎవడ తయారు చేసిన గురువు కాదు, ఎవడ వేషం వేసిన గురువు కాదు. ఆయన పొందింది మనతో పంచుకోవటానికి వాడి గురువు. ఇటు వాడికి ఆయనకి బంధువుల మీద, స్నేహితుల మీద, లేదా అదే అక్కడ మధురైలో మొత్తం మీద అంతకుముందు ఆయన మనసుని ఏ విషయాలైతే ఆకర్షించినో సరిగా ఆకర్షణలు ఆగిపోయాడు. ఇల్లు పరిత్యాగం చేస్తున్నాడు, ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి నిలబడ్డాడు. తర్వాత 6 నెలలకి అమృతానుభవం కలిగే కారణాలు. అమృతానుభవం అంటే మృత్యు ఎలా ఉంటుందో వాడికి తెలియదు ఇంకా. అమృతానుభవం అంటే ఆత్మానుభవం అంటే ఎప్పుడు ఉంటుంది అనుభవం జారదు ఇంకా, ఎప్పుడు ఉండేది అమృతానుభవం. అది ఇమ్మోర్టల్ స్టేట్ ఇంగ్లీష్ లో అంటారు. నిలిచున్నాడు, నిలబడ్డాడు. తర్వాత 6 నెలలకి తర్వాత ఈ సంఘటన జరిగిన 6 నెలలకి నిలబడ్డాడు. కానీ అప్పుడు కూడా ఆయనకు అరుణాచల ఎక్కడికి వెళ్ళాలనే ప్రశ్న వచ్చింది. మళ్ళీ నిలబడ్డాడు లోపల, నిజమైన అరుణాచలేశ్వరుడు లోపల ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాలనే ప్రశ్న, అరుణాచలం 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 అరుణాచలం. ఎక్కడికి వెళ్ళాలి? ఇల్లు విడిచిపెట్టాలని నిర్ణయం అయిపోయింది. గృహప్రత్యాగం, మహా నిష్క్రమణం. మనం పారిపోతామంటే ఎప్పుడో కోపం వచ్చి ఇంటికి నుంచి మళ్ళీ ఏ బస్ స్టాండ్ అని కూర్చుంటారు, ఇంటికి మళ్ళీ ఎప్పుడు తీసుకెళ్తారో ఎవరు కనిపిస్తారు. మనం కూడా ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు ఇంటికి ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం, పారిపోయి. కోపం వస్తే ధ్యానం వస్తుందండి, కోపం వస్తే రోగం వస్తుంది. ఎవరి మీద కోపం ఉంచుకుంటావు? కోపం ఉంచుకుంటే మన పాడు బుద్ధి మీద మనం కోపం తెచ్చుకోవాలి, కానీ ఎవరి మీద కోపం చేసుకో? ఎవరున్నారు కోపం తెచ్చుకో? నీకంటే వేరుగా ఎవరున్నారు? అరుణాచలం, అరుణాచలం లోపల స్ఫురణ. అరుణాచలం ఎక్కడికి వెళ్ళా? అరుణాచలం, అరుణాచలం వెంటనే. మళ్ళీ వాళ్ళ అమ్మగారు నాగస్వామి దగ్గర వాడు వెంటనే, 5 రూపాయలు ఉన్నాయి పలానా చోట, నువ్వు తీసుకోగానే ఎక్కడికి? బడికి. అది బడికి వెళ్ళటం లేదు, గుడికి వెళ్ళటం లేదు, అరుణాచలం వచ్చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు అన్నగారని అడిగాడు. ఎక్కడికి? బడికి. అయితే ఫలానా చోట 5 రూపాయలు ఉన్నాయి, ఫలానా చోట 5 రూపాయలు ఉన్నాయి, అది తీసుకెళ్ళి నువ్వు బడికి వెళుతున్నావు కదా, నీ బడి దగ్గరే మా కాలేజీ ఉంది. అప్పటికే ఆయన బిఏ చదువుతున్నాడు అన్నగారు. నా కాలేజీ జీతం కట్టలేదు, అక్కడ కట్టేసి వచ్చే నీ బడి చూసుకు. అరుణాచలేశ్వరుడు డబ్బులు కూడా మనకు ఏర్పాటు చేశాడు అనుకుంటున్నాడు భగవాన్. అందులో 3 రూపాయలు తీసుకున్నాడు, 2 రూపాయలు అక్కడ వదిలేసాడు. అవసరం లేదు, 5 రూపాయలు అక్కర్లేదు. కొంతమంది భగవంతుని అలాగే ప్రార్థిస్తారు, మాకు అదనం వద్దు, అవసరాలు తీర్చి సరిపోతుంది, మాకు అదనం ఏమో అక్కర్లేదు, అవసరాలు తీర్చితే సరిపోతుంది అని అలా ప్రార్థిస్తారు. ఇంటే చాలు, 5 రూపాయలు ఇస్తే 5 రూపాయలు పట్టుకెళ్ళలేదు, 3 రూపాయలు తీసుకున్నాడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. అప్పటికి నేను చచ్చిపోయింది దానికి. ఆ దేహగతమైన నేను, మనోగతమైన నేను చనిపోయింది. చనిపోయింది అప్పుడు నేను అంటానికి ఏం లేదు. ఇదంటే ఈ శవం, ఈ శరీరం ఒక మంచి పని చేయడానికి వెళ్ళిపోతాను. దీనికోసం వెతకండి, ఈ శవం ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది, దీనికోసం వెతకండి. ఇది ఒక మంచి పని చేయడం. నీ జీతం కట్టబడలేదు, కానీ నేను 5 రూపాయలు తీసుకోలేదు, 3 రూపాయలు తీసుకున్నాను. నీ 2 రూపాయలు అక్కడ ఉంది, నీ జీతం కట్టబడలేదు. ఈ శరీరం కోసం ఎవరు వెతకండి, డబ్బు ఖర్చు పెట్టలేదు. ఎందుకంటే ఒక మంచి పని తండ్రి వాడు గురువు పేరు దళపగనే పట్టి లాగితే నీ మహిమకు అనుదురే ఎవరు? అరే నాశ మోక్షం కంటే మించిన మహం, మరి మా మహిమ జ్ఞానం కించిన జ్ఞానానికంటే మించిన మహ, శాంతి కంటే మించిన మహిమ ఇంకో మహిమ ఉందా? ఆ పరమశాంతి, ఆ పరమ వైరాగ్యంలో మనం ఊగిసలాడతంటే, దేహం ఉంటే ఎవరికి కావాలి, పోతే ఎవరికి కావాలి, లోకం కనిపిస్తే ఎవరెవరు, కనిపించకపోతే ఎవరికి? పరమశాంతిలో, పరమ వైరాగ్యంలో, పరమ జ్ఞానంలో, ఆ దైవీ జ్ఞానంలో, ఆత్మ జ్ఞానంలో, బ్రహ్మ జ్ఞానంలో, బ్రాహ్మీ స్థితిలో ఊగిసలాడేటప్పుడు దేహం ఉంటే ఎవరికి కావాలి, పోతే ఎవరికి, తుక్కు ఉంటే ఏమిటి, పోతే సత్య జ్ఞానము లేని జన్మ ఫలమేమి ఒప్పుగా రావేలు అరుణాచల. జ్ఞాన సముపార్జన లేకుండా, సత్యానుభవం నీకు లేకుండా, స్వేచ్ఛ లేకుండా, సత్యం లేకపోతే, సత్యం తెలియకపోతే నీకు స్వేచ్ఛ లేదు. కర్మచక్రంలోంచి, జన్మ మరణ చక్రంలోంచి నువ్వు విడుదల పొందలేవు. యు మస్ట్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షల్ మేక్ యూ ఫ్రీ. నీకు సత్యం తెలియకుండా స్వేచ్ఛ లేదు. ఇంకేదంటే అసత్యానికి పరిమితులు ఉంటాయి, అసత్యానికి హద్దులు ఉంటాయి, సత్యానికి పరిమితులు లేవు, సత్యానికి హద్దులు లేవు, సత్యం అంతటా ఉన్నది, అది లేని చోటు అంటూ లేదు. నీ మనోదేహములని, నీ మనోదేహములను సత్యాన్వేషణకి, సత్యానుభవం పొందటానికి మాధ్యమం ఉపయోగించుకో. నీ దేహయాత్ర సాగటానికి ఇతరుల మీద ఆధారపడక బానిసత్వం వస్తుంది, కానీ మనోదేహములను సత్య సాక్షాత్కారం పొందటం కోసం మాధ్యమం ఉపయోగించుకో. అరుణాచలేశ్వరుడా, 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 నీ జ్ఞానంతో నన్ను అలంకరించక ముందే నీ జ్వాల, నీ జ్ఞాన జ్వాల, నీ అగ్ని జ్వాల నన్ను కాల్చి బూడి చేయకముందే నీ దయని చూపించు అరుణాచల. అరుణాచలేశ్వరుడు నీ అంతర్భాగం నేనైపోయాక నీ అనుగ్రహం నేనేం కోరతాను? ఇంకా కోరటానికి నాకు వేరుగా కనిపించవు కదా. ఈ లోపల నా ముచ్చట తీర్చు, నా ముచ్చట తీర్చు. మనం బ్రాహ్మీ స్థితి పొందాక ఇంకా నాకు నీ దయ ప్రసాదించు, నీ కరుణ ప్రసాదించు అడిగేవాడు ఇక్కడ ఉండడు. ఆ స్థితి రాకముందే ఈ ముచ్చట తీర్చు, నీ అనుగ్రహం కాదు. అరుణాచలేశ్వరుడు అనుగ్రహించాడు, నాకు దయ చూపించాడు అని అనుకోవటానికి ఈ ముద్దు చూపించు, ఈ ముచ్చట చూపించు అరుణాచల. ఎప్పుడు నీ జ్ఞానగ్ని వచ్చి నా అహంభావాన్ని కాల్చి బూడి చేయక ముందు ఈ ముద్దు ముచ్చట చూపించు. మాకు ఈశ్వరుడు దయ కావాలి, మీరు కూడా అంటా ఉంటారు కదా, మాకు ఈశ్వరుడు దయ కావాలి, ఈశ్వరుడు కరుణ కావాలి, ఈశ్వరుడు దయమైతే ఎప్పుడు వస్తుందో అని ఇప్పుడే అనుకోవాలి. ఈశ్వరుడు స్వరూపు పొందాక అనుకున్నవాడు ఉండడు, ఆ ముద్దు ముచ్చట ఇప్పుడే తీర్చువారు నాచ్చా. నీ ద్వారా కాల్చక ముందే, నీ జ్ఞానాగ్ని వచ్చి నన్ను కాల్చక ముందే నీ దయ చూపించారు నాచ్చా. నీ స్వరూపం నాకు ఇచ్చాక, నీ స్వరూపం పొందాక నీ దయ అడగటానికి ఎవడు ఉంటాడు? ద్వారా కాల్చి బూడి చేయక ముందే, నీ జ్ఞానాగ్ని వచ్చి నన్ను కాల్చి గూడి చేయక ముందు, అహంభావాన్ని దగ్ధం చేయకముందే ఈ దేహాభిమానాన్ని, దేహబుద్ధిని, శవబుద్ధిని, ఈ అజ్ఞానాన్ని, అవిద్యని దగ్ధం చేయకముందే ఈ జ్ఞానాగ్ని ఆ జ్వాల వచ్చి దగ్ధం చేయకముందే ఈ ముద్దు ముచ్చట తీర్చు అరుణాచల. నువ్వు కొండ రూపంలో కనిపిస్తున్నావు, అందరూ నిన్ను కొండ కొండ అనుకుంటున్నారు. నువ్వు జ్ఞానగిరివి, శాంతి గిరివి, జ్ఞానమలై, జ్ఞానమలై, అనమలై గిరి, అనమలై. మాకు భగవానికి తేడా ఉంది, మేము మాట చెప్పాలి, భగవాన్ మాట చెప్పక్కర్లేదు. మాట చెప్పక్కర్లేకుండా ఆ హృదయంతో, మౌనంతో పనిచేసే, ఆ హృదయంతో మౌనంతో ఇంకా పనిచేసే శక్తి మాకు రాలేదు కాబట్టి మాటలు చెబుతున్నాం. కొంత మాటలతోటి పని, యాక్టివిటీ, యాక్టివిటీ హృదయంలో ఉన్నప్పుడే యాక్టివిటీ ప్రారంభం అవుతుంది. పైకి నీకు రామకృష్ణుడు రమణుడు ముద్దుల కింద కనిపించవచ్చు. ప్రపంచాన్ని ఎటువైపు చెప్పాలంటే చెప్పిన వాళ్ళ హృదయం, వాళ్ళ హృదయంలో వాళ్ళు పొందిన జ్ఞానం, అటు రాంగ్ పాత్రలోంచి వెళుతున్నటువంటి లోకాన్ని, రైట్ రాంగ్ డైరెక్షన్ లో వెళుతున్న లోకాన్ని రైట్ డైరెక్షన్ లో హృదయ శక్తి తిప్పేస్తూ ఉంటుంది అలాగా. అందుకని వాళ్ళు మేము ఇలా చేస్తాం, మిమ్మల్ని ఉద్ధరిస్తున్నాం, మీకు నుయ్యి చదువుతున్నాం, కాలువలు చదువుతున్నాం, ఏంటి గోళ గోళ, చెప్పేవాడికి ఏం తెలియదు, తెలిసిన వాడు చెప్పడు, చేసేవాడు చెప్పడు. చేసేవాడు చెప్పటం ఎందుకు? మిమ్మల్ని ఉద్ధరిస్తున్నా, ఎలా ఉద్ధరిస్తుంది? నిజంగా మన కాళ్ళని ఉద్ధరించి ఉద్దేశం ఉంటే ప్రజలకి చెప్పటం ఎందుకు? చేసేటప్పుడు చెప్పటం ఎందుకు? నీకు జ్ఞానాన్ని ఇచ్చేయడానికి, ఇంక చెప్పేది మీకు జ్ఞానం ఇస్తాను ఇస్తానా అని అనటం ఎందుకు? ఇచ్చేసేటప్పుడు ఇవ్వటమే, గివింగే. ఇంక అక్కడ టాకింగ్ లేదు, టాకింగ్ లేదు, వాకింగ్ లేదు, ఈటింగ్ లేదు, ఇవ్వటమే గివింగే. నీకు చెప్పటం ఎందుకు? మీకు జ్ఞానం ఇస్తాం జ్ఞానం ఇస్తాం అంటే మీకు మనస్సు 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 అణిగిపోయినప్పుడు, మీ మాట అణిగిపోయినప్పుడు, అవి మీ హృదయాకారం మీరు చెందినప్పుడు ఒక మహామౌన స్థితిని మీరు అనుభవిస్తారు. అక్కడి నుంచి ఆ మౌనం అతి శక్తివంతమైనది, అద్భుతంగా పనిచేస్తుంది సృష్టి మీద. కానీ అది మీకు తెలియదు, పని చేస్తున్నట్టు మీకు తెలియదు, కానీ పని జరిగిపోతూ ఉంటుంది. అంటే సైలెన్స్ లోంచి కూడా, మౌనంలోంచి కూడా యాక్టివిటీ వస్తుంది. ఆ సైలెన్స్ మాకు లేక మీకు మాట్లాడవలసి వస్తుంది, లేదా మాటలతో పని. కానీ ఈ మాటలకి మీరు ముచ్చట పడుతున్నారని మాట్లాడుతున్నాం, లేకపోతే మాటలతో పని. ఇక మనం వర్ణించడానికి వీలు లేనటువంటి యాక్టివిటీ బయలుదేరుతున్నాము సైలెన్స్ లో. సైలెన్స్ ఇస్ గోల్డ్, స్పీచ్ ఇస్ సిల్వర్. ఈ మధ్య మా ఇంటికి ఎవరో వచ్చారు, ఏదో మాట్లాడుతున్నారు, మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయి, ఏదో బాధగా మాట్లాడుతున్నారు. అంటే మీ ఇంటికాడ ఏమైనా సమస్యలు ఉన్నాయన్నారు. ఏ మా ఇంటికాడ సమస్య లేదని నా మనస్సే సమస్య అంటున్నాడు. అది మాకు సమస్యలు అంటే ఏమి లేదని ఇంటికాడ నా మనస్సే నాకు సమస్య, ఇది పరిష్కారం చేసుకుంటే చాలని నాకని చెప్తారు. నాకు ఇంటికాడ సమస్యలు లేవు, నా మనస్సే నాకు సమస్య, ఇది కొంచెం పరిష్కారం చేసే విధానం చూపించడం చాలా. నాకు ఇంకా ప్రాబ్లమ్స్ ఏమి లేదు, నా మైండే ప్రాబ్లం, అందుకంటే ప్రాబ్లమ్స్ ఏమి లేదు. అనపేక్ష శ్లోకం పూర్తి చేయలేదు, మనం ఎక్కడెక్కడికో పోతున్నాం, దూర దూరాలకే పోతున్నాం. అనపేక్ష అపేక్ష లేనివాడు అంటే మనం అందరం ఏమనుకుంటాం అంటే, ఏదైనా పని చేసినప్పుడు కోరిక ఉంటే ఫలితం వస్తుంది, కోరిక లేకపోతే ఫలితం రాదు. కోరికతో సంబంధం లేదు, వచ్చేది వస్తుంది, రానిది ఇది రాదు. అనపేక్ష అపేక్ష లేకుండా బతుకు అంటే 8-18 అధ్యాయంలో చెప్తాడు, మీరు నా పట్ల నేర్చి నన్ను ఆరాధిస్తుంటే, నన్ను పూజిస్తుంటే, నన్ను జపిస్తుంటే, నన్ను స్మరిస్తుంటే అర్జున, మీ కర్తవ్య కర్మలు ఒకవేళ విడిచిపెట్టినా, మీరు దైనందిన జీవితంలో చేసుకునే మీరు పనులు నిరంతరము మీ మనస్సు మొత్తం మీ నిష్ట అంతా నా మీద కుదిరితే, పరమేశ్వరుడి మీద కనుక మీ నిష్ట కుదిరితే, మీకు నా మీద మీ మనస్సు మీ బుద్ధి నా మీద నిలబడిపోతా అంటే కంప్లీట్ గా 100% అర్జున మీ యోగ క్షేమాలు నేను చూస్తాను, మీ యోగం చూస్తాను, మీ క్షేమం కూడా చూసే బాధ్యత నాదే. ఒకవేళ కర్తవ్య కర్మ మీరు చెయ్యకపోయినా చూసే నా బాధ్యత, మీ యోగమే కాదు మీ క్షేమం కూడా చూస్తాను. మన అందరికీ పెద్ద రోగం ఏంటంటే, లోకం ఉందనుకుంటున్నాం, ఈశ్వరుడు లేడనుకుంటున్నాం. లోకం ఉందనుకుంటున్నాం, ఈశ్వరుడు లేదనుకుంటున్నాం. అది మన బుద్ధిలో ఉన్న మలదోషం. ఓ భక్తుడు అన్నాడు, కృష్ణ నీ చేతిలో గద ఎందుకు పెట్టుకున్నావు అంటే, మా మలదోష దోషం మా మలదోషం తీసేయటానికి చేతిలో గద పెట్టుకున్నావు, లేకపోతే నీకు గద ఎందుకు? కృష్ణ నువ్వు గద చేతితో పట్టుకుంటున్నావు, నీకు గద ఎందుకు? నీకు యుద్ధాలు చేయడానికి ఆయుధాలు ఉండాలా? మా మలదోషం తీసేయటానికి చేతిలో గద పెట్టుకున్నావు కృష్ణ. నిజము కృష్ణ, నిజము కృష్ణ, నిజము 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 కృష్ణ. అయితే నీకు గద ఎందుకు? మా అహంకారాన్ని బద్దల కొట్టడానికి నీ చేతిలో గద పెట్టుకున్నావు. శుచిహి అనపేక్ష శుచి, శుచి అంటే మాటలో శుచి ఉండాలి. కొంతమంది అసూయ మాటలు మాట్లాడతారు, కొంతమంది అది దాచుకుంటా ఉంటారు. అలా చూ కళ్ళు చెప్పేస్తాం, కళ్ళు ఎక్కడ దాచుకుంటారు మీరు? మీ మనసు అంటే దాచుకుంటారు, కానీ కళ్ళు తీసుకుని ఎక్కడ పెట్టుకుంటారు? కళ్ళు కళ్ళు మీరు అందరు ఇక్కడ తెచ్చుకున్నారా, ఇంటికాడ పెట్టుకుని వచ్చారా? కళ్ళు మీరు ఇక్కడ కూడా తెచ్చుకున్నారా, ఇంటికాడ పెట్టుకుని వచ్చారు? లోపల అసూయ ఉందా, లేదా జ్ఞానం ఉందా, అజ్ఞానం ఉందా? కళ్ళు చూస్తే మీరు అశాంతి ఉంటే దాచుకోలేరు. శాంతి ఉంటే శాంతి నా కళ్ళలో తెలుస్తూ ఉంటుంది, అశాంతి ఉన్నది. మన ఈ మధ్యలో సినిమా యాక్టర్ మన ఏదో సముద్ర బాధితుడు, ఆకలికి పంచభూతాలకి కోపం వస్తుంది. మన సముద్రానికి కోపం వస్తే భూకంపం వచ్చింది. వాయుదేవుడు కోపం వస్తుంటే ఇది వస్తుంది, ఏది గాలివాన వస్తుంది. భూమి కోపం వస్తుంటే భూకంపం వస్తుంది. ఎవరి కోపాలు వస్తే వాళ్ళందరూ మన మీద చూపించేస్తున్నారు కోపాలు. సముద్రానికి కోపం వచ్చింది, మన సముద్రంలో భూకంపం ఉన్నారు. ఒకసారి భూమి కోపం వస్తుంది, భూకంపం. దేవుడి గాలి దేవుడు కోపం వస్తుంటే గాలివాన, ఇంకా అందరికీ కోపాలే. ఎవరి కోపం? పంచిపోతాం మనుషుల మీద కోపాలు, పంచిపోతారు కూడా అట్లా కోపం వస్తే మన మీద చూపించేస్తున్నారు. అది ఈ మధ్యన ఒక సినిమా యాక్టర్ చీఫ్ మినిస్టర్ గారికి పట్టుకెళ్ళి 10 లక్షలు ఇచ్చాడు. అంటే ఈ బాధితులకి ఈ సముద్రంలో వచ్చినటువంటి సముద్రం వల్ల వచ్చిన నీరు 30 అడుగుల ఎత్తులో 40 అడుగుల ఎత్తులో వచ్చినట్టు మొత్తం మీద 190,000 ఎంతమంది చనిపోయారు ప్రపంచం మొత్తం. అయితే ఇతర మొత్తం 5-6 దేశాలకు వచ్చింది కదా ఈ భూకంపం. సరే ఒక సినిమా యాక్టర్ వచ్చాడు, ఒక సినిమా యాక్టర్ వచ్చి ముఖ్యమంత్రి గారికి 10 లక్షలు ఇచ్చాడు. నేను ఆ టైంలోనే సరిగ్గా టీవీ ట్యూన్ చేశాను. 5 లక్షలు ఇచ్చాడు, 10 లక్షలు, 5 లక్షలు కదా, 10 లక్షలు ముఖ్యమంత్రి గారికి ఇస్తే ఇంకా ఎవడు అడుగుతున్నాడు, ఏంటి మీకు మరి ఏంటి ఇలాగ సముద్ర బాధ సముద్రం ముంచేసిన కదా చాలా మంది బాధితులు అంటే, ఆ యాక్టర్ చెబుతున్నాడు ఇలా ఇలా అంటున్నాడు, నవ్వుతున్నాడు, ముఖం ఏమో నవ్వు ముఖంగా ఉంది, వాడు బాధ చెప్పలేకపోతున్నాడు. బాధ చెప్పేటప్పుడు బాధపడేటప్పుడు ముఖం ఎలా ఉంటుందా? ఇలా ఎలా అంటున్నాడు సినిమా యాక్టర్, ఏంటి అడ్వర్టైజ్మెంట్ కోసం ఆ చెక్కులు, పైగా టీవీని తీసుకురావటం ఆ చెక్ ఇచ్చాడు. ఇప్పుడు బొమ్మలు తీయమంటాం, మళ్ళీ మన అందరం పేపర్లో చదువుకోవాలి, బొమ్మలు టీవీలో చూడాలి. ఈ విలేకరులు ఒకరు ఉన్నారు కదా, వాళ్ళు అడుగుతున్నారు ఏంటి మరి మీరు 10 లక్షలు ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు, మరి సముద్ర బాధితులకి ఏంటంటే నవ్వుతున్నాడు, నవ్వు అంటున్నాడు, సముద్ర బాధితుల దుఃఖాన్ని నేను చూడలేకపోతున్నాను, ఏం చెప్పగలను, నోడుతూ నవ్వుతూ చెబుతున్నాడు. అది దుఃఖమా, అయితే 10 లక్షలు ఇచ్చామని సంతోషమా? నువ్వు చేసేది అడ్వర్టైజ్మెంట్కే పబ్లిసిటీకి, అదే శుచి. ఇక్కడ భగవంతుడు చెప్పేది నువ్వు ఏ పని చేసినా శుచిగా ఉండాలి. అది నువ్వు నువ్వు చేసే పని అడ్వర్టైజ్మెంట్కే, టామ్ టామ్కే. అక్కడ శంకుస్థాపన చేసి కట్టింది 10 రూపాయలు బిల్డింగ్, 10 మంది టీవీ లేఖకులు, పత్రికల లేఖకులు, అసలు బొమ్మలకే, అవి బొమ్మలకే మనం ఆ పని చేస్తున్నావా అనిపిస్తుంది. అప్పుడు ఇంతకీ కృష్ణుడు ఏం చెప్తున్నాడు, నువ్వు శుచి అవుతావా అటువంటి పనులు. ఇది ముఖ్యమంత్రి గారు చెక్కి 10 లక్షలు ఇస్తే 10 మంది విలేకరులు, ఇది బొమ్మలు టీవీ లేఖకులు, బొమ్మలు పేపర్లు, ఎందుకు చేస్తున్నావు? ఎవరు ఎవరి క్షేమం కొరకు? ముఖ్యమంత్రి గారి దగ్గర గౌరవం పొందడానికి అన్ని చేస్తున్నావా? బాధితుల పట్ల నీకేమైనా కరుణ ఉందే? నీకేమైనా కంపాషన్ ఉందే? నీకేమైనా మెర్సీ ఉందా? ఇలా అయితే నువ్వు శుచి అవ్వు. అడ్వర్టైజ్మెంట్ కావాలంటే అడ్వర్టైజ్మెంట్ వస్తుంది దానికి, దానికి అదే దానికే. నేను లోకంలో ఊరేగింపులు, లోకంలో నీకు ఊరేగింపులు కావాలంటే ఊరేగింపులు వస్తాయి. అసలు సున్నా శుచి దక్ష అనపేక్ష శుచిహి, శుచిహి అంటే మనస్సు శుచిగా ఉండాలి, దేహం శుచిగా ఉండాలి, మాట శుచిగా ఉండాలి. మనం మాట్లాడేప్పుడు మన మాట కూడా శుచిగా ఉండాలి. మాట కూడా తపస్సు. నీ మాటలో, నీ మాటకి నీ నీలో తపస్సు ఉంటే నీ మాటకి శుచి ఉంటుంది. నీకు తపస్సు లేకపోతే, నీకు వైరాగ్యం కనుక లేకపోతే నీ మాటకి శుచి ఉండదు. మాటకి శుచి ఉండాలి, మనస్సుకి శుచి ఉండాలి, దేహానికి శుచి ఉండాలి, నీ చూపుకి శుచి ఉండాలి, నీ చేతకి శుచి ఉండాలి. కృష్ణ అర్జున పార్థ ధనంజయ, కేవలం మీ వంటే శుచి కాదు, మీ మాటకి శుచి ఉండాలి. అంటే ఇవన్నీ మన గురించి చెప్ అట్టివాడు నాకు ఇష్టడని చెప్పడం కోసం ఈ గోళ. అట్టివాడే నాకు భక్తుడు, అట్టివాడే నా దైవిక పాత్రుడు, అట్టివాడే నాకు ఇష్టడు, అది నాకు ప్రీతిపాత్రుడు. నన్ను విడిచిపెట్టి వాడు, వాడిని విడిచిపెట్టి నేను ఎలా ఉండగలను? సుచిహి దక్ష. మీరు ఏదైనా పని చేసేటప్పుడు నేర్పుగా చేయాలి, ఓర్పుగా చేయాలి. ఒక నేర్పు ఉంటే సరిపోదు, ఓర్పుగా చేయాలి. దక్ష అంటే దక్షత, దక్షత అంటే నేర్పు ఉండాలి, ఓర్పు ఉండాలి. ఆ పని చేస్తే మీరు ఏదో పని చేశారనుకోండి, పర్ఫెక్ట్గా ఉండాలి పని. కొంతమంది పని చేస్తే బాబు వాళ్ళకి ఎందుకు చెప్పాం, మనం చేసుకుంటూ వదిలిపోని అనిపిస్తుంది. కొంతమందికి ఏదైనా పని చెబుతామనుకోండి, తెలివి చెప్పాం వాళ్ళకి, వాళ్ళకి ఎందుకు చెప్పాం బాబు, మనం వెళ్ళి ఆ పని చూసుకుంటే సరిపోను, పాడు చేసి వస్తారు. దక్ష ఏంటి? దానికి నేర్పుగా ఉండాలి, ఓర్పుగా ఉండాలి. సుచిరు దక్ష. తర్వాత ఏంటమ్మా? ఉదాసీన గత వ్యత. మనిషి అయ్యాక మనం అంటే ప్రేమించే వాళ్ళు ఉంటారు, మనం అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు. మనం అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు, మనం అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా సహజం. అది పెద్ద ఆశ్చర్యపడక్కర్లేదు. అలాగని మనం ఆశ్చర్యపడక్కర్లేదు. లోకంలో తర్వాత మనకి మిత్రులు ఉంటారు, శత్రువులు ఉంటారు, మనం అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు, మనం అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు, మనకి స్నేహితులు ఉంటారు, మనకి విరోధులు ఉంటారు, రకరకాల మనుషులు, రజోగుణం ఉన్న వాళ్ళు ఉంటారు, తమోగుణం వాళ్ళు ఉంటారు, సత్వగుణం వాళ్ళు ఉంటారు. ఉంటే ఉండని నీకు ఉదాసీనహ, నువ్వు ఎలా ఉంటావు? ఎటు సైడ్స్ తీసుకోకుండా ఉదాసీనంగా ఉండవయ్యా. అంటే ఎలా ఉండాలి అంటే ఏదో పక్షం వహించకుండా ఉదాసీనంగా ఉండు. శరీరానికి పక్షపాతం ఎంత చెడ్డ, మనసుకి పక్షపాతం కూడా అంతే చెడ్డ. శరీరానికి పక్షపాతం రాకూడదని అలా అనుకుంటావు, మనసు కూడా పక్షపాతం రాకూడదు. అంటే ఉదాసీన, నువ్వు ఉదాసీనంగా ఉంటూ నీకు శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు. సహజంది, లోకంలో సహజం. కుక్కతోక వంకర, కుక్కతోక వంకర ఎంత సహజం. లోకంలో కూడా అన్ని వంకరలు ఉంటాయి, అది సహజం. అయితే నీకు ఆ గొడవ ఎందుకు, లోకం గొడవ ఎందుకు? నువ్వు మటుకు ఉదాసీనంగానే ఉండు. నిన్ను నిందించే వాళ్ళు ఉంటారు, స్తోత్రం చేసే వాళ్ళు ఉంటారు, నింద ఉంటుంది, స్తుతి ఉంటుంది. వీటి మధ్యలో నువ్వు ఎలా ఉండాలి? ఉదాసీన. వండర్ఫుల్. స్వామి వారు చెప్తున్నారు, స్వామి వారు అంటే అనుకుంటే భగవంతుడు ఎవరు? అనుకుంటే స్వయంగా భగవంతుడు. అనుకుంటే ఏదో తపస్సులు చేసి, యోగాలు చేసి, ముక్కులు గాలి చూసుకుని అలాగలా భగవంతు, స్వయంగా భగవంతుడు నారాయణుడు. అంత అంత అంతటా వ్యాపించి ఉన్నవాడు. భగవంతుడు అంటే ఎవడంటే సూర్యుడి ద్వారా సూర్యుడికి కాంతి ఇచ్చే శక్తిని ఎవడిచ్చాడు? చంద్రుడికి చల్లదినాన్ని ఇచ్చే శక్తిని ఎవడిచ్చాడు? ఆ శని గ్రహానికి, ఆ శనికి ఆ శక్తిని ఎవడిచ్చాడు? ఆ గ్రహాలకి, ఆ నక్షత్రాలకి ఆ శక్తిని ఎవడిచ్చాడు? రమణ మహర్షి గారికి జ్ఞానం ఎవడిచ్చాడు? వాడు ఈశ్వరుడు, వాడి వాసుదేవుడు. మనం సూర్యుడు వెలిగిస్తున్నాడు, వెలిగిస్తున్నాడు అనుకుంటున్నాం. ఆ సూర్యుడికి వెలుగు, ఆ సూర్యుడికి వెలుగిచ్చే శక్తి ఇచ్చిన వాడు, వాడు దేవుడు, వాడు నారాయణుడు, వాడే శ్రీమన్ నారాయణుడు. ఉన్నదే ఉన్నది ఒక్కటంటే, ఒక ముస్లిం అడుగుతాడు భగవాన్, ఉన్నది ఒక్కటంటే ఒక్కటే అని మీరు అంటున్నారు? ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, లేనిదేదో లేదు, ఉన్నదేదో ఉంది, ఒక్కటంటే ఒక్కటే. ఒక ముస్లిం అడిగాడు భగవాన్ని, మరి పాటలు ఏంటి, ఈ పద్యాలు ఏంటి, అక్షరమణమాలు ఏంటి, మళ్ళా కొండ దేవుణ్ణి అంటే ఏంటి, ఈ గొడవ అంత, ఈ గోళ అంత దేనికి? అదే పాటలు, అరుణాచల మనసు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల కనిన గణన కనెక్కండి. అది అనిపించినప్పుడు తెలుస్తుంది. పాయసం పేరు వినటం వేరు, పాయసం నోట్లో వేసుకోవటం వేరు. కనిన జననే కన్నా, కనిన జననే కన్నా ఘన దయాదాయక ఇదియా, ఇట్టిదా నీ అనుగ్రహం. భక్తుడు అనిపిస్తాడు, కానీ లౌకికులు ఎలా అనిపిస్తారు? రామకృష్ణ పరమహంస అన్నాడు, ఈ రాళ్ళక బోధ రాతిని, ఈ రాళ్ళక బోధ రాతిని, మనం మన మన చెరువులో, మన ఊళ్ళో ఉన్న చెరువులో 10 సంవత్సరాల రాతి అక్కడ పెట్టినా కొన్ని నీటి చుక్క కూడా తీసుకోదటండి. అటువంటి రాళ్ళక ఇంటాడు రామకృష్ణ. మీ ఊళ్ళో చెరువు ఉందనుకోండి, ఆ చెరువులో రాయి వేసేయండి, తర్వాత 10 సంవత్సరాల తర్వాత తీస్తే ఒక్క ఆ నీటి బొట్టు కూడా లోపలికి తీసుకోదట్టండి. అట్టి రాళ్ళక బోధ, ఈ రాళ్ళక జన గణన కన్నా ఆ ప్రేమ అనిపించిన వాడికి తెలుస్తుందండి.
కానీ జనని కన్నా ఘనదయాదాయక ఇవన్నీ సినిమాల కోసం రాసిన కవిత్వాలు కాదు, మార్కెట్ కోసం రాసిన కవిత్వాలు కాదు, ఇది వృత్తి కాదు ప్రవృత్తి. సినిమాల కోసం రాసే పాటలు ఎలా రాయగలవు, ఇది ప్రవృత్తి ఇది వృత్తి కాదు. కానీ జనని కన్నా ఘన దయాదాయక ఇదియా నీ అనుగ్రహం అరుణాచ. చాలా మంది సాధన మీద చాలా బాధలు పడతా ఉంటారు, సాధన చేస్తూ ఉంటారు బాధపడతా ఉంటారు. సాధన తేరి మీద ఇసుమంతవి బాధ లేకుండా నన్ను అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి, చీకటిలోంచి వెలుగులోకి, అవిద్యలోంచి విద్యలోకి, శాంతి సామ్రాజ్యానికి అధిపతి. సాధన పేరు మీద కొంచెం కూడా బాధ లేకుండా మనస్సు నిగ్రహించుకుందాం, జపం చేసి ధ్యానం చేసి పూజ చేసి మనస్సును నిగ్రహించుకుందామని ప్రయత్నం చేసేస్తా, మనస్సు లేకుండా చేసేసావు అరుణాచల ఎత్తిదా నీ అనుగ్రహం. జపం చేసి ధ్యానం చేసి పూజ చేసి ఏదో చేసి నా మనస్సు నియమించుకోవడానికి, నన్ను మనో నిగ్రహానికి ప్రయత్నం చేద్దాం అనుకున్నాను, అసలు మనస్సు లేకుండా నేను తీసేసావు, ఇట్టిదా నీ అనుగ్రహం అరుణాచల. అరుణాచలేశ్వరుడా, లోకం పోకడ వేరు నీ పోకడ వేరు, అంటే డిఫరెంట్. లోకం తీరు వేరు నీ తీరే వేరు, లోకంలో ఎవరైనా మనకి ఏదైనా పనులు అవ్వాలనుకుని పెద్దవాళ్ళ దగ్గరికి వెళతాం, మనకి ఏదైనా పనులు అవ్వాలనుకుని పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటే మాకు ఈ పని చేసేటట్టు మనం ఎక్కడికి వెళ్తున్నాం. లోకంలో ఏదైనా పనులు అవ్వాలంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, అది లోకం పోకడ. మనకి ఏదైనా లోకంలో పనులు కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్తామండి, ఎమ్మెల్యే గారి దగ్గరకు, మంత్రి గారి దగ్గరికి, ఎవరి దగ్గరికి, అది లోకం పోకడ. నువ్వు పెద్ద నువ్వేం చేసావంటే మమ్మల్ని అనుగ్రహించి మా పట్ల అయి చూపించి మమ్మల్ని జ్ఞానసింహాసనం మీద కూర్చోబెట్టి శుభ్రం చేసి శుచి చేసి బుద్ధి చెప్పి బుద్ధిని శుద్ధిని చేసి జ్ఞానం ఇచ్చి మాకందరినీ మా పట్ల దాయి చూపించి నువ్వు పెద్దవాడవి అయిపోయేవారు అరుణాచల. నువ్వు ఎలా పెద్దవాడయ్యో, అందరూ అరుణాచలేశ్వరుడు దేవుడు అరుణాచలేశ్వరుడు దేవుడు వచ్చి పడిపోతున్నారు నీ దగ్గర. నువ్వు ఎలా పెద్ద, నువ్వు పెద్దవాడవా, ఎలా పెద్దవాడయ్యావు, మా పట్ల ప్రేమ చూపించి జ్ఞానం చూపించి మమ్మల్ని అనుగ్రహించి మా పట్ల దయ చూపించి మమ్మల్ని కూడా నీ అంతరవా అని చేయటం వల్ల నువ్వు పెద్దవాడయ్యావు, లేకపోతే నువ్వు ఎలా పెద్దవాడవయ్యా అరుణాచల. పెద్దవాడవా నువ్వు, ఎలా పెద్దవాడు, మమ్మల్ని మా పట్ల దయ చూపించి నువ్వు పెద్దవాడయ్యావు, లేకపోతే నువ్వు ఎలా పెద్దవాడు, నువ్వు పెద్దవాడవా, నువ్వు దేవుడు వా పెద్దవాడు అనుభవం, ఎలాగయ్యావు పెద్దవాడు, మా పట్ల దయ చూపించి పెద్దవాడు అయిపోయావు, దేవుడు అయిపోయావు. ఇలా అరుణాచలేశ్వరుడు అడ్డుకుంటున్నాడేమో అనపేక్ష. ఉదాసీన గత వ్యధ అంటే దెంగలు పెట్టుకోవద్దు అని. అందరిని ఎవరిని చూసినా ఏదో దెంగ పెట్టుకుంటున్నారు, ఎవరిని చూసినా ఏదో అందరూ తలవ దెంగ ఉంది అందరికి, ఎక్కడ ఎవరి మనస్సును ముట్టుకున్నా ఏదో బెంగ, ఏదో బొంగ, ఏదో బెంగ, ఏదో ఒక విరిచి, ఏదో ఒక ఏదో కష్యాన్ని నోడి చెడు చెప్పటానికి. భగవాన్ అంటారు, ఇది కృష్ణుడి విషయం తర్వాత వస్తాను. భగవాన్ అంటారు, నీకు ఏదైనా బెంగ వచ్చిందనుకో అది బెంగ అరుణాచలేశ్వరుడికి తెలియకుండా వస్తుందా, నీకు ఏదైనా బెంగ వచ్చిందనుకో అరుణాచలేశ్వరుడికి తెలియకుండానే నీకు వస్తుందా, ఆడికి తెలుసు, ఆ పెద్దవాడికి తెలుసు, ఆ పెద్ద దెయ్యానికి తెలుసు. అరుణాచలేశ్వరుడికి తెలియకుండా నీకు ఆ బెంగ రావటండి, ఆ బెంగ కావాలని పంపుతున్నాడు, ఆ బెంగ కావాలని పంపి నీది నీకు కష్టాన్ని పంపి, ఆ కష్టమని ఆ కష్టాన్ని కావాలని నీకు పంపి, ఆ దయ నీకు పంపి, ఆ కష్టమనే కష్టం రూపంలో దయని పంపి నీ కాళ్ళ మీద నేను చేయటానికి చేస్తున్నాడు. ఇదంతా అరుణాచలేశ్వరుడు చేసే చేస్తే అరుణాచల అంటే ఇప్పుడు మన కాళ్ళ మీద మనం ఎత్తివారు చేతి పెట్టలేదు అన్నాం అంటాడు. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళారనుకోండి, మీ అత్తగారు మాట్లాడలేదు అనుకోండి, ఏంటి మీటింగ్ నుంచి ఇంత లేట్గా వచ్చావు అనుకోండి, మీ కంగారు వచ్చేస్తుంది, ఒడికి వచ్చేస్తుంది, పడిపోతే పడిపోతారు కూడా. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళారనుకోండి, మీ అత్తగారు ఇంటికి ఇంత ఆలస్యంగా వచ్చా, మీటింగ్ నుంచి వచ్చానంటే ఆలస్యంగా వచ్చాను, కేకలేస్తుంది అనుకోండి గురించి, అప్పుడు మీకు ఏమేస్తుంది, భయం వేస్తుంది. ఈ భక్తుల ద్వారా వచ్చే మాకు బాధలు చెబుతారు. ఇప్పుడు మా ఇంటికి రోజు కొంతమంది నాలుగింటికి భక్తులు వస్తారు, వాళ్ళ ఇంట్లో పురుషులు ఏమైనా కౌరంపిస్తున్నారు, అంటే నాన్నగారు మమ్మల్ని చూడటానికి రావాలంటే వారానికి ఒకసారి రావచ్చు, 10 రోజులకు ఒకసారి రావచ్చు, మీటింగ్లకు రావచ్చు, రోజు వచ్చేస్తున్నారు ఏంటంటే మీరు కొంచెం చెప్పొద్దని, అది వాళ్ళే చెప్పుకోవచ్చు కదా, అంటే వాళ్ళు చెప్పుకుంటే ఎదురు తిరుగుతారు. అంటే ఇంట్లో పేచీలు రాకూడదు, మనం పేచీలు పడాలి, అంటే వాళ్ళు ఎంత తెలియని వాళ్ళు చూడండి, వాళ్ళు ఇంట్లో పేచీలు రాకూడదు, పేచీ మాకు వచ్చే సమస్యలు ఇవి. వాళ్ళేమో డబ్బు సంపాదించుకుంటారు, వీళ్ళు జ్ఞానం సంపాదించుకుంటారు, నిష్ఠురాలు మాకు. వాళ్ళేమో డబ్బు సంపాదించుకుంటాడు, వాడి భార్య ఏమో జ్ఞానం సంపాదించుకుంటుంది, అశాంతి నిష్ఠురాలు ఎవరికంటే మాకు. ఇది ఇప్పుడు జరిగేది, ఇది ఆయన చెప్పుకోవచ్చు కదా. మీరు విశాఖపట్నం వెళ్తే విశాఖపట్నం వచ్చేస్తున్నారంటే ఆయన చెప్పు మానిపించలేదు, విశాఖపట్నం మేము రమ్మన్నా విశాఖపట్నం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు జ్ఞానం సంపాదించగలరు, వాళ్ళు డబ్బు సంపాదించగలరు, అశాంతి వాళ్ళకున్న అశాంతి మాకు పంచిపెడతా ఉంటారు. వీళ్ళని లౌకికులు అన్నాడు రామకృష్ణ పరమహంస. వీళ్ళని ఏమన్నాడు, లౌకికులు ఎలాగో ఉంటాయి అని ఆ మాటలు మీరు పట్టించుకోవద్దు. లౌకికులు వాళ్ళు ఎలా ఏ మాట్లాడినా అలాగే ఉంటారు. అంటే వాళ్ళకి పరమార్థం అంటూ ఉండదు, స్వార్థమే పరమార్థం. వాళ్ళకి దేవుడు అంటే వాళ్ళ స్వార్థమే వాళ్ళ దేవుడు. రోజు వచ్చేస్తున్నారని మీ ఇంటికి నాలుగింటికి, పోను వారానికి ఒకసారి 10 రోజులకోసారి రమ్మని మీరు చెప్పొచ్చు కదండి, వాళ్ళు చెప్పొచ్చు కదా మాట, మీటింగ్లకు రావచ్చండి, 10 రోజులకోసారి 15 రోజులకోసారి మీ ఇంటికి రమ్మని చెప్పొచ్చు కదా, రోజు కాలేజీకి వెళ్ళినట్టు నాలుగింటికి వచ్చేస్తున్నారు, ఇలా మాట వాళ్ళకి ఇంట్లో చెప్పుకోవచ్చు కదా. ఇంట్లో విరోధం రాకూడదు, వాళ్ళు ఇంట్లో కోపాలు వస్తే వాళ్ళు కాఫీ ఇవ్వరేమైనా భయం లోపల, ఈ బాధ అని నాన్నగారు పడాలి, వాళ్ళు పెద్ద మనుషుల కింద ఉండాలి. గత వ్యధ ఏంటది, గత వ్యధ గత వ్యధ అంటే ఏంటి? ఏ రకమైన బెంగ లేకుండా మీరు ఉన్నారు, వాసుదేవుడి దగ్గరికి వచ్చాం భగవంతుడి స్వాములు వారు చెబుతున్నారు. గత వ్యధ అంటే ఏ రకమైన బెంగ లేకుండా, ఏ రకంగా ఉండకూడదు. కొంతమందికి ఒక రకమైన బెంగ ఉంటుంది, ఎవరికి ఏ రకమైన బెంగ అసలు అశాంతి అనేది ఎవరికి ఏమి తలపెట్టుకోవద్దు. మీరు తలపెట్టుకుంటేనే బెంగలు వస్తాయి, ఏమీ తలపెట్టుకోవద్దు. గత వ్యధ అర్జున, ఏ విషయం గురించి బెంగ పెట్టుకోవద్దు అయ్యా? అది ఇక్కడ చెప్తూ మళ్ళీ ఇక్కడ భగవాన్ కూడా ఎత్తుకున్నాం కదా, ఇక్కడ కాంటాక్ట్ వచ్చాం. ఇప్పుడు మీకు ఎవరికైనా కష్టం పంపుతాడు. మీరు కంగారు పడిపోద్దు అన్నారు భగవాను. అది అరుణాచలేశ్వరుడు తెలుసు, అది ముద్దు కాదు. అరుణాచలేశ్వరుడు చైతన్య స్వరూపుడు, జ్ఞాన స్వరూపుడు, శాంతి స్వరూపుడు. వాడు ముద్దేం కాదు. వాడికి తెలుసుండే మీకు ఆ కష్టాన్ని పంపుతాడు. ఆ కష్టాన్ని ఎందుకు పంపుతాడో చెప్పమంటారా? ఆ ఎత్తు వారి చేతులు బిడ్డల కింద మీరు ఉండకుండా, ఎవడు ఏది చెబుతాడో అది గంగిరెద్ది కింద తల ఊపకుండా, మీ కాళ్ళ మీద మీరు నిలబడేట్టు, మీ సొంత ఆలోచన పెరిగేటట్టు, మీ హృదయం యొక్క లోతులు పెరిగేటట్టు ఆ కష్టం మీకు పంపుతాడు. ఇది గ్రహించిన వాడి ధన్యులు అంటాడు అరుణ రమణస్వామి. కొంతమంది ఎత్తివారి చేతి బిడ్డలు, ఎవరైతే చెప్తే అదే తల ఊపుతారు. అలా వాళ్ళకి ఆలోచన ఉండదు, సొంత ఆలోచన ఉండదు, సొంత బుద్ధి ఉండదు, పరాయి బుద్ధి. మిమ్మల్ని విశాఖపట్నం ఎవరు రమ్మన్నారు? మిమ్మల్ని విశాఖపట్నం తీసుకెళ్లి మీ మిమ్మల్ని మర్యాదలు చేస్తున్నామన్న సంగతి మీ ఇంట్లో యజమానికి తెలియదు. ఇంకెక్కడ ఎక్కడ విశాఖపట్నంలోని ఇక్కడ అయిపోయినాయి, ఈ ప్రాంతంలోని ఇష్టవరాలు అనేవి అయిపోయినాయి. మాకు విశాఖపట్నంలోని ఇష్టవరాలు ఏంటంటే, ఏమంటే మీ భక్తులకి టైం సెన్స్ లేదా? మీ భక్తులకి అసలు టైం అనేది ఎలా ఉంటుందో తెలియదా? పొద్దున 8 9 రావచ్చు, పొద్దున 5 వచ్చి మా ఇంటికాడ కూర్చుంటే మేము ఎలా మసులుతామండి? మీ భక్తులకి ఇంకా మర్యాద తెలియదా? 8 9 రావచ్చు, పొద్దున్న 5 వచ్చి మా ఇంటికాడ వచ్చి కూర్చుంటామంటే మీ అసలు ఇంట్లో మసలాడు అక్కర్లేదని అక్కడ నిష్ఠరాలు, ఎక్కడ నిష్ఠరాలు మీకు లేదు. అశాంతి విశాఖపట్నం మీద కూడా ఎందుకు తీసుకెళ్లారని ఎక్కడ ప్రశ్న? అక్కడ ప్రశ్న ఏంటి? మీ భక్తులకి మర్యాద తెలియదా? వస్తే 8 రావచ్చు, పొద్దున 5 వచ్చి కూర్చుంటున్నారండి. అయ్యి మీ ఇంట్లో మసలాడు అక్కర్లేదా? ఆ చాప్టర్ వదిలేయండి, ఆ చాప్టర్ వదిలేయండి. ఇది ఎక్కడన్నా భగవాన్ అన్నాడు, మీకు ఏదైనా కష్టం వస్తే బాధ వస్తే కంగారు పడద్దు. అది అరుణాచలేశ్వరుడికి తెలుసు, ఈశ్వరుడికి తెలుసు, సర్వజ్ఞుడు. ఆయన తెలియకుండా మీకు ఏది రావటానికి వీల్లేదు, మీ ప్రాణం పోవటానికి వీల్లేదు. ప్రభు యొక్క ఆజ్ఞ లేకుండా, యజమాని యొక్క ఆజ్ఞ లేకుండా ఆ కష్టం వస్తుంది. వచ్చినప్పుడు ఎందుకంటే మీ బుద్ధిని, సొంత బుద్ధి కలగజేయటం కోసం, మీకు ఆత్మవిశ్వాసం కలగజేయటం కోసం, మీ కాళ్ళ మీద మీరు ఎన్ని గాలివానలు వచ్చినా మీ కాళ్ళ మీద మీరు నిలబడటం కోసం, అటు ఇటు ఉరిగిపోకుండా గాలిలోని చోట దీపం ఎలా ఉంటుందో మీ బుద్ధిని అలా నిదానంగా ఉంచడానికి కావాలని ఆ కష్టం పంపాడని మీరు గుర్తిస్తే మీరు ధన్యులు అన్నాడు రమణ భగవాన్. బ్రహ్మస్వరూపులు మీరందరూ, బ్రహ్మస్వరూపులు. నేను ఇంతకుముందు చెప్పిన మాటలు మర్చిపోయినాయి. మనస్సుకు సంబంధించిన మీ ఇంట్లో వాళ్ళ అన్న మాటలు మనస్సుకు సంబంధించినవి, విశాఖపట్నం వాళ్ళ అన్న మాటలు మనస్సుకు సంబంధించినది. ఆ చాప్టర్ వదిలేయండి, ఇంకా చాప్టర్ వదిలేయండి. మీరందరూ బ్రహ్మస్వరూపులు. గత వ్యధ ఎందుకు, దేనికోసం మీరు బెంగ ఏముంది, బెంగ పెట్టుకోవడానికి ఏమి లేదు, దేనికోసం మీరు బెంగలు, దేనికోసం? ఆచార్యుడు చెప్తాడు, జరిగిపోయిన గొడవలు తలపెట్టుకోకుండా, జరిగిపోయిన గొడవలు తలపెట్టుకోవద్ది కానీ పాఠాలు నేర్చుకో. వండర్ఫుల్ టీచింగ్, వండర్ఫుల్ అడ్రస్, వండర్ఫుల్ భగవంతుడు చెప్తే నడుచండి. వండర్ఫుల్ టీచింగ్. జరిగిపోయిన గొడవల గురించి మీరు బెంగలు పెట్టుకోవడం కాదు కావాల్సింది, ఈ పాఠాలు నేర్చుకోండి. భవిష్యత్తులో గాలి మాటలు కట్టండి, గాలి మేళ్ళ కట్టుకోకండి, వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉండండి. జరిగిపోయిన దాని, జరిగిపోయిన గొడవల్లోంచి ఏ పాఠాలు అయితే నేర్చుకున్నారో ఆ పాఠాలను అనుభవంలోకి తెచ్చుకుని భవిష్యత్తుకు ఉపయోగించుకుని ఆ పాఠాలని, గతంలోంచి పాఠాలు నేర్చుకోండి, ఆ పాఠాలని భవిష్యత్తులో ఉపయోగించుకోండి. కానీ జీవించడం గతంలో జీవించొద్దు, భవిష్యత్తులో జీవించొద్దు, వర్తమాన కాలంలో జీవించండి. జరిగిపోయిన కాలంలో బతకండి. ప్యాస్ట్ది, ప్యాస్ట్ అయిపోయింది. చేలోంచి నీరు వెళ్ళిపోయింది, చేలోంచి నీరు వెళ్ళిపోయింది, బెంగ ఎట్టుకోకండి. కావాల్సిందే కొత్తగా మళ్ళీ నీరు పెట్టుకోండి. చేలోంచి నీరు వెళ్ళిపోయింది అని అష్టమాని బెంగగా కూర్చోకుండా అవసరం అయితే మళ్ళీ కొత్తగా నీరు పెట్టుకోండి చేలోకి. గతంలోంచి పాఠాలు నేర్చుకోండి. మీరు నేర్చుకున్న పాఠాలు భవిష్యత్తులో ఉపయోగించుకోండి. మీరు నేర్చుకున్న పాఠాలని భవిష్యత్తులో ఉపయోగించుకోండి. కానీ జీవించడం గతంలో వద్దు, భవిష్యత్తులో వద్దు, వర్తమాన కాలంలో జీవించాలి. ఎక్కడ జీవించాలి? వర్తమాన కాలంలో జీవించండి. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. కళాన్ని సద్వినియోగం చేసుకుని తరించండి. భగవంతుడి కళ రూపంలో ఉన్నాడు అచ్యుత అనంత గోవింద. వర్తమాన కాలాన్ని సద్వినియోగం చేసుకుని అనంతుని పట్టుకోండి. అనంతుడు అంటే ఆది లేదు వాడికి, ఆది లేదు అంతం లేదు, ఎప్పుడు ఉండేవాడే అనంతుడు. ఆది లేదు అంతం లేదు, ఎప్పుడు ఉండేవాడే అనంతుడు. ఒకప్పుడు ఒకప్పుడు లేని వాడిని ఎందుకు పట్టుకోవటం? మీరు ఎప్పుడు ఉండేవాడిని పట్టుకుని, అనంతుణ్ణి పట్టుకుని మోక్షాన్ని పొంది, ఎలా పచ్చగా ఉండి ఎండిపోయేదాని కాదు మీరు పట్టుకునేది. అనంతుణ్ణి పట్టుకోండి, అచ్యుతుడిని పట్టుకోండి. వాడి చ్యుతి లేదు, వాడి జారడు, వాడి స్వరూపంలోంచి జారడు. ఎప్పుడు ఎప్పుడు ఎలా ఉన్నాడు అలాగ ఉంటాడు, వాడు ఎలా ఉన్నాడు అలాగ ఉంటాడు. మీరు అనుకున్నట్టాడు ఉండడు. వాడికి చ్యుతి లేదు, వాడి స్వరూపం నుంచి జారడు. వాడి అచ్యుతుడు, వాడి విష్ణువు, వాడే మాధవుడు, వాడే కేశవుడు, వాడే నారాయణుడు, వాడే శ్రీమన్నారాయణుడు. గోవింద అనంతుడు, అచ్యుతుడు. మీరు దొరకదు. అనంతుడు మీ హృదయంలోనే ఉన్నాడు, వాడిని అన్వేషించండి, మీరు వెతకండి, దొరుకుతాడు, తట్టండి, తిరుగుబడుతుంది. అడి వేమనకన అంటాడు, గురువు లేకుండా గుర్తు దొరుకుతుందా మీకు? వండర్ఫుల్. గురువు లేకుండా గుర్తు దొరుకుతుందా? తాళం చెవి లేకుండా తలుపు చేస్తారా? ఏమన మర్చిడు ఏమన ఎవడ అంటాడు, గురువు లేకుండా మీకు గుర్తు దొరుకుతుందా? గురువు లేకుండా వస్తువును మీరు పట్టుకోగలరా? తాళం చెవి లేకుండా తలుపు తీయగలరా? తాళం చెవి లేకుండా తలుపు తీయలేరు. గురువు లేకపోతే గుర్తు తెలియదు. విశ్వదావిరామ వీణురవేమ అంటే మీకు మీ కష్టాలు కంగారు పడకండి. అది భగవంతుడు కావాలనే పంపాడు మీకు. మీ కావాలని ఆధ్యాత్మికంగా అతి బలిష్టలు అవటానికి, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ సంపాదించడానికి మీకు కష్టాలు కదా, అవన్నీ వరాలు. భగవంతుడు మీకు ఇచ్చిన వరాలు. మీకు కష్టం కష్టం అనిపిస్తుంది మిమ్మల్ని పెర్ఫెక్షన్ లో తీసుకెళ్ళటానికి. ఏ రకమైన మైనస్ పాయింట్స్ లేకుండా అన్ని ప్లస్ పాయింట్స్ లోకి, ఒక పూర్ణ స్థితికి, బ్రాహ్మణ స్థితికి తీసుకెళ్ళటానికి భగవంతుడు కావాలని పంపిస్తున్నాడు. రూపం మీకు ఇవ్వటానికి, మిమ్మల్ని ఫిట్ చేయడానికి పంపిస్తున్నాడు అని గ్రహించిన వాళ్ళు ధన్యులు. ఎక్కడున్నావమ్మా? అనపేక్ష శుచిర్ దక్ష ఉదాసీన గత వ్యవారంభ పరీక్షాది యో మద్భక్త సహ మే ప్రియ సర్వారంభ పరీక్షాది. నువ్వు ఏ పని చేసినా నేనే కర్తనే, నా వల్ల అవుతుంది, నేనే ఏదో చేసేస్తున్నాను, నేనే దేశాన్ని ఉద్ధరించేస్తున్నాను. నువ్వు పని చెయ్యి, కర్తృత్వ బుద్ధి లేకుండా, మమకార బుద్ధి లేకుండా చెయ్యి. ఏ నా వల్ల అవుతుందని పొగరబోత్తనంతో తాగుబోత్తనంతో చెయ్యకు. నాకు సర్వారంభ పరీక్షాది కర్తను విడిచిపెట్టి కర్తవేని కర్మను చెయ్యి. కర్తవేని కర్మ చేసే కర్తతోకుండా కర్మ చేసావని నీ వెంటాడుతుంది. ఎత్తుకు ఎత్తు నువ్వు అనుభవించాలి. ఏ లోకానికి వెళ్ళినా నీ కర్మ నిన్ను వెంటాడుతుంది. ఎత్తుకు ఎత్తు అనుభవించాలి. కర్తలేని కర్మ చెయ్యి, కర్తలేని కర్మ చెయ్యి, కర్తృత్వం లేకుండా చెయ్యి. ఇదంతా నా వల్ల అవుతుంది, ఇదంతా నేను చేస్తున్నానని అభిమానాన్ని పక్కన పెట్టి చెయ్యి. అర్జున ధనంజయ, మీ శరీరం ద్వారా ఏదైనా మంచి జరిగింది అనుకోండి, అది భగవంతుడే చేశాడు, అది మీకు తెలియదు, మీరు చేశారనుకుంటున్నారు. ఆ పాడు బుద్ధి విడిచిపెట్టండి. సర్వారంభ పరీక్ష అతి భక్తుడు, ఎట్టి భక్తుడు, అతి భక్తుడు అనపేక్ష శుచి హృదక్ష గత వ్యధ ఉదాసీన సర్వ ఆరంభ పరీక్ష. ఏ పని చేసినా మమకారం లేకుండా, కర్తృత్వం లేకుండా, ఇదంతా నేనేదో సాధించేశాను, నేనేదో ఉద్ధరించేశాను. నువ్వెవడ ఉద్ధరించలేదు, నీ అహంకారం ఉద్ధరిస్తుంది. నీ అహంకారం ఎవడైనా అది ఎవడ అహంకారం అనే ఎవడైనా ఉద్ధరించింది అసలు ఈ సృష్టిలో. నువ్వెవడ నువ్వంటూ ఒకడు ఉన్నావా? అసలు నువ్వెవడో ఉద్ధరించడానికి అసలు నువ్వంటూ ఒకడు ఉన్నావా? నీ బొమ్మలకి ఏదైనా గౌరవం వచ్చే ప్రారంభం ఉంటే భగవంతుడు ఆ పని చేసి మీ బొమ్మను గౌరవిస్తాడు అంతే, అది మీదనుకోకుండా గౌరవం. ఈ బొమ్మలకు ఏదైనా గౌరవం, మీ బొమ్మలకు ఏదైనా గౌరవం వచ్చే యోగం ఉంది అనుకోండి, భగవంతుడు ఆ పని చేసి మీ బొమ్మకు ఆరోపిస్తాడు. ఎట్రిబ్యూట్, అది మీ బొమ్మకు ఆరోపిస్తాడు ఆ గౌరవం అనేది. గౌరవం మీ ఆ గౌరవం పని చేసేదేమో భగవంతుడు, గౌరవం మీ బొమ్మకి. మీకు సరదాగా ఉన్నాయి కదా ఈ బొమ్మలు, అంటే ఈ బొమ్మలకి ఏమి ఆరోపిస్తాడు పని చేసేదాని గౌరవం మీది. ఇలా ఉంది లోకం. లోకం పోకడంతే సృష్టిలో ఇంతవరకు హృదయం ఖాళీ అవ్వకుండా ఎవరికి ఆత్మజ్ఞానం కలగలేదు. హృదయం ఖాళీ అవ్వకుండా ఇంతవరకు క్రియేషన్ లో ఎవరికి ఆత్మజ్ఞానం కలగలేదు, అమృత అనుభవం కలగలేదు, ఎవరికి మోక్షం కలగలేదు. భగవాన్ అంటారు, ఈ మోక్షము, ఈ బంధము, ఈ ముక్తి అని తీసుకో పక్కన పెట్టండి. బంధముక్తిని లేని ఆ పరసక సిద్ధిని, ఆ బ్రహ్మములు ఉంచు శుద్ధిని, ఆత్మసుఖాన్ని, ఆత్మశాంతిని జుర్రుకోండి, అనుభవించండి. అసలు మోక్షం జ్ఞాపకం రాకూడదు. ఎక్కడికి చెట్టారి కొమ్మరికి తీసుకుపోతుంది. కళ్ళు ఉన్న వాళ్ళు చూడండి, చెవులు ఉన్న వాళ్ళు వినండి. అక్కడ ముక్తి లేదు, బంధం లేదు, ఎక్కడికో తీసుకుపోతున్నాడు దూర తీరాలకి. మీకు ముక్తి సంబంధించిన స్మరణ ఉండదు అక్కడ. అక్కడ సుఖానికి బంధానికి సంబంధించిన స్మరణ ఉండదు, మోక్షానికి సంబంధించిన స్మరణ ఉండదు, బంధానికి సంబంధించిన స్మరణ ఉండదు. ఎటు చూసినా సుఖమే, ఎటు చూసినా శాంతే, ఎటు చూసినా ఆనందమే. ఆనందాన్ని అనుభవించు, అనుభవించి శాంతిని అనుభవించి ఆ జ్ఞానాన్ని అనుభవించండి, ఆ శాంతిని అనుభవించండి, ఆ సుఖాన్ని అనుభవించండి. కానీ మీరు మనం జాగ్రత్త అవస్థలో అనుభవించేది అజ్ఞానాన్ని. మళ్ళీ అజ్ఞానం అనిపి చచ్చిపోతే అజ్ఞానం అనిపిపోతుందని పైగా ఏడుపు. జాగ్రత్త అవస్థలో మనం అనుభవించేది అజ్ఞానం, జాగ్రత్త అవస్థలో మనం అనుభవించేది అశాంతి, జాగ్రత్త అవస్థలో మనం అనుభవించేది దుఃఖం, జాగ్రత్త అవస్థలో మనం అనుభవించేది ఏడుపు, జాగ్రత్త అవస్థలో మనం అనుభవించేది రాగద్వేషాలు, జాగ్రత్త అవస్థలో మనం అనుభవించేది కోపాలు, తాపాలు, ద్వేషాలు. ఇది కాదు అయ్యా, అనుభవించు, అనుభవించు, ఎంజాయ్ చెయ్యి, ఎంజాయ్ చెయ్యి, ఎక్స్పీరియన్స్ చెయ్యి, చెయ్యవయ్యా, సుఖాన్ని అనుభవించు, శాంతి బంధముక్తులతో. ఆ బంధము కానీ, ఆ మోక్షము కానీ దాని స్ఫురణే లేని ఆ శాంతిని, సుఖం, దాని సుఖాన్ని, ఆనందాన్ని అనుభవించు, 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 అనుభవించు అంటాడు రమణ భగవాన్. బంధముక్తులు లేని పరసుఖ సిద్ధి, బంధంతో మోక్షంతో సంబంధం లేని సుఖాన్ని అని బ్రోకెన్ హ్యాపీనెస్ అనుభవించు, జుర్రుకో, జుర్రుకో, జుర్రుకో. అరుణాచల అరిణాచల ఏంటివయ్యా నా అబోతి బాండి పట్టుకున్నావేంటి పరలాభహీనుణ్ణి ఇదేం పట్టుకోవడమే నీకు ఎవడో దొరకలేదు ఇంక అరుణాచలం ఇది ప్రపంచంలో ఎవడో దొరకలేదు ఈ సుబ్బారాయుడు దొరికాడు నీకు నేను యుగపరలాభహీనుణ్ణి ఈ లోకంలో నాకు ఏమి లాభం లేదు చచ్చిపోయిన తర్వాత ఎక్కడికైనా ఏదో పొందుదామంటే అక్కడ లాభం లేదు ఏదైనా పుణ్యం చేసుకుంటే కదా పుణ్యం చేసుకున్న వాళ్ళు అందరూ ఇతర లోకాలకు వెళ్ళి అనిపిస్తారు అక్కడ క్షీరాణి తీసుకోవచ్చు సాంబార్ ఇడ్లు తినొచ్చు నేను నన్ను పట్టుకున్నావేంటయ్యా నేను తప్పించి నీకు ఎవడో దొరకలేదా యుగపర లాభహీనుణ్ణి ఈ లోకంలో ఏమి లాభం లేదు ఈ లోకంలో నాకేమి లాభం లేదు పోనీ చచ్చిపోయిన తర్వాత ఈ పుణ్యకర్మ చేశాను అక్కడ అనుభవానికి వస్తుందంటే అసలే లేదు ఈ లోకంలో లాభం లేదు పరలోకంలో లాభం లేదు యుగపర లాభహీనుడు తర్వాత ఏంటమ్మా యుగపర లాభం ఏముంది తివారు మళ్ళీ నేనే జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు అక్షరమాల రోజులు చదువుతాను కొంతమంది చదువుతుంటారు గ్రామ్ ఫోన్ రికార్డులే గ్రామ్ ఫోన్ రికార్డులే నోరేదో చెప్తాను అక్కడ మనసు ఉండదు ఏముండదు అక్కడ ప్రశ్న మనసు పోనీ ఆ చదివి శ్లోకం మీద గౌరవం ఉండదు భక్తి ఉండదు గ్రామ్ ఫోన్ రికార్డే అందుకంటే మీరు ఆ రికార్డులు బజార్లో అమ్ముతున్నారు పెట్టుకునేసి పెట్టి వేసేసుకోండి అసలు మనం చదివి శ్లోకం మీద మనకు గౌరవం ఉండాలా ప్రేమ ఉండాలా స్పందన ఉండాలా లోపల నుంచి చెప్పేవాడు ఈశ్వరుడు 11వ అధ్యాయంలో భగవంతుడు ఈశ్వరూప సందర్శన యోగంలో తను ఎట్టివాడే చెప్పాడు తను ఎట్టివాడు 11వ చెప్పాడు ఎందుకు చెప్పాడంటే చెప్పాలని చెప్పడం కోసం ఆయన ఎంతటి వాడు మనకు అర్థమైతే ఆయన మీద గౌరవం కలుగుతుంది ప్రేమ కలుగుతుంది భగవంతుడు ఎంత వాడో తెలియకపోతే మనకు ఆయన మీద గౌరవం కలగదు ఆ ఎంతటి వాడు అని తెలియటానికి విశ్వరూప సందర్శన యోగంలో 11వ అధ్యాయం ఇదే ఇహపర లాభి లాభహీనుని చేసి లాభం ఏమంది తిరిగి ఆయన ఎందుకు ఈ లాభహీనుని పెట్టి ఈ లాభహీనుని పొందటం వల్ల నువ్వేం లాభం పొందుతావు అంత ఖాళీ అయిపోయింది అంత శూన్యం అయిపోయి ఏం పొందుదామని నన్ను పట్టుకున్నావు నా దగ్గర నుంచి పొందటానికి హృదయం అంత గొళ్ళైపోయింది హృదయం అంత గొట్టం అయిపోయింది ఇట్టి వాడిని పట్టుకుని ఏం పొందుదామని నన్ను తీసుకున్నావు నువ్వు యుగపర లాభహీనండి అంటే అట్టి ఇప్పుడు ఏదో పుణ్యం చేసుకున్నావు వచ్చి జన్మలో మనం అనుభవించేద్దాం అది ఇలా కనిపెట్టుకునే వాళ్ళకి ఇష్టపడతాను సార్ అనుభవం మంచి మీరు పుణ్యం చేసుకుంటే అనుభవం వస్తుంది అది సుఖం అనిపించవచ్చు కాల ప్రవాహంలో పోతుంది అది కాదు ఇక్కడ సమస్య యుగ అంటే హృదయం ఖాళీ అయిన వాడికి కానీ భగవంతుడు ఆయన స్వరూపం ఇవ్వడం నేనేదో పుణ్యం చేసుకున్నాను నేనేదో పుణ్యం చేసుకున్నాను అనుకున్నాడు ఎవడు జీవుడు శనివారం ఈ పుణ్యం చేసుకున్నాను ఆదివారం అనుభవించేద్దాం పుణ్యం చేసుకున్నవాడు జీవుడు అనుభవించేవాడు జీవుడు అనుభవిస్తున్నాను పొంగిపోయేవాడు జీవుడు నీకా ఆత్మజ్ఞానం నీకా ఇచ్చివాడిక ఆత్మజ్ఞానం ఇచ్చివాడిక బ్రాహ్మణస్థితి ఇచ్చివాడిక మోక్షం ఇచ్చివాడిక అమృతత్వం అమృతానుభవం పుణ్యం చేసుకునేవాడు జీవుడు చాలా మంది ఇప్పుడు అమెరికా నుంచి ఎవరైనా మా స్నేహితులు వస్తూ ఉంటారు వారి రోజులు కష్టపడతామండి కష్టపడినంతా 2 రోజులు వారానికి వీక్ 5 డేస్ శుక్రవారం కష్టపడతామండి శనివారం ఆదివారం అనిపిస్తాం సంపా వారం రోజులు అనిపి సంపాదించినంత శనివారం ఆదివారం అనిపిస్తారు అన్నమాట కొంత డబ్బు ఖర్చు పెట్టుకుని అనిపిస్తారు ఆ రెండు రోజులు అంటే వాళ్ళు కొంత డబ్బు ఎంజాయ్ చేస్తారు 5 రోజులు సంపాదించుకుని ఆ 2 రోజులు ఎంజాయ్ చేస్తారు ఈ కష్టపడేవాడు జీవుడు అనిపించేవాడు జీవుడు ఇలా కష్టపడితే అలా అనిపిస్తాం అనుకునేవాడు జీవుడు కర్తృత్వం పెట్టుకున్నవాడు జీవుడు భోక్తృత్వం పెట్టుకున్నవాడు జీవుడు దీనికి సత్యానికి దీనికి పరమాత్మకి దీనికి భగవంతుడికి ఎట్టి సంబంధం లేవే నువ్వే కల్పించుకుంటున్నావు నువ్వే బాధపడుతున్నావు నువ్వే కర్తను అనుకుంటున్నావు నువ్వే భోగిస్తున్నావు ఇవన్నీ చేసేది నువ్వే నా మీద పెడతావు ఎందుకు నా మీద నీకు గోళ చేసుకునేవాడు నువ్వే అనిపించేవాడు నువ్వే పుణ్యం చేసుకునేవాడు నువ్వే ఆ సుఖం అనిపించేవాడు నాకు సంబంధం ఏమిటి నాకు సంబంధం ఏమిటి చేసేవాడు జీవుడు అనిపించేవాడు జీవుడు ఒకవేళ మీరు మంచి ఇస్తే మంచి అంత సుఖరూపంలో వస్తుంది అది జీవుడే భగవంతుడు అనిపించాడు భగవంతుడు కర్తృత్వం లేని వాడు ఎలా అనిపిస్తాడు కర్తృత్వం వాడికి భోక్తృత్వం ఉంటుంది కర్తృత్వం లేని వాడికి భోక్తృత్వం ఉండదు ఇది నేను సాధించాను ఇది నేను చేస్తున్నాను అనుకున్నాడు మళ్ళీ వాడికి భోగం వస్తుంది నువ్వు పని చెయ్యి అర్జున యోగి వై పని చేస్తే భోగం రాదు జ్ఞానం వస్తుంది నువ్వు పని చెయ్యి అర్జున ఎలా చెయ్యి యోగి వై పని చెయ్యి నువ్వు చేసే పని నీకు మోక్షాన్ని ఇవ్వాలి నువ్వు మాట్లాడే మాట నీకు మోక్షాన్ని ఇవ్వాలి నీ చేత నీకు మోక్షాన్ని ఇవ్వాలి పని చెయ్యి యోగి వై పని చేస్తే జ్ఞానం కర్తృత్వం పెట్టుకుని పని చేస్తే భోగం యోగి వై పని చేస్తే యోగం నీకు భోగం కావాలా యోగం కావాలా రెండు అట్లా ఏదైనా వస్తుంది ఏది కావాలా ముందు నిర్ణయించుకో కృష్ణుడు అంతరవాడు పరమాత్మ అంతరవాడు స్వయంగా భగవంతుడు ఎవరి పేరు స్మరించుకుంటే మనకి శాంతిని ఊగిసలాడుతున్నాము ఎవడ పేరు స్మరించుకుంటే తన్మయస్తం మనకు వస్తుంది వాడు అర్జునుడితోడు చెప్పి 18వ అధ్యాయంలో అంటాడు అర్జునుడితో చెప్పి 18వ అధ్యాయంలో ఏమని అంటాడంటే అర్జున నేను చెప్పవలసిన ఏదో చెప్తాను అంటే అది అక్కడండి భగవంతుడికి నీ ఇష్టం వచ్చి నీకు ఎలా బాగుంటారో చేసి అర్జున నేను ధనం చేయ నీకు చెప్పవలసింది నేను చెప్పవలసింది ఏదో నేను చెప్పాను నీ ఇష్టం నీకు ఎలా బాగుంటారో చేసుకోను ఎంజాయ్మెంట్ గురించి చెప్పాను పర్ఫెక్షన్ గురించి చెప్పాను అది నీ ఇష్టం ఎలా బాగుంటారో చేసుకో నాకేం అభ్యంతరం లేదు ఎంజాయ్మెంట్ ఈజ్ వన్ థింగ్ అండ్ ఎంజాయ్మెంట్ పర్ఫెక్షన్ ఈజ్ అనదర్ దీస్ టూ హ్యావింగ్ టూ డిఫరెంట్ థింగ్స్ అర్జున, నేను చెప్పదలిచింది చెప్పాను, తర్వాత నీకు ఇష్టం, నీకు ఎలా బాగుంటారో చేసుకో. గాంధీ గారు తన జీవితం పొడిగినా కష్టపడ్డాడు స్వాతంత్రం కోసం. పేట్రియట్ ఆఫ్ పేట్రియట్, దేశం పొడిగిన 1947 ఆగస్టు 15 రోజున ఢిల్లీలో స్వాతంత్ర దినోత్సవానికి వెళ్ళలేదు అసలు సెలబ్రేషన్. వాళ్ళు ప్రైమ్ మినిస్టర్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మనిషిని పంపారు ఆహ్వానించారు 17 ఆగస్టు 15 1947 అక్కడ రాయినప్పుడు. కలకటాకు దగ్గరలో అక్కడ ఉన్నాడు. ఎక్కడ పని, నా పని అక్కడ ఉంటే అక్కడ ఉంటాను, కానీ సన్మానాలకు వెళ్ళదు ఆయన. ఆయన పని అక్కడ ఉంటే అక్కడికి వెళ్తాడు అంతే, సన్మానాల కోసం వెళ్ళడు. మనం ఇంకా కనిపెట్టుకునే సన్మానాల కోసం. ఈ సన్మానాల కోసం తిరిగే వాళ్ళు అవమానాలు వస్తే భరించలేరు. ఈ సన్మానాల కోసం తిరిగే వాళ్ళు అవమానాలు ఎప్పుడు వచ్చాయనుకున్నాడు, భరించలేరు. సరే, ఈ ఉత్తరాలు పట్టుకెళ్ళి చూపించారు. గాంధీ గారు మిమ్మల్ని 15 ఆగస్టు 1947 రమ్మంటున్నారు ఢిల్లీ. చిన్న గడ్డి పరకు ఉంటే గడ్డి పరకు తీసి ఎలా పడేసి అయిపోయింది అయిపోయింది ప్లాస్టిక్ అన్నాడు. నీకు అసలు లోపల నీకు హృదయంలో వికాసం కలిగి, హృదయంలో వికాసం కలిగి హృదయంలో నీకు ఆ బ్రహ్మం నీకు స్వరూపంగా వ్యక్తమైనప్పుడు, పరబ్రహ్మం నీకు బ్రహ్మం ఒక్కటంటే ఒక్కటే పరబ్రహ్మం నీకు స్వరూపంగా వ్యక్తమైనప్పుడు మొత్తం ఖగోళం అంతా కూడా నీటి బుడగలేక. ఇందాక ఇది చెవట మర్చిపోయాను. ఎవడ మా ముస్లిం అడిగాడు కదా భగవాన్ని, ఇప్పుడు మర్చిపోయి ముస్లిం అడిగాడు భగవాన్ని ఏమని అడిగాయంటే, మీరు అంతా ఉన్నదంతా ఒకటంటే ఒకటి అంటున్నాడు, మరి పూజలు అక్షమణమాలేంటి, లేకపోతే ఆ కొండమల దేవుడు అని చెప్పడం ఏంటి, మరి ఇదంతా ఏంటి, ఇక్కడ భక్తులు ఒకడు భగవంతుడు ఒకడు ఇదంతా ఏమిటి అన్నాడు. అప్పుడు భగవాన్ ఏమన్నాడంటే, ఈ పాట ఆత్మ, ఆ దేవుడు ఆత్మ, దేవుడు ఆత్మ, చెప్పేవాడు ఆత్మ, అంత చెప్పేవాడి బ్రహ్మం, చెప్పేవాడు ఆ చెప్పేవాడి బ్రహ్మం, ఆ శ్లోకం బ్రహ్మం. ఆ శ్లోకాన్ని ఎవరు ఎవరి గురించి ఉద్దేశించి చెబుతున్నావు, అది బ్రహ్మం. విన్నవాడు బ్రహ్మం, చెప్పినవాడు బ్రహ్మం, కంచం బ్రహ్మం, తిన్నవాడు బ్రహ్మం. ఎప్పుడు కూడా కంచాలు కూడా మన అన్నం తిన్నాక విసిరేయకూడదు. కొంతమంది 11 ఇంటికి 10 ఇంటికి అన్నాలు తినేస్తారు, వెళ్ళి మంచం మీద పడిపోయి మళ్ళీ 2 ఇంటికి తోముకుంటారు. ఆ మంచం మంచం కదా కంచం, మన కంచాలను కూడా గౌరవంగా చూడ. కంచం బ్రహ్మం, అన్నం బ్రహ్మం, అన్నం బ్రహ్మం, అన్నమే మన ప్రాణం. అన్నం లేకపోతే 10 రోజులు చనిపోతాం, ఒకరి 30 రోజులు మనం అన్నం లేకపోతే మనం చనిపోతాం. అన్నమే బ్రహ్మం, అన్నమే ప్రాణం. అన్నం తింటున్నాం కాబట్టి ఈ రోజున మీరు ఏదో శ్రద్ధగా వింటున్నారు, మీరు ఏదో 4 మాటలు శ్రద్ధగా చెబుతున్నారు, మీరు వింటున్నారు. అన్నం తింటున్నాం కాబట్టి, అన్నం లేకపోతే శ్రవణం లేదు, అన్నం లేకపోతే ప్రాణం లేదు, అన్నం లేకపోతే బ్రహ్మం లే, అంతా అన్నమే. అన్నం అంచేది దాన్ని గౌరవంగా చూడమని, ఎందుకని అన్నాన్ని కూడా గౌరవంగా చూడమని. అన్నం ప్రాణం, అన్నం బ్రహ్మం, అన్నం శక్తి. అన్నం తింటున్నాం కాబట్టి ప్రాణం ఉంది, లేకపోతే ప్రాణం ఉంది వేరే రోజుల్లో పోతుంది. ఏది బ్రహ్మ, చెప్పేవాడి బ్రహ్మం, దేని గురించి, అక్షరమడమాలు చెప్పేవాడి బ్రహ్మం, ఎవడి గురించి, ఈశ్వరుడి గురించి చెప్తున్నాడు. ఆడి బ్రహ్మం, ఆడు ఆడి బ్రహ్మం, భక్తుడి బ్రహ్మం, భగవంతుడి బ్రహ్మం, మణమాల బ్రహ్మం, అంతే బ్రహ్మంలో. ఈ భక్తుడు ఎక్కడున్నాడు, బ్రహ్మంలో ఉన్నాడు. ఈ స్తోత్రం ఎక్కడుంది, బ్రహ్మంలో ఉన్నాడు. ఈ స్తోత్రం ఏ దేవుడి గురించి చెప్పబడుతున్నాడు, ఆ దేవుడు ఎక్కడున్నాడు, మనకి వేరుగా ఉన్నాడు. ఆడి బ్రహ్మలో భక్తుడు బ్రహ్మం, భగవంతుడి బ్రహ్మం, అక్షరం మణమాల బ్రహ్మం, సయ్యద్. ఏ దేవుడి గురించి స్తోత్రం చెప్పేవాడు బ్రహ్మం కంటే వేరుగా ఉన్నాడా, చెప్పిన వాడు వేరుగా ఉన్నాడా, స్తోత్రం వేరుగా ఉందా, బ్రహ్మం అంత బ్రహ్మ. జాగ్రత్త వ్యవస్థలో మీరు ఏదో గొప్ప చేసేస్తున్నారు, ఏముంది జాగ్రత్త వ్యవస్థలో, శుభ్రంగా దుఃఖం అనిపిస్తున్నాం, అజ్ఞానం అనిపిస్తున్నాం, పేచీలు అనిపిస్తున్నాం, ఈ వేరుతనాలు అనిపిస్తున్నాం. ఎక్కడుంది శాంతి, ఎక్కడ అనిపిస్తుంది, భేద బుద్ధిని అనిపిస్తున్నాం, వేరుతనాలు అనిపిస్తున్నాం, పేచీలు అనిపిస్తున్నాం, పోరాటాలు అనిపిస్తున్నాం, అజ్ఞానం, శుభ్రంగా అజ్ఞానాన్ని అనిపిస్తున్నాం. జాగ్రత్త వ్యవస్థ అంటే అజ్ఞానం, అంతకంటే ఏముంది, ఏముంది ఇప్పుడు, ఏం వండర్ఫుల్ అండి. నిద్రపోతాడు మేల్కొంటాడు, నిద్రపోయేవాడు మేల్కొన్నాడు, మేల్కొన్నవాడు నిద్రపోతాడు, మాకేదా ఈ గొడవ. బ్రహ్మానికి ఈ గొడవతో సంబంధం ఏంటి, మీరందరూ నిద్రలోంచి మెలుకులోకి వచ్చారు కదా, మీరందరూ ఆ నిద్రపోయినాడు ఎవడు, మేల్కొన్నవాడు ఎవడు, నిద్రపోయినవాడు మేల్కొన్నవాడు నిద్రపోతున్నాడు, నిద్రపోయినవాడు మేల్కొంటున్నాడు, మళ్ళీ మేల్కొన్నాడు నిద్రపోతున్నాడు, నిద్రపోతున్నాడు మేల్కొంటున్నాడు, ఈ గోళం మాకేలా. ఆయన జీవలక్షణం, చచ్చినవాడు పుడుతున్నాడు, పుట్టినవాడు చేస్తున్నాడు, చచ్చినవాడు పుడుతున్నాడు, పుడుతున్నాడు చచ్చినాడు, నిద్రలోకి ఉన్నాడు మేల్కొంటున్నాడు, మళ్ళీ మేల్కున్నవాడు నిద్రలోకి వెళ్తున్నాడు, ఏవి గొడవ మాకు సంబంధం. ఇది బ్రహ్మమా, బ్రహ్మం నిద్రపోతుందా, బ్రహ్మం మేల్కుంటుందా, బ్రహ్మం పుడుతుందా, బ్రహ్మం చూస్తుందా, ఏవి గోళది. ఎవడైతే నిద్రపోతున్నాడు మేల్కుంటాడు, మళ్ళీ మేల్కున్నవాడు నిద్రపోతాడు, దానికి బ్రహ్మంకు సంబంధం ఏంటి. ఎవడైతే పుడుతున్నాడు ఎవడు ఆడు చేస్తాడు, చచ్చినవాడు మళ్ళీ పుడతాడు, దానికి బ్రహ్మంకు సంబంధం ఏంటి. అందుకే ఈ ప్రపంచం అంతా దుఃఖాలే. కృష్ణుడు చెప్తాడు, వాసుదేవుడు స్వామివారు చెప్తాడు భగవద్గీతలో, ఇదంతా దుఃఖాలే, ఇది అనిత్యం, ఇది అసుఖం, రెండు ఎడ్జెక్టివ్స్ వాడతాడు, అనిత్యం అసుఖం. ఈ ప్రపంచంలోనిది అనిత్యమైపో, అనిత్యమైన సుఖంగా ఉంటామంటే సుఖంగా ఉండనివ్వరు. అదే మీ ఇంట్లో మీరు ఒక్కళ్ళు సుఖంగా ఉన్నామని ఉండనివ్వరు. రెండు మాటలు వాడాడు ఈ లోకం గురించి కృష్ణుడు, అనిత్యం అసుఖం. ఓటు నిత్యం కాదు, పోయిన 10 సంవత్సరాలు బతికి చాలండి, 17 బతికినా పాలు, సుఖంగా ఉండే రోజులు పెడితే బాగుండు అనుకుంటే సుఖం కాదు. ఇక్కడ లేనిది, ఎక్కడైతే సుఖం లేదో, ఏదైతే నిత్యం కాదో, ఏ వస్తువు అయితే మనం సుఖం కాదో, దానికోసం ఎదుగుతున్నాం. ఏదైతే సుఖాన్ని ఇస్తుందో, ఏదైతే మన స్వరూపమో, ఏదైతే దాని గురించి అన్వేషణ లేదు మనకి. మనిషి మీద ఉన్న ప్రేమ కూడా మాధవుడి మీద లేదు, నరుడి మీద ప్రేమ నారాయణుడి మీద లేదు. నరుడి మీద నరుడిని ప్రేమిస్తే నీకు మిగిలేదు దుఃఖం, నారాయణ పాదాలను ఆశ్రయిస్తే నీకు మిగిలేదు మోక్షం. అది దైవ నిర్ణయం. మనిషిని ప్రేమిస్తే దుఃఖం, దేవుని ప్రేమిస్తే మోక్షం. అది దైవ శాసనం. నిర్ణయం కాదు, శాసనం. కమాండ్స్ అంతే, ఇది శాసనం. దేవుడు ఒక మాట చెప్పాడంటే అది శాసనం. అలా అవి బుడబుక్కల మాటలు కాదయ్యి, అది చట్టం, అది శాసనం. ఈ పుస్తకం ఎలా అసలు ఓపెన్ చేయలేదనుక? ఈ ఓపెన్ చేసేవాడు, ఇది ఓపెన్ చేసేవాడికి మనకి మళ్ళీ వేకింగ్ స్టేట్ లో స్లీపింగ్ స్టేట్ లోకి వెళ్ళిపోతాం. ఇది జాగ్రత్త అవస్థ ఏదో గొప్పది అనుకోండి. జాగ్రత్త అవస్థలో మీరు ఎంతమంది సుఖంగా ఉన్నారో చెప్పండి. అనుకున్నప్పుడు నిజంగానే చెప్పుకున్నా, కల్పించ ఫిక్షన్ వద్ది, కల్పించుకున్నది. జాగ్రత్త అవస్థలో మనం ఏదో సుఖపడిపోతున్నామా లేకపోతే దుఃఖపడుతున్నాం? జాగ్రత్త అవస్థలో ఎంతమంది సుఖపడిన వాళ్ళకి? ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నాం కదా, నిద్రపోతున్నారు అందరూ. ఇప్పుడు మనం జాగ్రత్త అవస్థలో ఉన్నాం, ఎంతమంది సుఖంగా ఉన్నాం? ఇక్కడ కూర్చుంటే భయం, అందరూ డౌటర్స్. కూర్చుంటే భయం, నుంచుంటే భయం. యేసు క్రీస్తు అంటాడు బైబుల్, విశ్వాసహీన విశ్వాస మీకు రా, మీరందరూ విశ్వాసహీనులారా, మీక స్వర్గరాజ్యం అంటాడు. విశ్వాసహీన బైబుల్ అంటాడు, విశ్వాసహీనులారా, మీక స్వర్గరాజ్యం. ఎక్కడ అయిపోయిందే శ్లోకం? అయిపోయిందే సర్వ అనపేక్ష శుచి దక్ష అనపేక్ష శుచి దక్ష ఉదాసీన గత వ్యధ సర్వ ఆరంభ పరిచ్యాగి. అంటే నేను చేస్తున్నాను తలంపు, ఆ భావన విడిచిపెట్టేసి అప్పుడు నీకేమవుతుంది? కర్తృత్వం లేనప్పుడు భోక్తృత్వం కాదు. నువ్వు చేసిన పని నేను వెంటాడదు, నువ్వు చేసిన పని నేను వెంటాడదు సరికదా, నీకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అందరూ గుర్తింపుల కోసం ఏడుస్తున్నారండి. తల్లి కూతురికి పెడితే అది గుర్తింపు కావాలి, కూతురు మళ్ళీ తల్లికి పెడితే అది గుర్తింపు కావాలి. అందరూ ఎక్కడ చూసినా గుర్తింపుల కోసం ఏడిపడే. ఏమంది బోడని చాకరీ చేస్తున్నామండి, ఎవడు గుర్తించాలంటారు? ఈ ప్రజలకు సేవ చేసేవాళ్ళు ప్రజలకు సేవ చేస్తున్నామంటే ఎవరు గుర్తించాలంట? ఎవరు చేయమంటే నీ శుభ్రంగా ఇంటికి కూర్చున్నా. అసలు గుర్తింపుడు కూడా అంటే మనం వెళ్ళకూడదు ఇంకా ఫీల్డ్ లోకి. మనం ఏదైనా మంచి పని చేసినంత మాత్రం చేసి గుర్తిస్తారని అలా అనుకోకండి. మంచితనమే మానవ స్వభావంలో మంచితనమే తక్కువ ఉంటుంది. పైగా మనుషులు ఇరుగ్గా ఉంటారు లోపల, జీవ లక్షణాలు వాళ్ళు చాలా ఇరుగ్గా ఉంటారు. వాళ్ళ మనసు ఇరుగ్గా ఉంటుంది, హృదయం ఇరుగ్గా ఉంటుంది. అంటే నువ్వు చే పని నేను పని ఇది చేస్తున్నానని భావన విడిచిపెట్టి చెయ్యి. అట్టి భక్తుడు నాకు ఇష్టడు, అట్టి భక్తుడు నాకు ఇష్టడు, నాకు ప్రేమ పాత్రుడు, నా దయకు పాత్రుడు. వాడు నాకు దయకు పాత్రుడు, వాడు పొందవలసింది. ఎందుకు పొందుతాడు? ఎప్పుడు పొందుతాడు? నీ కంగారు పడితే పొందడు, కాల ప్రవాహంలో పొందుతాడు. ఇప్పుడు ప్రతి ఇప్పుడు మనుషులు ఎలా ఉన్నారంటే పొద్దున్న ఊడ్చాలి, సాయంత్రం పండిపోవాలి, పంట అయిపోవాలి. పొద్దున్న 9 ఊడ్చారనుకోని చేయను, సాయంత్రం పంట ఇంటికి వచ్చేయాలి. బళ్ళో జరిగిన వెంటనే పిహెచ్డీ వచ్చేయాలి అడికి. బళ్ళు 1వ తరగతిలో జరిగిన వెంటనే పిహెచ్డీ అక్కడ డాక్టరేట్ ఇచ్చేయాలి. అందరు మనుషులు కంగారు 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 మనుషులు అయిపోయారు. అలా ఓర్పు లేదు, సహనం లేదు. తర్వాత మెరిసేది ఈ సహనం అనేది అది వచ్చే మన కర్మ ఫలితం మన చేతిలో లేదు. భగవంతుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు ఇస్తాడు అని అది లేదు. అసలు అంటే టాలరెన్స్, ఆ సహనం పూర్తిగా మనుషుల్లో చచ్చిపోయింది. ఫిజికల్ సైన్స్ అభివృద్ధి అయిందంటున్నారు, లైఫ్ సైన్స్ అభివృద్ధి అయిందంటున్నారు, ఎత్త సైన్స్ అభివృద్ధి అయిందంటున్నారు. సహనం పూర్తిగా చనిపోయింది మనుషులు. వశిష్ఠుడు విశ్వామిత్రుడు మాట చెప్తాడు, స్వర్గ సుఖాల కంటే, స్వర్గంలో మీరు అనిపించే భోగాల కంటే సజ్జన సాంగత్యం గొప్పది అంటాడు వశిష్ఠుడు. విశ్వామిత్రుడితో చెప్తాడు, స్వర్గ సుఖాల కంటే ఒకవేళ మీరు బాగా యజ్ఞాలు క్రతువులు అన్ని చేసేసారనుకోండి, మీరు స్వర్గంలో అక్కడ భోగాలు ఉంటాయి, అక్కడ సుఖాలు ఉంటాయి. స్వర్గంలో కూడా భోగాలు సుఖాలు ఉన్నమాట నిజమే, వశిష్ఠుడు కాదంటాం లేదు. స్వర్గంలో మీరు అనిపించి ఇక్కడ యజ్ఞాలు చేసి క్రతువులు చేసి పుణ్యాలు చేసి స్వర్గానికి వెళతారనుకోండి, అక్కడ మీకు స్వర్గ సుఖాలు ఉంటాయి, భోగాలు ఉంటాయి, అన్ని బాగానే ఉంటాయి. స్వర్గ సుఖాల కంటే విశ్వామిత్ర, స్వర్గ సుఖాల కంటే, స్వర్గంలో ఉన్న భోగాల కంటే సజ్జన సాంగత్యం, సాధు సేవ, సత్పురుషుల సేవ ఇంకా గొప్పదవయ్యా విశ్వామిత్ర అంటే అంటాడు. అప్పుడు వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఈ మాటకు అంగీకరించాడు. సజ్జన సాంగత్యం కంటే, సాధు సేవ కంటే స్వర్గ సుఖాలే గొప్పవి అని విశ్వామిత్రుడు అంటే వశిష్ఠుడు అంటాడు. విశ్వామిత్రుడు నేను చెప్పింది వాస్తవమే, నేను చెప్పింది యథార్థమే, కానీ నువ్వు అర్థం చేసుకోవడానికి నీ సహనం సరిపోవటం లేదు. చెట్లేదు విశ్వామిత్రుని చెట్లేదు, అది నీకు సహనం సరి. అసలు నేను చెప్పిన మాట అర్థం చేసుకోవడానికి నీ మైండ్ అక్కడ, నీ మనసు ఇక్కడ పని చేయటం లేదు. మైండ్ ఫుల్నెస్ లేదు, మైండ్ ఫుల్నెస్. తర్వాత మనం ఏదైనా పని చేసామనుకోని మైండ్ ఫుల్నెస్ ఉండాలి, అది ధ్యానంతో సభారం. పని కూడా ధ్యానం అయిపోతుంది. మనం ఏదైనా పని చేస్తే మనస్సు అక్కడ ఉండాలి, మన హృదయం అక్కడ ఉండాలి. నిండు మనస్సుతో, నిండు హృదయంతో, నిండు ప్రేమతో ఆ పని కనుక చేస్తే అది ధ్యానానికంటే ఎక్కువ ఫలితం ఇస్తుంది. మీరు గదులు కట్టుకుంటున్నారా ఏమి మీ ఇంటికాడ? మీ ఇంటికాడ గది కట్టారండి పూజకి? గదులు కట్టుకోండి, గదులు కట్టుకోవడం మంచిది. ఇప్పుడు గదులు ఉంటే మంచిది, గదిలో కంచే కూర్చోవచ్చు మంచిది. గదులు కట్టుకోండి, గదులు వద్ద అంటాం లేదు. మీరు గదిలో కూర్చొని చేసుకునే మీ ధ్యానం కంటే మీరు మామూలుగా చేసి పని కూడా చిన్న చిన్న పనులే. మనస్సు అక్కడ పెట్టుకుని చేస్తే, హృదయాన్ని అక్కడ పెట్టుకుని చేస్తే, నిండి మనస్సుతో, నిండి ప్రేమతో, నిండి హృదయంతో పని చేస్తే అది ధ్యానంతో చే. ధ్యానం చేసిన వాడికి ఎంత ఫలితం, ఎంత ఫలితం, అంతకంటే ఎక్కువ ఫలితాన్ని ఈశ్వరుడు వీటికి అనుగ్రహిస్తాడు. మరి అనుగ్రహం అంటే భగవాన్ చెప్పి ఈ ముద్ది ముచ్చట ఇప్పుడే తీర్చేసుకుందాం. మళ్ళీ నిన్ను పొందాక అనుగ్రహం అనుగ్రహం కోసం అడిగేవాడు ఎవడు ఉంటాడు పోతాడు, అది పోయాక నిన్ను ఎవడు అడుగుతాడు. ఈ బుద్ధి ముచ్చట ఇక్కడ అయిపోవాలి. వండర్ఫుల్. ఈ మధ్యన ఒక ముసలాయన కింద పాపం ఆవిడ రెండు అడిగిన అడగకపోయినా రెండు మూడు కూరలు వండి పెడుతుందని ఒక ఆవిడ ముసలాడు అయిపోయాను, ఈయన ముసలాడు అయిపోయాడు. ఏదో రెండు మూడు కూరలు వండి పెడుతాను, నాకు ఎందుకు ఎందుకమ్మా, నా భార్యతో ఆయన ఏమంటున్నాడంటే ఎందుకు ఈ కూరలు నాకు అరుగుతాయా, ఎందుకు ఈ కూరలో నాకు అరుగుతాయా, ఆయన ఏమంటున్నాడంటే నీకు ఎందుకు ఏదో కూర సరిపోతుంది, ఈ వయసులో నాకు కూరలు అరగవు కదా అంటున్నాడండి. ఈ ముసలాయన ముసలమ్మతో చెబుతున్నాడు. ఆ ముసలమ్మ అంటానండి, ఏదో రెండు మూడు కూరలు వండుతాను మీరు తిన్నా తినపోయినా, నేను చచ్చిపోయాక ఈ కోడళ్ళ మీకు మూడు కూరలతో అన్నం పెడతాను, నేను చచ్చిపోతే మీరు కోడళ్ళ మీద ఆధారపడాలి. వండర్ఫుల్. నేను పెట్టినా ఉండాలి, బతుకున్నంత కాలం మీకు రెండు మూడు కూరలు పెట్టినామండి, నేను చచ్చిపోయిన తర్వాత ఈ కోడళ్ళ మీకు రెండు మూడు కూరలతో అన్నం పెడతారా, ఎప్పుడు పోతాడని కనిపెట్టుకుంటారు, ఇల్లు పొమ్మంటుంది, ఒలకాడు రమ్మంటుంది. నేను బతుకున్నంత కాలం పెట్టుకున్నాడు, ఇప్పుడు తింటే తినండి లేకపోతే వదిలేయండి. నేను చచ్చిపోయాక మీకు కావాలని అనుకుంటే రెండు మూడు కూరలు ఉంటే బాగుండని మీ మనసు అనిపిస్తుంది అనుకుని కోడళ్ళు పెడతారు. అలాగే భగవాన్ ఏమంటున్నారో అది నా చేయాలంటే ఈ ముద్దు ముచ్చట ఇప్పుడే తీర్చుకొని, నీ కృప కావాలి, నీ దయ కావాలి, నీ అనుగ్రహం కావాలి, ఈ ముద్దు ముచ్చట ఇప్పుడే తీర్చుకొని తర్వాత నేను పొందవలసింది పొందాను అనుకో, నీ అనుగ్రహం కావాలి, నీ దయ కావాలి, నీ కటాక్షం కావాలి, నీ మెర్సీ కావాలి, నీ కంపాషన్ కావాలి. అడిగేవాడు ఎక్కడ మిగలడు, అడిగేవాడు లేనప్పుడు ఎవడు అడుగుతాడు అని చెప్పి ముద్దు అది ఇప్పుడే తీర్చుకొని అది నా చేస్తాడు. వీడు ఎవడు అంటున్నాడు భగవంతుడు నేను శివుణ్ణి దర్శించాను, భగవాన్ అల్టిమేట్ తీసిపోతాడు, అక్కడ తోలిపోతాం. మీరు ఒకరి ఎక్కడ రేది ఎక్కడ పెట్టినా అక్కడ తీసిపోతాడు. నీకు భగవాన్ మాటలు అర్థం అవ్వట్లేదు అనుకోండి, ప్రిపేర్ అవ్వండి అర్థం చేసుకోవడానికి, చెట్టకండి వదిలేయకండి ఊసేయకండి. భగవాన్ మాటలు మీకు అర్థం అవ్వట్లేదు అనుకోండి, అర్థం అవ్వట్లేదు అనుకోకండి, అర్థం అవటం లేదు మనకు అనుకోవడానికి, కానీ అసత్యాలను మటుకు అనుకో. భగవంతుడు మనల్ని ప్రేమించినట్టుగా, ఒక ఋషి మనల్ని ప్రేమించినట్టుగా మన అమ్మ కూడా ప్రేమించదు. నువ్వే తల్లివి, నువ్వే తండ్రివి, నిజము నిజము కృష్ణ. నువ్వే తోడు, నువ్వే నీడ, నిజము నిజము కృష్ణ. నా భక్తి నీవు, నా గతి నీవు, నిజము నిజము కృష్ణ. నా తల్లివి నువ్వు, తండ్రివి నువ్వు, నిజము నిజము కృష్ణ. నా తోడు నీవు, నీడ నీవు, నిజము నిజము కృష్ణ. నిజము 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 కృష్ణ. అల్టిమేట్ తీసిపోతాడు తోడు అంటే నీకు పెద్ద పెద్ద కొమ్ములు తిరిగిన పండితులు కూడా పడిపోతారు. భగవాన్ అనుగ్రహం లేకుండా భగవాన్ మాట అర్థం కాదు. కొమ్ములు తిరిగిన పండితులు బోల్పాలు కొట్టేస్తారు. కీర్తివీడు పుచ్చుకుని సంస్కృతంలో పెద్ద పెద్ద సంస్కృతం చదువుకుని ఉపనిషత్తులని చదువుకుని చదువుకుని వాళ్ళు పీనుగులు అయిపోతారు. భగవాన్ సబ్జెక్ట్ వచ్చాడు కొంతమంది పీనుగులే, వాళ్ళు ఏనుగులు కాదు పీనుగులు. నేను శివుణ్ణి దర్శించానంటున్నాడు, ఎవరు ఎవరో వచ్చాడు ఆడు శివుని చూశానంటున్నాడు, శివుణ్ణి దర్శించానంటున్నాడు. అంటే భగవాన్ అంటున్నారు శివుణ్ణి చూడలేదని అంటున్నాడు, ఆడు కూడా నడుస్తున్నాడు. వాకింగ్ ఉంది, ఈటింగ్ ఉన్నప్పుడు వాకింగ్ కూడా ఉండాలి. మనకి ఈటింగే కానీ వాకింగ్ లేదు. ఈ మధ్యన వాకర్స్ క్లబ్లను పెడుతున్నారు, మీరు నడవండి అంటే మీరు నడవడానికి ఒకరు ప్రోత్సాహం చేసుకోవడానికి క్లబ్బులు పెడుతున్నారు, పేకాట క్లబ్బులు లేక వాకర్స్ క్లబ్బులు. అంటే వాళ్ళు అందరూ ఏదో చోట సమావేశం పొద్దున్నప్పుడు నడుస్తూ ఉంటారు అన్నమాట. వాకర్స్ క్లబ్ వాకర్స్ క్లబ్ కదా, టాకర్స్ కాదు వాకర్స్. అంటే ఈటింగ్ ఉన్నప్పుడు వాకింగ్ కూడా ఉండాలి. మనకి ఈటింగే కానీ వాకింగ్ లేదు. మార్నింగ్ వాకింగ్ కొంత అవసరం. శివుణ్ణి దర్శించాను అంటున్నాడు, ఎవరు వచ్చి ఏమంటున్నాడు శివుణ్ణి దర్శించి. భగవాన్ అంటున్నారు నడుస్తున్నారు, వాడు కూడా నడుస్తున్నారు. నువ్వు శివుణ్ణి దర్శించావు అబద్ధం ఏం చెప్పటం లేదు. శివుణ్ణి దర్శించాడంటే భగవాన్ ఏమంటున్నారంటే శివుణ్ణి చూసావయ్యా, చూసేవాడు ఒకడు ఉండవు, ఒక చూసేవాడు నీ లోపల ఒకడు ఉన్నాడు, ఉన్నాడు కాబట్టి చూసాడా, వీళ్ళు లేక చూసిన వాడు ఎవడను. శివుణ్ణి నువ్వు చూసావు, అది జాస్తి క్లోజ్ గా రండి, ఇక్కడ క్లోజ్ గా రండి, మీరు క్లిష్టత పడద్దు. ఒకసారి హై జంప్ ఇది, ఫ్లైట్ లో పోతాం, వెళ్తే పర్లేదు, అయితే యాక్సిడెంట్ జరిగితే ఎముకలు కనపడవు. ఫ్లైట్ లో పోతా అంటే వెళితే వెళ్ళిపోతాం, ఒక గంట ఢిల్లీ యాక్సిడెంట్ అయితే ఎముకలు కనపడవు. కేర్ ఆఫ్ అడ్రస్ లో ఈ ప్రయాణం విమానం ప్రయాణం జట్ ప్రయాణం. శివుని చూసామంటే మనం ఏమంటాం, ఎక్కడ చూశారండి, ఎలా ఉన్నారు, ఏమన్నాడు, ఆడేమన్నాడు, మీరేమన్నారు, మీ ఇద్దరు మాట్లాడుకున్నారు వెళ్తా. భగవాన్ ఏమంటున్నారు నువ్వు శివుని చూశానంటున్నావు, లేదు కాదని అంటాం లేదు, శివుని చూశానంటున్నావు అంటే నీ లోపల ఒకడు ఉన్నాడనమాట చూసేవాడు. ఎవడు చూశాడు నీ లోపల ఒకడు, నీ శరీరం చూడలేదు, శరీరం జడం, శరీరం జడం. ఈ గోడ అంటే శరీరం అంతే. ఈ శరీరం జ్ఞానరహితం, ఆత్మ జ్ఞానపూర్ణం. ఈ శరీరం జ్ఞానరహితం. శ్మశానం తీసుకెళ్తాండి ఈ శరీరం, ఏ శరీరం కూడా నన్ను ఎందుకు తీసుకెళ్తున్నావు శ్మశానం అడగదు, అంటే జ్ఞానరహితం. ఒక ఉపనిషత్తులో ఎన్ని మంచి మాటలు చెప్తారంటే ఋషులు, దానం కూడా ఎలా చేయాలో చెప్తాడు. నువ్వు చేసే దానం ఎవరి వాళ్ళకి సోమరితనం పెరగకూడదు, నువ్వు చేసే దానం వల్ల ఎదుటి వాళ్ళకి సోమరితనం పెరగకూడదు, వాడికి ఉపయోగపడాలి. ఇప్పుడు కొంతమంది ఇంట్లో ఉంటారు ముసలి వాళ్ళు, పాపం వాళ్ళు ఎవరు చూసి వాళ్ళు ఉండరు. అసలు కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఎవరు చూసి వాళ్ళు ఉండరు. వాడు సంపాదించుకోవడానికి వయసు సంపాదించుకోలేరు, వయసు ముసలి వాళ్ళు ఇంకేం సంపాదిస్తారు, వాళ్ళు పనికి శక్తి చేయలేరు, పని చేయలేరు, సంపాదించుకోలేరు, ఇంట్లో వాళ్ళు సరిగ్గా చూడరు. దానం అట్టిదిగా ఉండాలి. అంతేకాని నువ్వు చేసే దానం వాళ్ళ స్వామర్థనం పెంచడానికి అనుకూలంగా ఉండకూడదు. ఎంత ప్రేమ మన మీద ప్రాచీన మరి. నువ్వు చేసే దానం ఎదటి వాళ్ళకి స్వామర్థనం పెరగకూడదు, నువ్వు చేసే దానం శక్తిహీనులకు అందాలి. బాగా చదువు వచ్చి కష్టపడి వాళ్ళకి చదువు వస్తుంది, చదువుకోవడానికి డబ్బులు ఉండవు, అటువంటి వాళ్ళకి అందాలి. నువ్వు చేసే దానం వల్ల స్వామర్థనం పెంచుతావా, అయ్యా దానాలు. ఇక్కడ శివుని చూశానంటున్నాడు వీడు, చూశానంటే ఇక్కడ జాగ్రత్తగా వినండి. హై జంప్ పోవాలి ఇక్కడ, హై జంప్ ఇది లాంగ్ జంప్ కదా, హై జంప్ లాంగ్ జంప్ కంటే హై జంప్ కష్టం. హై జంప్ అంటే చెప్తున్నాడు వీడు, శివుని చూశాను అంటున్నాడు. చూడటానికి ఒకడు ఉండాలి కదా లోపల, ఎంత చూడటానికి చూసేవాడు, చూసేవాడు లోపల ఉంటేనే శివుడు కనిపించి శరీరం చూడదు. శరీరం ఏం చూస్తుంది? శరీరం చూడదు, శరీరం ద్వారా చూస్తాడు ఒకడు. మనసు ఏం చేస్తాడు? ఇంద్రియాలు కూడా చూస్తుంది. మనస్సుకి ఇంద్రియాలు అవసరం, మనసుకి దేహం అవసరం, మనసుకి ఇంద్రియాలు అవసరం. దీని అందానికి మనస్సు, మనస్సు ఈ అందానికి, మనసు యొక్క అందానికి భగవాన్ అంటాడు, దేహం సరిపోవటం లేదు, ఇంద్రియాలు సరిపోవటం లేదు, లోకం సరిపోవటం లేదు, దీని అందానికి ఒక దేవుడు కూడా ఒకడు కావాలి. వీడు చూస్తున్నాడు ఎవరి ద్వారా చూస్తున్నాడు? మనస్సు ఇంద్రియాల ద్వారా శివుని చూస్తున్నారు. భగవాన్ ఏం చెప్తున్నారంటే, నువ్వు ఇంద్రి నువ్వు చూస్తున్నావు రైటే, నీ మనస్సు ఎంత నిజమో, నీ మనస్సు చూసే ఆ శివుడు కూడా అంతే. నీ మనస్సు ఎంత నిజమో, నీ మనస్సు ఎంత నిజమో, నీ మనస్సు ద్వారా చూసే శివుడు కూడా అంతే నిజం. ఒకవేళ వరం ఇస్తాడనుకో, ఆ వరం ఈ మనస్సు పొందుతున్నానుకో, మరి ఈ నీ మనస్సు ఎంత నిజమో, ఆ శివుడు ఎంత నిజమో, ఈ వరం కూడా అంతే నిజం. ఇవన్నీ సాపేక్షక సత్యాలే, ఇవన్నీ పారమార్థిక సత్యాలు కాదు, ఇవన్నీ సాపేక్షక సత్యాలు. మీరు నేను కూర్చొని ఎలా మాట్లాడుకుంటున్నాము, ఇదంతా అటువంటి సాపేక్షక సత్యాలే, వ్యవహారిక సత్యాలే. ఇది పారమార్థిక సత్యం కాదు, అల్టిమేట్ ట్రూత్ కాదు, ఇది ఫైనల్ కాదు. చూచేవాడు ఎంత నిజమో చూడబడి, నీ చూచే నీ మనస్సు ఎంత నిజమో, నీ మనస్సు ద్వారా చూడబడి శివుడు కూడా అంతే నిజం. ఇక్కడ రావాలి ప్రస్తుతం. మనం ఏం చేస్తున్నామంటే, ఉపాసన కోసం వెంకటేశ్వర రూపాన్ని ఆరాధించవచ్చు, వెంకటేశ్వర యొక్క నామాన్ని స్మరించుకోవచ్చు, శివుడి యొక్క రూపాన్ని ఆరాధించుకోవచ్చు, శివుడి యొక్క నామాన్ని స్మరించుకోవచ్చు. దాని ఉపాసన అంటారు, అంటే భక్తి, ఏదో ఒక రూపాన్ని. అది కృష్ణుడు కూడా చెప్పాడు కదా, మధ్యాజి మాం నమస్కృ, నన్ను గౌరవించవయ్యా అర్జున, నాకు నమస్కారం పెట్టు, నాకు నచ్చిన పని నువ్వు చెయ్యి, నన్ను గౌరవించు, నన్ను మర్యాద చెయ్యి, నాకు నమస్కరించు. ఇవన్నీ ఎందుకు అడుగుతాడంటే ఆయన సపోర్ట్ కోసం. ఆయన సపోర్ట్ ఇస్తున్నాడు, మనకు సపోర్ట్ ఇస్తున్నాడు. ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే, నువ్వు శివుడు కనిపించడం మాట నిజమే, ఆ శివుడిని ఎవరు చూశారు? నీ మనస్సు చూసింది, ఇంద్రియాల ద్వారా బయటికి వెళ్ళి నీ మనస్సు చూసింది. కానీ నీ కనిపించిన శివుడు నిజం కాదని నేను అంటాం లేదు. నీ మనస్సు ఎంత నిజమో, ఆ శివుడు కూడా అంతే నిజం. ఆ శివుడు నీకు వరం ఇస్తాడనుకో, ఆ వరం ఎంత నిజమో, ఆ శివుడు కూడా అంతే నిజం. అనిపించే నువ్వు కూడా అంతే నిజం, జీవుడు కూడా అంతే నిజం. ఇక్కడ ఉపాసన అంటే ఇక్కడ భగవానికి మిగతా వాళ్ళకి ఇక్కడ తేడా వచ్చు. దూరపు కొండలు నిలుపు, భగవానికి మీరు అందరూ దూరం అయిపోతున్నారు. ఇక్కడ హై జంప్ అంతా ఇక్కడ ఉంది. మనం ఇంట్లో బొమ్మలు పెట్టుకుంటున్నాం సపోర్ట్ కోసం, ఆ రూపాన్ని ఆరాధిస్తాం, ఆ నామాన్ని స్మరిస్తాం. దానివల్ల నీ మనసుకి నిగ్రహం వస్తుంది, కానీ మనస్సు నశించదు. అలాగే నువ్వు జపం చేస్తావు, దానివల్ల నీకు నిగ్రహం వస్తుంది, కానీ మనస్సు నశించదు. అలాగే ధ్యానం చేస్తావు, దానివల్ల మనస్సుకు నిగ్రహం వస్తుంది, మనస్సు నియమం పడుతుంది, మనస్సు నాశనం అవ్వదు. మరి మనస్సు అణిగిన మనస్సు వేరు, అణిగిన మనస్సు ఎప్పుడైనా విజృంభించే అవకాశం ఉంది. కానీ మనస్సు నశించాలి, నశించిన మనస్సు అణిగిన పాము ఎప్పటికైనా ప్రమాదమే, చనిపోయిన పాము వల్ల ప్రమాదం లేదు. అంటే నువ్వు రూపాన్ని ధ్యానం చెయ్యి, మనస్సుకు నిగ్రహం వస్తుంది. మంత్రాన్ని జపించు, మనస్సుకు నిగ్రహం వస్తుంది. ఏదైనా ఉపాసన చెయ్యి, మనస్సుకు నిగ్రహం వస్తుంది. మనస్సుకు నిగ్రహం వచ్చినప్పుడు అది అణుగుతుంది, అణిగిన మనస్సు మళ్ళీ విజృంభించే అవకాశం ఉంది. కానీ మనస్సు నశించాలి, అప్పుడు నీకు మోక్షం, అప్పుడు నీకు జ్ఞానం. ఎలా మనస్సు నశిస్తుంది? మనస్సు చేత చూడబడేదాన్ని నువ్వు ఆరాధిస్తున్నావు, అది మంచిదే. దానివల్ల నీకు మనస్సు నిగ్రహం వస్తుంది, మనస్సు నియమం పడుతుంది, నీకు కొంత శాంతి తాత్కాలికంగా. స్ప్రింగ్ మంచం మీద కూర్చున్నప్పుడు ఆ స్ప్రింగ్ మంచం కిందకి వెళుతుంది, మనం లేచిపోయిన వెంటనే మళ్ళీ మంచం పైకి వచ్చేస్తుంది. అలాగే నువ్వు ఏదైనా ఒక రూపాన్ని ఆరాధించినప్పుడు మనస్సు అణుగుతుంది, మళ్ళీ మనస్సు బయటకు వచ్చేస్తుంది. మనస్సు చేత చూడ మనస్సు ఏ దేవుని అయితే చూస్తుందో, ఈ మనస్సు ఎవరు? దాని మనస్సుని వెనక్కి పో. మనస్సు చేత కల్పించిన దృశ్యాలు కాదు, మనస్సు చూడబడుతోంది. మనస్సు చేత చూడబడేదానికి కూడా నువ్వు వెళ్ళటం పరిగెట్టడం కాదు. మనస్సు ఎక్కడి నుంచి వస్తుంది? మనస్సు చేత చూడబడేదాన్ని, మనస్సు ఎంత నిజమో, మనస్సు చేత చూడబడే దేవుడు కూడా అంతే నిజం. దేవుడు అంటే ఏమీ లేదు, నువ్వు చేసిన పనికి ఫలితాన్ని ఇస్తాడు వాడే దేవుడు. ఆ గడప దాడితే అంత బ్రహ్మమే, ఉన్నది బ్రహ్మం, మిగిలింది బ్రహ్మం, తీసివేస్తే బ్రహ్మం, కూడితే బ్రహ్మం, ఉన్నది బ్రహ్మం, మిగిలింది బ్రహ్మం, అంతా బ్రహ్మమే అంతే తానే. అంతా నేనన్న సంగతి నీకు తెలిస్తే నన్ను గౌరవించకుండా ఎలా ఉంటావు అర్జున? నీకు తెలియక గౌరవించడం, తెలిస్తే గౌరవించకుండా అనుకోండి. ఇది సబ్జెక్ట్ అంతా ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. దేవతలు దేవుళ్ళు మన గుళ్ళోకి వెళ్ళొచ్చు, పూజ చేసుకోవచ్చు, అని మంచిదే, మనసుకు తలగా ఉంటుంది, కానీ గంట 2 గంటలు అని మంచి ఏమి కాదంటున్నది భగవాన్. చేయవలసిన తపస్సు అంతా చేస్తాను. గణపతి శాస్త్రి గారు అడుగుతున్నారు కదా, 1900 గణపతి శాస్త్రి గారు వస్తే ఎన్ని పుస్తకాలు చదివాను, ఎన్ని శాస్త్రాలు చదివాను, ఎన్ని గ్రంథాలు అధ్యయనం చేశాను, వేదాలు చదివాను. మరి వేదాలంటే ఇంకోటి గుర్తొస్తాం, వేదాలంటే నాకు హనుమంతుడి గుర్తుకొస్తాం. ఎలాగైనా భగవంతుడి కంటే భక్తులకు ఎక్కువ పేరు వచ్చేస్తానని. ఇప్పుడు ఢిల్లీ నుంచి మా ఇంటికి స్వామి వచ్చారు, ఆయన చెప్తున్నారండి, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అరుణాచల ప్రదేశ్, తర్వాత ఇంకెక్కడ పంజాబు, లేదా హర్యానా, రాముడు దేవాలయాల కంటే ఆంజనేయ స్వామి దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి. ఆంజనేయ స్వామి రాముడు భక్తుడు, ఆ ఏరియా హిందీ భాష మాట్లాడే ఏరియాలో రాముడికి 10 దేవాలయాలు ఉంటే హనుమంతుడికి 5 కట్టండి. ఆంజనేయస్వామి దాటించేశాడు. అంటే భగవాన్ అన్నారు అరుణా అక్షరమణమాలలో, అరుణాచలేశ్వరరావు ఒకరికి డైరెక్ట్ గా నీకు భక్తుడి కింద పనికిరాననుకో, నీ భక్తుడికి ఒక భక్తుడి కింద తయారు చేయి అంతే చాలు. అరుణాచలేశ్వరుడా ఒకవేళ డైరెక్ట్ గా నీకు భక్తుడిగా ఉండే యోగ్యత నాకు లేదనుకో, అర్హత నాకు లేదనుకో, ఆ పుణ్యబలం లేకపోతే, ఆ పుణ్యబలం నాకు లేదనుకో, అరుణాచలేశ్వరుడికి భక్తులు చాలా మంది ఉన్నారు కదా, ఆ భక్తుల దగ్గర ఒక భక్తుడిగా నేను చేసే చేయటం నన్ను అనుగ్రహించేవారు నా చాలు. ఆంజనేయస్వామి ఎందుకు గుర్తుకొస్తున్నాడంటే, ఈ వాలి భయం పట్టుకుని సుగ్రీవుడికి, ఎవడొచ్చినా వాలి పంపాడేమనుకున్నాడు, అక్కడ దాక్కున్నాడు కదా సుగ్రీవుడు, ఎవడొచ్చినా మామూలుగా ఎవడొచ్చినా వాలి పంపేశాడేమో నన్ను చంపడానికి అనేవాడు అనుకున్నాడు పాపం. ఈ సీత రామలక్ష్మణులు వస్తారు, స్త్రీ ఎవరు లేవాడు కొత్త కొత్తగా ఉన్నారు, ఈ లెవెల్ లో చూడటానికి అందంగా కనిపిస్తుంది. ఒక సుమ భగవంతుడి రూపం ధరించి వస్తే ఎలా ఉంటాడు, భగవంతుడు ఒక రూపం ధరించి వచ్చినప్పుడు ఎలా ఉంటాడు, ఒక జ్ఞానినే మనం చూడలేము. ఎవరు బ్రహ్మాండంగా కనిపిస్తున్నారు వీళ్ళ వాళ్ళ వైభవం. సుగ్రీవుడికి భయం, లోపల భయం, ఆయన చూసే కొలిచి చూడాలనిపిస్తుంది రామలక్ష్మణులు, కానీ లోపల భయం వాలి పనిపడేమే వెళ్ళాలి. ఆ చావు భయం, మరణ భయం అలా ఉండిపోయింది. మనకు కూడా మోక్షం వచ్చే వరకు మరణ భయం విడిచిపెట్టదు. ఆ మరణ భయం సుగ్రీవుడి కదా, అప్పుడు ఆంజనేయస్వామిని పంపిస్తాడు. అవరు ఎవరు బోగట్టా తెలుసుకురా అని వెళతాడు, నమస్కరిస్తాడు, వాళ్ళతో మాట్లాడతాడు. ఇప్పుడు మనం ఎవరు పరిచయం చేసుకునే వాళ్ళు ఉండదు, మళ్ళీ మనమే పరిచయం చేసుకోవాలి, ఏం చేస్తాం మరి. ఇప్పుడు మన ఎవరింటికి వెళతాం అనుకోండి, మన పరిచయం చేసే వాళ్ళు ఎవరో ఉండరు, వీళ్ళు ఎవరో ఉండరు అనుకున్నప్పుడు మనం మనం పరిచయం చేసుకోవాలి కదా, మరి ఏం చేస్తాం, ఎవరు లేనప్పుడు మనం పరిచయం పడి ఆయన చేస్తామని పరిచయం చేయడానికి అక్కడ ఎవరు లేరు. అప్పుడు ఆయన పరిచయం చేసుకున్నాడు, ఆయన ఆయన ముందు ఆయన పరిచయం చేసుకుని మీ గురించి ఆయన ఆయన ఎవడో చెప్పాడు ఆంజనేయస్వామి, తర్వాత మీ గురించి చెప్పండి అన్నాడు. మొత్తం 15 నిమిషాలు మాట్లాడాడు రామలక్ష్మణుడు. ఆంజనేయస్వామి లక్ష్మణుడు ఇన్ఫర్మేషన్ అంతా వింటున్నాడు. ఏదో నేను సుగ్రీవుడి దగ్గర మంత్రిగా చేస్తున్నాను అని చెప్తాడు. అప్పుడు రాముడు ఇచ్చిన సర్టిఫికెట్ అంటాడు అండి లక్ష్మణ, ఆ ఇన్ఫర్మేషన్ అటు వాడు సుగ్రీవుడి దగ్గర మంత్రి అని, వాడు మాట్లాడే విధానం, ఆ స్పోకెన్ ఎక్స్ప్రెషన్, వండర్ఫుల్ స్పీచ్, జెట్టఫుల్ స్పీచ్. 3 వేదాల్లో పండితులు కానీ అలా మాట్లాడలేదు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, 3 వేదాల్లో బాగా చదువుకున్నాడు, 3 వేదాల్లో మహాపండితుడు. పాండిత్యమే కాదు, శబ్దానికి అర్థం తెలుసున్నాడు, పాండిత్యమే కాదు, ఊరికే వేదాన్ని పఠించడమే కాదు, వేదార్థం తెలియని వాడు కూడా 3 వేదాల్లో పండితుడు కాని వాడు, 3 వేదాల్లో వేదం యొక్క అర్థం తెలియని వాడు ఎంత వండర్ఫుల్ గా మాట్లాడలేడు లక్ష్మణ, వేద పండితుడు వీడు అంటాడు. ఆడు సుగ్రీవుడి మంత్రి ఆ గొడవ తర్వాత చూద్దాం, అది ఎవడో కూడా మంచిగా తర్వాత ఇన్ఫర్మేషన్ తర్వాత చూద్దాం, ముందు వండర్ఫుల్ స్పీచ్, ఆ మాట్లాడే విధానం బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్. ఇడు ఇటు మారుచ్చి 3 వేదాల్లో పండితుడు లక్ష్మణ, 3 వేదాల్లో పండితుడు కానీ వాడు అలా మాట్లాడలేడే అంటాడు లక్ష్మణ. కొంతమంది మెడిసిన్ లో కూడా కొంతమంది ప్రొఫెసర్స్ చెప్తాంటే మెడిసిన్ గురించి, బాటనీ, అనాటమీ, ఎముకల గురించి, లోపల కిడ్నీస్ ఎక్కడ ఉంటాయి, లివర్ ఎక్కడ ఉంటుంది, ఆ స్టమక్ ఎలా, పేగులు ఎలా ఫంక్షన్ చేస్తూ ఉంటాయి. కొంతమంది మెడిసిన్ గురించి చెప్పినా గంట కూడా తెలియదు, లైఫ్ సైన్స్ చెప్తాను. ఆ ప్రాణం పోయేప్పుడు మనిషికి ప్రాణం ఎలా పోతుంది, హార్ట్ ఎలా వర్క్ చేస్తూ ఉంటుంది, మరి చేతికి గోళ్ళు తొందరగా పెరిగితే కాళ్ళకు గోళ్ళు అంత తొందరగా పెరగవు కారణం ఏంటి, ఆ మెడికల్ సైన్స్ చెప్తాంటే అది కూడా వినాలండి. మన చేతికి గోళ్ళు స్పీడ్ గా పెరిగితే కాళ్ళకు గోళ్ళు అంత స్పీడ్ గా పెరగవు, అలా ఇంటికి పెరగటం. లైఫ్ మెడిసిన్ చెప్పినా ఎక్స్ప్రెషన్ బాగుంటే మనకు వినాలనిపిస్తుంది, ఇంటికి వెళ్ళి చదువుకోస్తారు. సరే నువ్వు శివుని ముగిస్తున్నావు, 5 అవుతుంది, ముగిస్తున్నావు, టైం సెన్స్ ఉండాలి. తర్వాత శివుడిని చూశారంటున్నావు, ఇది బాగా అర్థం చేసుకోండి, శివుడిని చేత చూడబడుతున్నాడు. ఒక ఆయన వరవేం వచ్చు, ఆ వరం ఎంత నిజమో నువ్వు అనుభవించవచ్చు, ఆ వరం ఇచ్చిన వాడు ఎంత నిజమో అనుభవించేవాడు కూడా అంతే నిజం. కానీ ఇది కాదు, ఇక్కడ నువ్వు గ్రహించవలసింది మనస్సు, మనస్సు చేత చూడబడేది కాదు నువ్వు చూసి, ఈ మనస్సు ఎవరన్నా, ఈ జపం చేసి చెప్పేవరు ఇది అంటే మనోనాశనం అవ్వకుండా నీకు మోక్షం లేదు, నీకు శాంతి లేదు. వైరాగ్య మనోనాశనం రాకుండా నీకు శాంతి లేదు, నీకు సుఖం లేదు. భగవంతుడు ఒకరు మాట్లాడుతున్నారు, ఇలా ఓ భక్తుడు మాట్లాడు చడంగా అన్నాడు. ఏకాగ్రత ఏకాగ్రత అంటారని స్వామి, ఏకాగ్రత చాలా కష్టం అన్నాడు. భగవాన్ అన్నాడు నువ్వు చెప్పింది రైతే, లోపల సంస్కారం నుంచి చెప్పు, లోపల వాసన నుంచి చెప్పు, వాసన కంప్లీట్ గా వేరుతో సహా నశిస్తేనే కానీ, లోపల వేరే సంస్కారం వేరుతో సహా నశిస్తేనే కానీ ఏకాగ్రత నిలబడదు. తాత్కాలికంగా మనకు ఏకాగ్రత వచ్చినా లోపల వాసన ఉన్నప్పుడు ఆ ఏకాగ్రతను చెడగొట్టేస్తుంది, పూర్తిగా వాసన నశిస్తేనే కానీ ఏకాగ్రత నిలబడదు అన్నారు. అది వదిలేయండి. ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, నువ్వు మనస్తో చూస్తున్నావు లోకాన్ని, నువ్వు మనస్తో చూసే లోకం, ఈ సృష్టిని కల్పించిన క్రియేటర్, ఈ సృష్టి ఎంత నిజమో సృష్టిని సృష్టించిన వాడు కూడా అంతే నిజం, ఈ సృష్టి ఎంత నిజమో సృష్టిని కల్పించిన వాడు కూడా అంతే నిజం, ఇవన్నీ వ్యవహారిక సత్యాలే. సృష్టిని చూస్తున్న వాడు కూడా అంతే నిజం, అసలు నిజం ఆ పరమ సత్యం. ఇట్లన్నిటికి అచేతంగా ఉంది, వీటికన్నిటికి అచేతంగా ఉంది. నీ చూపు అక్కడ పెట్టాలి, నువ్వు పొందవలసింది అది, నువ్వు పొందవలసింది అది. అంటే ఇక్కడ భగవాన్ చెయ్యి, అది గణపతి శాస్త్రి, ఇదే నీ కులువు అర్థం చేసుకోండి. గణపతి శాస్త్రి గారు వచ్చారు, చదవలసినంత చదివాను, అన్ని వేదాలు చదువుకున్నాను, మహాపండితుణ్ణి, మహాకవిని, పండితుణ్ణి కాదు కవిని కూడా, ఆశు కవిని, అని చిన్నతనంలోనే మహాపండితుడయ్యాడు గణపతి శాస్త్రి. కానీ శాంతి దొరకలేదు. కానీ శాంతి పాండిత్యులు ఉంటే కదా శాంతి. ఎక్కడ శాంతి లేదు అక్కడ వెతుకుతున్నాం మనం. పాండిత్యులు ఉంటే కదా శాంతి. నేను ఇక్కడ ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. అప్పుడు భగవాన్ దగ్గరికి వెళ్ళారు 1407 భగవాన్ భవనం. భగవాన్కి అప్పుడు రమణ మహర్షి అని పేరు లేదు, అందరూ బ్రాహ్మణ స్వామి అనేవారు. బ్రాహ్మణ స్వామి బ్రాహ్మణ స్వామి అనేవారు. వెళ్ళాడు భగవాన్. ఆ టైంకి ఈశ్వరుడు మంచి ముహూర్తం పెట్టాడు. భగవాన్ ఒక్కరే ఉన్నారు, విరూపాక్ష గుహలు. ఆయన ఒంటరిగా కూర్చున్నారు. సూర్యుడు అందరు చూస్తారు. ఆ భౌతికమైన సూర్యుని జ్ఞాన సూర్యుడు చూస్తారు. గణపతి శాస్త్రి గారు వెళ్ళారు. గణపతి శాస్త్రి గారు కూడా మౌనంగా కూర్చున్నారు. 10 నిమిషాలు కూర్చున్నాక 2 చేతులతోటి 2 పాదాలు పట్టుకున్నారు. గణపతి శాస్త్రి గారు 10 నిమిషాలు కూర్చున్నాక ఆయన 2 చేతులతోటి భగవాన్ 2 పాదాలు పట్టుకున్నారు. పట్టుకుని శాంతి దొరకలేదు. చేయవలసినంత చేశాను, చేయవలసినంత చేశాను, తపస్సు చేశాను, జ్ఞాన అధ్యయనం చేశాను, అధ్యయనం చేశాను, శాంతి దొరకలేదు. భగవాన్ అంటారు ఇదే అర్థం చేస్తాను. నేను నేను అనేది ఒక తలం. నేను నేను అనేది ఇప్పుడు నేను నేను అంటున్నావు. ఇది మిస్ అవ్వకూడదు మనం. నేను నేను అంటున్నావు. ఆ నేననే తలంపు నీకు లోపల నుంచి వస్తాను. కానీ ఎక్కడి నుంచి వస్తుంది తెలియదు. ఆ నేననే తలంపు నీకు లోపల నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలియదు. ఆ మూల తలంపు, నేననే తలంపు ఎక్కడి నుంచి వస్తుందో చూడు. అక్కడ దేవుని చూశావు, ఇక్కడ దేవుని చూశాను అంటున్నావు కదా. ఈ నేననే తలంపు ఎక్కడి నుంచి వస్తుందో చూడు. నువ్వు అలా చూడటం ప్రారంభిస్తే, ఈ లోపలకు నువ్వు చూసుకోవటం ప్రారంభిస్తే, ఈ నేననే తలంపు ఎక్కడి నుంచి వస్తుందో, ఏ హృదయంలోంచి లెగిసి వస్తుందో, అది ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు చూడటం ప్రారంభిస్తే నీ మనస్సు వెళ్ళి అక్కడ అణిగిపోతుంది. ఈ మూల తలంపు మూలంలోకి వెళ్ళి మనస్సు కూడా అక్కడ అణిగిపోతుంది. ఎక్కడైతే నీ లోపల నువ్వు ఈ తలంపు ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు పరిశీలన మొదలు పెడితే, చూడటం మొదలు పెడితే, ఆ మూల తలంపు ఏం చేస్తుందంటే, ఆ మూల తలంపు దాని మూలంలోకి వెళ్ళి అది అణిగిపోతుంది. మూల తలంపు ఎప్పుడైతే అణిగిపోయిందో, మూల తలంపు మనస్సు, మూల తలంపు ఎప్పుడైతే, మూల తలంపు దాని మూలంలో ఎప్పుడైతే అణిగిపోయిందో, అప్పుడు మనస్సు నశిస్తుంది. మూల తలంపు దాని మూలాన్ని చూడగానే అది నశిస్తుంది. నశించిన తర్వాత నీ హృదయంలో ఉన్న సత్యము, నీ హృదయంలో ఉన్న పరమాత్మ, నీ హృదయంలో ఉన్న బ్రహ్మము, అనంతుడు, అనంతుడు అచ్యుతుడు, అనంతుడు అచ్యుతుడు నీకు స్వరూపంగా వ్యక్తం అవుతాడు. ఎక్కడో వైకుంఠంలో ఉన్నట్టు వ్యక్తం అవుతాడు నీకు. నీకు ఎలా అవుతాడు? స్వరూపంగా వ్యక్తం అవుతాడు. అక్కడ ఏంటి ఉన్నదేంటి? అక్కడ సత్యం, అక్కడ ఉన్నది శివం, అక్కడ ఉన్నది జ్ఞానం, అక్కడ ఉన్నది సత్యం, అక్కడ ఉన్నది శివం, అక్కడ అంతకు అక్కడికి వెళ్ళాకే సౌందర్యం ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది. అక్కడ ఉన్నది సత్యం, అక్కడ ఉన్నది సౌందర్యం, అక్కడ ఉన్నది జ్ఞానం, అక్కడ ఉన్నది మణి. అది ఏం మణి? లోపల ఉన్నది ఏంటి? మణి. ఆత్మ మణి, ఆత్మ మణి, శాంతి మణి. అక్కడి ఆ శాంతి అనే మణి, ఆ శాంతి అనే రత్నం, ఆ శాంతి అనే రత్నం, ఆ శాంతి అనే బంగారం అక్కడ ఉందవయ్యా. ఎక్కడుంది? మూల తలంపు మూలంలో ఉందవయ్యా. అంటే నువ్వు బయట అది చూశాను, ఇది చూశాను, ఆ దేవుని చూశాను, ఈ దేవుని చూసినప్పుడు ఆ మూల తలంపు మూలాన చూడటం ప్రయత్నం చేస్తే ఆ మూల తలంపు దాని మూలంలోకి వెళ్ళి అణిగిపోతుంది. అణిగిపోయినప్పుడు మనస్సు కూడా అణిగిపోతుంది. అప్పుడు అణిగినప్పుడు అక్కడ నీకేం జరుగుతుందంటే, శాంతి అనే మణి, జ్ఞానం అనే మణి, సత్యం అనే మణి, బ్రహ్మం అనే మణి నీ చేతికి దొరుకుతుందా? అక్కడ దొరుకుతుందా? అక్కడ నీకు ఈశ్వరుడే, నారాయణుడే స్వరూపంగా వ్యక్తం అవుతాడు. అదేంటి అలౌకికమైన శాంతి? నామరూపాలతోటి సంబంధమైన శాంతి, నామరూపాలతోటి, ప్రకృతితోటి, పంచభూతాలతోటి, లోకాలతోటి, దేవతలతోటి సంబంధమైన శాంతి, పరమశాంతి, అలౌకిక శాంతి, అభౌతిక శాంతి, శాశ్వత శాంతి. ఊగిసలాడతావు శాశ్వత శాంతిలో, ఆనందంలో కూరుకుపోతావు. ఆనందం కోసం వెతకటం కాదు, అందులో కూరుకుపోతావు. ఆనందంలో, ఆనందంలో కూరుకుపోతావు, వెతకటం కాదు, అదే నువ్వైపోతావు. ప్రతి జీవుడు సుఖం కోసం వెతుకుతున్నాడు. జీవు ప్రతివాడికి సుఖం కావాలి, ప్రతివాడికి సుఖం కావాలి. భగవాన్ చెప్పేది ఏంటంటే, ఆ సుఖం ఎక్కడుందంటే, ఇప్పుడు ఏదైతే నువ్వు నేను నేను అంటున్నావు, నేను యొక్క మూలంలోనే సుఖం ఉంది. అక్కడ వెతకటం మానేసి బయట వెతుకుతున్నావు. నువ్వు కోటి జన్మలు వెతికినా నీకు దొరకదండి. ప్రతి మానవుడికి సుఖం కావాలి, కానీ ఆ సుఖాన్ని నువ్వు బజార్లో వెతుకుతున్నావు. ఇప్పుడు నేను నేను అంటున్నావు చూసావు, ఆ నేననే ఆ తలంపు మూలంలోనే సుఖం ఉంది. ఆ మూలంలోకి వెళ్ళు. సుఖ సముద్రం, శాంతి సముద్రం, ఆనంద సముద్రం ఒకసారి పొంగి నీ సహస్రాన్ని, నీ బుద్ధిని ముంచేస్తుంది. నీ మాట పడిపోతుంది, మనస్సు పడిపోతుంది. లోపల సముద్రం, సుఖ సముద్రం పొంగి, శాంతి సముద్రం పొంగి నిన్ను ముంచేస్తుంది. అసలు ఇంకోటి, నీ భగవాన్ అక్కడి నుంచి ఆత్మ మరణానుభవం వచ్చింది. భగవాన్ శరీరానికి మరణానుభవం వచ్చాక ఆయన మరణానుభవం ద్వారా మరణాన్ని జయించాడు. మరణంతో సంబంధం లేక మరణంతో సంబంధం తెగిపోయింది ఆయనకి. ఇంకా అక్కడి నుంచి అనుభవిస్తాడండి ఆనందం. ఇంకా అక్కడి నుంచి ఊగిసలట్టిన ఆనందం. అది అన్నగారు అప్పుడప్పుడు తిట్టివారు ఆయన్ని. అన్నగారు ఏమని తిట్టివాడు అంటే, మరి నీకు చదువు లేదు, చదువు లేకపోతే ఉద్యోగం ఎలా వస్తున్నారని. అది ఏమనిపించి ఎలా తిడుతున్నాడు ఏంటని, ఆ తిట్లు భరించేవాడు లోపల లేడు. ఏంటని ఎలా తిడుతున్నాడు అని, మరి కోపాలు తెచ్చుకునేవాడు లేడు. మేము విశాఖపట్నం తీసుకెళ్ళి అక్కడ మర్యాదలు చేశారని మర్చిపోయారు. మాతో చెప్పకుండా మీరు విశాఖపట్నం ఎందుకు తీసుకెళ్లారు? ఎవరు తీసుకెళ్లారు? ఎవరన్నా రమ్మంటున్నా విశాఖపట్నం? ఎక్కడ నిష్ఠురాలు, అక్కడ నిష్ఠురాలు. మీ భక్తులకు మర్యాద తెలియదా? పొద్దున్న 5 గంటలకు వచ్చేస్తారా? ఇది మేము ఇలా ఉంది మా పరిస్థితి. అది ఎక్కడో చోట చూడటానికి అలవాటు పడ్డావు కదా నువ్వు, భగవాన్ ఏదో చూస్తున్నారు కదా, ఆ చూసేది మూలతల మూలాన చూడండి. ఇంకా నీకు చూడటం మనకు చూడటం ఎలాగో అలవాటు అయిపోయింది కదా, ఆ చూడటం అది మూలతలంపు మూలాన చూడడం, మూలతలంపు మూలాన మీరు చూడటానికి అలవాటు పడితే మనసు అక్కడికి వెళ్ళిపోయి అణిగిపోతుంది. అణిగిపోయిన సడన్ గా సుఖసం ఇప్పుడు 40 అడుగులు ఎత్తున వచ్చింది మన సముద్రం కొన్ని చోట్ల, కెరటం 40 అడుగులు ఎత్తున వచ్చింది. అలాగే మనలోని సముద్రం మనలోని ఈ సుఖ సముద్రం పొంగి అసలు పొంగి ఎంత 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 గొప్పగా పొంగుతుందంటే ఆ శరీరం ఉందా లేదా, శరీరానికి మరణం వచ్చినట్టు తెలియదు ఇంకా వాడు జీవనం. ఆ సుఖ సముద్రం ఎంత ఎత్తులు వచ్చి ముంచేస్తుందంటే మళ్ళీ ఆ జ్ఞానికి ఆ శరీరానికి అది వస్తుందనుకోండి, మరణం వస్తుందనుకోండి, ఆ మరణం వస్తుందనుకోండి అది తెలియదు. శరీరానికి మరణం శరీరం ఉన్నట్టే తెలియదు, శరీరం ఉన్నట్టే తెలియనప్పుడు ఇంక శరీరం మరణించడం ఏంటి అసలు, శరీరం ఉందని కూడా శరీరం ఉన్నప్పుడు తెలియదు, మరణించే కదా అసలు ఉన్నా తెలియదు లేకపోయినా తెలియదు. ఉంటే శరీరం ఉంటే జ్ఞానికి శరీరం ఉంటే లాభం లేదు, పోతే నష్టం లేదు. లోకం కనిపిస్తే లాభం లేదు, లోకం కనిపిస్తే నష్టం లేదు, కనిపించకపోతే నష్టం లేదు. అది మరణానుభవం ఇచ్చాకండి, అది మరణానికి వచ్చాక ఆ సుఖంలో ఊగిపోయాడండి. అప్పుడు అరుణాచలేశ్వరుడు ఏం చేశాడంటే అంతా అనుభవం ఆడే అనిపించేస్తున్నాడని ప్రజలకు పంచిపెట్టాను అరుణాచలం. అసలు ప్రసాదం కూడా పంచుకు తినమనిప్పుడు ఎవడు ప్రసాదం ఆడే తినేస్తున్నాడు. అలా ప్రసాదం అంటే పంచుకుని తినమని, ఇప్పుడు ఎవడకు దొరికింది ఆడే తినేస్తున్నాడు. అలా ప్రసాదం అంటే పంచుకుని తినమని భగవాన్ అంటారు. భగవాన్ భగవాన్ స్నేహితుడు 4వ తరగతి 3వ తరగతిలో స్నేహితున్నాడు భగవాన్ తోటి, ఆడి పేరు రంగన్. అలా అన్నారు భగవాన్ అన్నారు, ఏరే అబ్బాయి నువ్వు నన్ను యాగి చేసేస్తున్నావు. భగవాన్ ఏమన్నారంటే రంగం చోటి, మీరందరూ భగవాన్ చూడటానికి రండి నన్ను యాగి చేయి, నన్ను ఏమి యాగి చేయకు, నువ్వు నన్ను యాగి చేయకు, భగవాన్ ఉన్నాడు రండి అక్కడ చూడటానికి రండి అని నువ్వేమో అక్కడ మధురై సైడ్ అక్కడక్కడ చెబుతున్నావు, నువ్వు నన్ను యాగి చేయొద్దని రంగంతో చెప్తాడు. ఎవరు చెప్తాడు, భగవాన్ చెప్తాడు. అపూర్వం ఇక్కడ రంగన్ ఎక్స్ప్రెషన్ అపూర్వం, భగవాన్ మించిపోయాడు. ఆ చదువుకున్న స్నేహం అటువంటిదేమో, అందుకంటాడు సజ్జన సాంగత్యం ఉందోయా స్వర్గ సుఖాలు ఏముంది అంటాడు వశిష్ఠుడు. మీరు అంటాడు నన్ను యాగి చేయవద్దు అంటాడు భగవాన్. రంగంతో ఏమంటాడు, నన్ను యాగి చేయకోయా, నువ్వు భగవాన్ చూడటానికి భక్తులు వస్తున్నారు యాగి చేయొద్దు, నువ్వు నా పాలిట నన్ను ఎలా ఉండమే అని చెప్తే రంగన్ అంటాడు, కాకులకి ఎక్కడైనా అన్నం కనిపించేటండి, కాచి ఎక్కడైనా అన్నం కనిపించింది అనుకుని ఒక్కకి తినదటండి, కావని ఇంకో 100వ కాకులను తీసుకొచ్చేస్తున్నట్టు, ఇంకో 100వ 100వని కాకులు తీసుకొచ్చేస్తుంది. ఎందుకు తీసుకొస్తుంది, పైగా 100 కాకులు ఈ తీసుకొచ్చిన కాకి ఎంత ఎంత ఈ తీసుకొచ్చిన కాకి ఎలా సుఖంగా తింటుందో అన్నం, ఆ వచ్చిన కాకులు అలాగే తింటాయండి, ఏం చేత ఇష్టమే తింటున్నాయి. మీరు బాగా అర్థం చేసుకోండి, ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఎడ్లు ఉంటాయి, ఎడ్లు అలవల్లో ఇదేం పచ్చగడ్డ ఏంటి రెండు పొడి చేసుకుంటాయి. ఇప్పుడు ఎడ్లు మీరు ఎడ్లు మధ్యలో అంటే ముందు ఒక ఎద్దు తినేద్దామని ఒక ఎద్దు తినేద్దామని ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఇప్పుడు అక్కర్లేదు, 4కి పళ్ళును పెట్టి పకోడీలు పెట్టి 4 పెట్టండి, కొంత స్పీడ్గా తినేస్తారు. ఒకవేళ మన ఆలస్యంగా తింటే మిగతా ఇల్లు తినేస్తారేమో. మీరు ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు ఎవరి ప్లేట్ వాళ్ళకే పెట్టండి. ఇప్పుడు 10 మందికి కలిపి ఒక ప్లేట్లో పెడతారనుకోండి, ఒకటి కంగారు పడతాడు, మనం ఆలస్యం చేస్తే ఇల్లు ముగ్గురు తినేస్తారేమో అని గబగబా తినేస్తాడు ఒకడు. అది ఎవరి ప్లేట్ ఆడికే పెట్టిన మంచిది, అదే సోషలిజం. ఇప్పుడు ఈ భగవాన్ ఏమంటే రంగన్ ఏమంటున్నాడంటే ఇది బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మామూలుగా అలవలో చిట్టేస్తే అలవలో చిట్టు దూడకు రెండు ఒక తట్టులో చిట్టేస్తాం అనుకోండి, ఒక్కొక్కసారి పొడి చేసుకుంటాయి, గబగబ మనమే తినేయాలని. కానీ కాకులు అలా కదటండి, మిగతా కాకులను ఇష్టమే తీసుకొచ్చినాయి అంటుంది. నేను ఒక్కడే తిన్నాను మీరు కూడా తినండి అని ఇష్టమే తీసుకొస్తున్న ఆ కాకులు, ఇష్టమే తీసుకొచ్చిన వాళ్ళు అది బాగానే తింటాను, తీసుకొచ్చిన వాళ్ళు బాగానే తింటున్నాయి. అలా కాకులు చేసే పని కూడా నన్ను చేయొద్దు అంటావు భగవాన్. కాకులు చేసే పని నేను అదనంగా ఏమి చేయటం లేదు, నీ దగ్గర నేను ఆనందం జుర్రుకుంటున్నాను, శాంతిని జుర్రుకుంటున్నాను, నా ఆనందంలో వాటికి కూడా ఇష్టం మీదే పిలుస్తున్నాను వాళ్ళని. నా మీద ఇష్టం లేకుండా వాళ్ళని ఇష్టం లేకుండా పిలవటం లేదు, వాళ్ళతో ఇష్టంతో పిలుగుతున్నాను. నీ దగ్గర ఏదైతే శాంతిని అనుభవిస్తున్నానో ఆ శాంతిని వాళ్ళకు కూడా పంచిపెడదామని వాళ్ళని అంతకి పిలుస్తున్నాను. కానీ అది పిలవాలని పిలవటం కాదు, నీ పిలవాలని పిలవటం కోసం కాదు. నాకు దొరికిన అన్నంలో మిగతా కాకులకి కాకి ఎలా పంచిపెడుతుందో నాకు తెలియదు, నాకు తెలిసిన నేను అనుభవిస్తున్న శాంతిలో నేను అనుభవిస్తున్న జ్ఞానంలో వాళ్ళు కూడా వాటా పెట్టడానికి పిలుస్తున్నాను. కాకులు కాకి చేసే పని కూడా చేయటానికి నేను పనికి రానా భగవాన్. అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అలా భగవాన్ మీద నాకున్న ఇష్టమే మీకు చెప్పలేనప్పుడు భగవాన్ టీచింగ్ అలా చెప్తాను మీకు. భగవాన్ మీద నాకున్న అనురాగమే మీకు చెప్పలేనప్పుడు ఆయన టీచింగ్ ఆయన ఉపదేశాన్ని మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలను, ఎలా ఎనాలిసిస్ చేయగలను. పెరుదల భగన పట్టి లాగేచివి నీ మహిమ కనుదూరెవరు అరుణాచల నువ్వు కొండ రూపంలో కనిపిస్తున్నావు, నువ్వు కొండ రూపంలో కనిపిస్తున్నావు, కానీ జ్ఞానగిరి, దయగిరి. నువ్వు జ్ఞానాన్ని ఇచ్చేవాడు, దయని ఇచ్చేవాడు, ప్రేమను ఇచ్చేవాడు. అసలు ఇంకోటి చాలా మందికి ఇప్పుడు ప్రేమ అనేది ఎలా ఉంటుందో తెలియదండి. బండ రాళ్ళు, శుద్ధ మొద్దులు. రామకృష్ణ పరమహంస చెప్పాడు, రాయిని ఎంతసేపు నీళ్లు ఉంచినా ఏం ప్రయోజనం, అందులో ఏమైనా నీరు పీల్చుకుంటుంది. అది మనకు ప్రేమతత్వం తెలియకుండా జ్ఞానతత్వం ఎలా వస్తుంది? అది మనకు ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు, ఇంకా జ్ఞానం ఎలా వస్తుంది మనకి? అసలు ఇంకోటి కలియుగంలో మనకి ప్రేమ అక్కర్లేదు, మనకి జ్ఞానం అక్కర్లేదు. ఎవరికైనా ప్రేమ ఉంటే, ఎవరికైనా జ్ఞానం ఉంటే, ఎవరికైనా శాంతి ఉంటే అది గుర్తించే శక్తి కూడా మనకు లేదు. ఇది కలియుగం. మనం మంచి పనులు ఎలాగా చేయం? ఎవడైనా మంచి పని చేస్తే చూసి అది చూసి సంతోషించే శక్తి కూడా మనకు లేదు. అది మనిషి తప్పు కాదు, యుగం తప్పు. ఇది కలియుగం. ఈ యుగం అటువంటిది, డార్కెస్ట్ ఏజ్. అవి చూస్తున్నారు, ఇల్లు చూస్తున్నారు అంటున్నారు. చూడటానికి చూసేవాడు అక్కడ ఉండాలి. వాడేవాడు, వాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? వాడిని చూడు, ఆ చూసేవాడిని చూడు. నీకు అక్కడి నుంచి అమృతత్వం వస్తుంది, ఆనందానుభవం వస్తుంది. మృత్యువుని జయించి మృత్యువులోంచి విడుదల పొందుతావు. అక్కడికి వెళ్ళు, అక్కడ చూడు. ఈ వాక్యాన్ని ఇంకోసారి మీకు అనాలిసిస్ చెప్తాను. అది హై జంప్, లాంగ్ జంప్ అంటే హై జంప్ కష్టం. అరుణాచల మనసు స్మరించు వారల్వ అహము నిర్మూలింతు అరుణాచల. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. అరుణాచలం అరుణా, అరుణాచలం అరుణాచలం, అరుణాచలం అరుణా. ఐదు అక్షరాలే చాలు, అంతే చాలు. అరుణాచల మనసు స్మరించు వారల అహము నిర్మూలింతు అరుణాచల. నీవు నేను అనగా, నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా, నిత్య ఆనందమయ. నువ్వు నేను వేరుగా లేవు, కానీ వేరుగా ఉన్నట్టు వ్యక్తి భావన చెప్తాం. ట్రూత్ ఈజ్ ఇంపర్సనల్, ఈగో ఈజ్ పర్సనల్. ఈగోలిస్టేట్ ఈజ్ ఇంపర్సనల్, ఈగో బౌండ్ ఈజ్ పర్సనల్. వ్యక్తి భావన సత్యానికి ఉండదు, వ్యక్తి భావన అసత్యానికి ఉంటుంది. వ్యక్తి భావన జ్ఞానానికి ఉండదు, వ్యక్తి భావన అజ్ఞానానికి ఉంటుంది. అందుకే ఏ పని చేసినా గుర్తింపు కోసం ఎందుకు చేస్తామంటే అజ్ఞానానికి వ్యక్తి ఉంటాడు అక్కడ, జ్ఞానికి వ్యక్తి ఉండడు. ట్రూత్ ఈజ్ ఇంపర్సనల్, నాలెడ్జ్ ఈజ్ ఇంపర్సనల్. తల్లికి కూతురి మధ్యన కూడా గుర్తింపులండి. అంటే గుర్తింపు కోరుతున్నాడంటే అక్కడ జీవుడు ఉన్నాడు. ఆ జీవుడు ఉన్నప్పుడు పునర్జన్మ ఆగదే వచ్చేస్తుంది. అది ఆ ఇండివిజువల్ అయి ఫాల్స్ అయి బాడీ బౌండ్ అయి అక్కడ గుర్తింపు, బాడీ బౌండ్ అయి గుర్తింపు లేకుండా ఉండలేదు అది. నీవు నేను అనగా, నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా. ఎదురు అడిగిపోదాం. కెరటంలో ఉన్నది నీరే, సముద్రంలో ఉన్నది నీరే. కెరటంలో ఉన్నది నీరే, సముద్రంలో ఉన్నది నీరే. కానీ కెరటంలో ఉన్నది నీరు వేరు, సముద్రంలో నీరు వేరు కాదు. అది నీరే, ఇది నీరే. బ్రహ్మ జీవుని కూడా దేవుడి కింద చూస్తూ ఉంటాడు. కెరటంలో నీరుని కూడా మామూలు నీరు కింద చూస్తాడు. రూపనామం చూస్తే ఆ నీరు, ఈ నీరు ఒకటే. జ్ఞాని యొక్క దృష్టి బ్రాహ్మీ దృష్టి, బ్రహ్మ బ్రాహ్మీ స్థితి అలా ఉంటుంది. జ్ఞాపకించుకోండి, దేవుడే జీవుడయ్యాడు, దేవుడే జీవుడై. ఆ కెరటం ఎలాగైంది? ఎక్కడి నుంచి వచ్చింది కెరటం? కెరటం ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రం నుంచి వచ్చింది. ఆ కెరటంలోనేది ఎవరు? నీరే. అది కెరటం అంటే ఒక రూపం ఏర్పడింది కాబట్టి నీరు నీరు అంటున్నాం. ఆ కరెక్ట్, రూపం ఏర్పడింది కాబట్టి కెరటం కెరటం అంటున్నాం. కానీ కెరటంలో నీరు వేరు, సముద్రంలో నీరు వేరు కాదు. జీవుడే దేవుడు, దేవుడే జీవుడు. అంటే జీవ సేవ చేసినప్పుడు కూడా దైవ సేవతో చేయాలి. అక్కడ దేవుడే ఉన్నవాడు, దేవుడే ఉన్నవాడు, దేవుడే ఉన్నవాడు. ఉన్నవాడు ఒక్కడంటే ఒక్కడే, వాడు దేవుడే. ఆ దేవుడే ఊరికే కనిపించాలి, జీవుడిగా కనిపిస్తున్నాడు వాడు కూడా దేవుడే. ఆ కెరటం కెరటం వస్తాను సముద్రంలో, మళ్ళీ ఆ కెరటంలో, ఆ సముద్రంలోనే నీరే, ఈ కెరటంలో నీరు. ఆ నీరు వేరు కాదు, ఈ నీరు వేరు కాదు. ఆ రూపాన్ని చూసి వేరు వేరు అనుకుంటున్నాం. ఆ వ్యాసం తీసేయి. ఆ కెరటంలో నీరు, సముద్రంలో నీరు, అంతా నీరే. ఎక్కడ చూసినండి? ఎవడు ఈ జీవుడు? ఎవడు? దేవుడే. దేవుడే జీవుడిలాగా కనిపిస్తున్నాడు. భగవాన్ ఇంకో మాట చెప్పారు, ముగింపులో చెప్పేస్తున్నాను, వెళ్ళిపోను, అందరి ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ మీ టైం నేను కిల్ చేస్తున్నాను, మీ టైం కిల్ చేస్తున్నాం మేము. భగవాన్ ఇంకో మాట చెప్పారు, ఈ గొప్పలకి వెళ్ళకండి, ఈ మనసులో గొప్ప లేదు అనుకోండి, పైకి గొప్ప వాళ్ళకి కనపడకండి. ఇప్పుడు అందరు జనం ఎలా తయారంటే వాళ్ళ మనసులో ఏం గొప్ప ఉండదు, బయట వాళ్ళందరూ మనం గొప్ప వాళ్ళం, గొప్ప వాళ్ళం. నీకు మనసులో లేనిది బయట ఎందుకు వాళ్ళు, బయట గొప్ప వాళ్ళు నేను ఎందుకు అనుకోవాలి? నీ మనసులో గొప్ప లేనప్పుడు నీ మనసులో గొప్పతనం లేదు, అందరూ నేను గొప్ప వాళ్ళని ఎందుకు కాంక్షిస్తున్నాను? అలాగా బాగా అర్థం చేసుకోండి. నీ మనసులో గొప్పతనం ఉందనుకో, పోయిన బయట వాళ్ళు నేను గొప్ప వాళ్ళని చెప్పుకోవాలని అనుకుంటే అర్థం, కొంతవరకు అర్థం ఉందనుకుందాం. నీ మనసులో ఏం గొప్పతనం లేదు, అందరూ గొప్పవాళ్ళు చెప్పి గొప్పవాళ్ళని చెప్పుకోవాలనుకుంటున్నావు. నీలో ఏది లేదో అది ఇతరులు నీలో ఉందని అనుకోవాలని అనుకుంటున్నావు. ఏమి న్యాయం ఇది? ఇదా జ్ఞానము అని ఏమన్నారు చిత్రుడు? ఎవరినైనా చిత్రుడు ఇదా జ్ఞానము అంటే ఈ జ్ఞానము కాదని గుర్తించడం కోసం ఇదా జ్ఞానము, అది జ్ఞానమా? నీలో నీలో గొప్పతనం లేనప్పుడు బయట వాళ్ళందరూ నేను గొప్పవాడని చెప్పుకోవాలని అనుకున్నప్పుడు అది అందరూ విమర్శించలేదు, ఇతరులు విమర్శించి అలవాటు లేదు. కానీ ఏమంటారంటే అది జ్ఞానమా, నువ్వు చెప్పే మాటలు జ్ఞానమా, అది జ్ఞానమా? చాలా మంది మనుషులకి లోపల శాంతి ఉండదు. అంటే పాపం మీరు బాగున్నారని మనం అడుగుతాను, బాగున్నాను బాగోలేదు వాళ్ళ లోపల. మీరే మనం ఏమన్నా అడుగుతాం అనుకోండి, మీరు బాగున్నారా బాగున్నాను బాగోలేదు అని తెలుస్తానంటున్నాను మనకి. మీరే మిమ్మల్ని మీరు అడుగుతాం అనుకోండి ఎలా ఉన్నారంటే, మీరు బాగున్నారంటే లోపల బాగోలేదు వాళ్ళు. బాగున్నామంట బాగున్నా బాగా ఈ మధ్యన బాగా ఏ మధ్యన ఎప్పుడు వరకు బాగుంటున్నది? ఈవేళ బాగుగా ఉండి రేపు బాగా లేకపోతే అది సత్యమా? ఈ నిజంగా ఈవేళ బాగానే ఉన్నారనుకోండి రేపు ఉంటుందా బాగు, అది సత్యమా? మనం మీరు ఎవరిని అడుగుతాం అనుకోండి మీరు బాగున్నారని, బాగానే ఉన్నామండి బాగు, నిజంగా బాగున్నారు బాగా లేదండి, ఊరికి అలా అంటారు మర్యాద కోసం. ఎందుకు అందరి చేత నువ్వు గొప్ప అనిపించి, నీ మనసులో అసలు గొప్పతనం ఉందా, నీ మనసులో ఔన్నత్యం ఉందా? ఎందుకు ఆజీల చేత అనిపించుకోని బుడబక్కల మాటలు, ఎందుకు నేను గొప్పవాడు అని పద్యాలు రాయించుకోవడం, ఎందుకు ఇవన్నీ ఎవరిని మనం దగా చేసేది? నీ మనసులో ఏం అందం లేదు, కానీ అందరూ నువ్వు నీలో గొప్ప ఉందా, నీలో గొప్ప అందం ఉందా అని చెప్పుకోవాలని అనుకుంటున్నావు. అది అసహజ స్థితి, దానివల్ల నువ్వు సహజ స్థితికి వెళ్ళలేవు, దానివల్ల నీకు శాంతి దొరకదు, నువ్వు పొందవలసింది పొందలేవు. అలా ఉంటేనే నీలో లేనిది ఇతరులు గుర్తించాలని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? నిన్ను వంచన చేసుకోవటం ఆత్మ వంచన, నిన్ను వంచన చేసుకోకు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని గౌరవంగానే చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. మీరు మా కూడా విశాఖపట్నం వచ్చారనుకోండి, హైదరాబాద్ వచ్చారనుకోండి, మీరు ఎందుకు తీసుకెళ్తున్నారు? మీ కూడా వస్తానంటే వద్దు అని చెప్పాలి కదా అని మాకు కౌరులు పెడుతున్నారు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మా కూడా మేమల్ని రమ్మన్నాం, వస్తున్నారు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. వచ్చారు చెప్పటం మంచిదని చెబుతున్నారు. మీరు వస్తున్నారు, వస్తే మాకేమి నష్టం ఏంటి? వస్తున్నారు వచ్చి మీ ఇంట్లో వాళ్ళు మాకేమని కౌరంపిస్తున్నారంటే, హైదరాబాద్ వచ్చినప్పుడు వద్దని చెప్పాలి కదా మీరు. మా ఇంటికి చుట్టం వస్తాడు, మర్యాద ఎవరు చేస్తాడు? విశాఖపట్నం వస్తే వద్దని చెప్పాలి కదా, అది మీరు విజయవాడ వెళ్తారు వద్దని చెప్పారు కదా. మీరు భీమవరం వెళుతున్నారనుకోండి, మీరు మీటింగ్ ఉండి భీమవరం వెళ్ళారంటే మీటింగ్ వచ్చినా పర్లేదు, మీరు ఎవరింటికో చుట్టం ఇంటికి పని వెళ్తే పని పని ఉండి చుట్టం ఇంటికి వెళ్తే వీళ్ళందరూ రావటం ఏంటి అని మీరు చెప్పక్కర్లేదని అడుగుతున్నారు నన్ను. మరి వాళ్ళే చెప్పొచ్చాను కదా, ఇప్పుడు మీరు భీమవరం ఎవరో బంధువు ఇంటికి వెళ్తామండి, అది ఎవరో గృహప్రవేశానికి వెళ్తే ఎవరో ఇల్లు కట్టుకున్నారు వెళ్తాం. మిమ్మల్ని పిలిస్తే భక్తులకు సంబంధం ఏంటి? మీ భీమవరం మీటింగ్ ఉంటే రావచ్చు. ఈ భక్తులకు సంబంధం ఏంటి ఆ మాట మీరు చెప్పలేదని మీ ఇంట్లో పురుషులు కొంతమంది అందరూ, కానీ మీ ఇంట్లో ఉన్న పురుషులు కొంతమంది నాకు ఇలా కౌరులు పెడుతున్నారు, అది మీ ఇంటికాడ విషయాలు మీరు జాగ్రత్తగా చూసుకోండి. అందరూ చెప్పటం లేదు, కొంతమంది ఇలా కౌరులు పెడుతున్నారు. వాళ్ళు చెప్పుకోవడం మానేసి మమ్మల్ని చెప్పమంటున్నారు. అంటే జ్ఞానం చెప్పి మీకు ఆత్మబోధ చెప్పి ఈ కూడా చెప్పాలన్నమాట మీకు. శాంతి శాంతి శాంతి.